విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రిం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః. ఈ 54 రోజుల కార్యక్రమాల్లో ఇవాళ వచ్చిన వాళ్ళు పరమభక్తుల కింద లెక్కనమాట. రోజులాగా రావడం పెద్ద కష్టం కాదు కనుక ఇంత ఘోరమైన వర్షం కురుస్తున్నా మీరు వచ్చారంటే సందేహం లేకుండా మీరు ఆనాడు సాందీపని దగ్గర చదువుకోవడానికి వచ్చిన కృష్ణుడితో సమానం. కాబట్టి మీకు మీరే ఒకసారి తప్పక ఎడగొట్టుకోండి. అయినా వెనక నుంచి తలుపు తీసి ఎందుకు పెట్టారంటే ఎంత వర్షం ఉన్నా క్రమక్రమంగా ఓపిక చేసుకొచ్చే మన భక్తుల మీద నమ్మకం కనుక ఆ తలుపు ముందే తీసి పెట్టించారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నమాట. రోజు అంటే ఈ చివరి నుంచి చివరిదాకా నిలబడ్డారంటే కాస్త ఎండ కాస్తోంది కాబట్టి రావడం తేలిక. ఏకధాటిగా సాయంత్రం ఇంచుమించుగా 3:30-4 దగ్గర నుంచి కుంభవృష్టిగా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా వచ్చారంటే ఈ గుంటూరులో ఉండేటటువంటి ఈ భక్తులకి సందేహం లేకుండా మహాభక్త రాజశేఖర అని ఒక బిరుదు ఇచ్చుకోవచ్చు అనమాట. నిన్న మనం శాంతి పర్వంలో ధర్మరాజు గారికి భీష్ముడు చెప్పుతున్న నాడీజంఘుని యొక్క కథ లేక రాజధర్ముడి యొక్క కథ ప్రారంభించుకున్నాం. గౌతముడు అనేటటువంటి ఒక భ్రష్టుడు నానా వ్యసనాలకి గురై డబ్బు సంపాదన కోసం కొంతమంది బేహారులతో కలిసి వర్తకులతో కలిసి అరణ్య మార్గంలో వెళ్ళడం, దారిలో ఒక అటవీ గజం అడవి ఏనుగు దాడి చేయగా వీడు పారిపోయాడని చెప్పుకున్నాం. చివరికి వీడు నాడీజంగుడని పేరు కలిగిన ఒక కొంగ ఉన్న విశాలమైన వటవృక్షం చేరాడు. ఆ కొంగ ధర్మమూర్తి గనుక వీడిని ఆదరించి గంగానదిలో ఉన్న మంచి చేపలు కాల్చి పట్టుకొచ్చి కమ్మగా వాడికి పెట్టింది, పళ్ళు పెట్టింది, శుభ్రంగా తిన్నాడు, మంచినీళ్ళు తాగాడు. ఆ కొంగ చెప్పిన మంచి మంచి మాటలు వింటూ హాయిగా అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. వాడు విశ్రాంతి తీసుకుంటున్నంతసేపు కొంగ రెక్కలతో అలా విసిరింది, మీకు ఫ్యాన్లు వేసినట్లుగా. ఈ కొంగ రెక్కల గాలికి సుఖంగా నిద్రపోయాడు. తెల్లవారింది. ఇప్పుడు కొంగ, నాయనా నీవు ఎక్కడికి వెడదాం అనుకుంటున్నావంటే ఏం చెప్పనండి, నాకు వేరే దిక్కంటూ లేదు, ఉన్న ధనమంతా వ్యసనాలకి పాడు చేశాను, బోయేదాన్ని పెళ్లి చేసుకున్నాను, దానికి రోజు కళ్ళు బొయ్యాలి, కళ్ళు పోద్దామంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రేటు పెంచుతున్నారు కానీ తగ్గించడం లేదు, దాంతోపాటు నంచుకోవడానికి మాంసం కావాలి, డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే అది నన్ను 4 దెబ్బలు కొట్టి బయటికి గెంటేసింది, ధనం కోసమే నానాయాతన పడుతున్నానని చెప్పాడు. ఇంతవరకు నిన్న మనం చెప్పుకున్నాం. అప్పుడు ఈ రాజధర్ముడు ఏమన్నాడు, నాయన ధనాలన్నింటిలోకి ఉత్తమ ధనం మిత్రధనం, మిత్రుడనేవాడు ఒకడు మనకుంటే వాడికంటే గొప్ప ధనం లేదు, అనగా కష్టకాలంలో ఆదరించి మనిషిని పైకి తీసుకొచ్చేవాడు మిత్రుడే. అన్నిటిల్లోకి గొప్ప శక్తి మానవుడికి ఏమిటంటే మిత్రశక్తి అన్నారు. కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అని వెనక ఉండి భుజం తట్టేవాడు, ప్రాణాపాయ స్థితిలో తన ప్రాణం అడ్డువేసి కాపాడేవాడు, వాడు మిత్రుడంటే. మిత్రుడంటే అందరూ మిత్రుడని అంటున్నా గారు, ఇక ఈ మధ్యకాలంలో ఎవడు పెడితే వాడు ఫ్రెండ్షిప్ అండం పైగా. మాయదారి షిప్, టైటానిక్ షిప్ మునిగిపోయినట్టు ఈ షిప్పులు మునిగిపోతున్నాయి. ఈ ఫ్రెండ్షిప్లు నమ్మడానికి లేదు. నీకు నిజమైన మిత్రుడెవడు అంటే అఘంబు వల్లన్న మరల్చు. మనం ఏదన్నా తప్పు చేస్తే నాయన ఇది పాపం, దీనివల్ల నీకు ప్రమాదం అని తప్పు చేయకుండా ఏకాంతంగా చెప్పి, మళ్ళీ అందరు పబ్లిక్లో చెప్పకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడు మిత్రుడు రే నువ్వు తప్పు చేసావురా అని మైకు దగ్గరకు వచ్చి అనౌన్స్ చేయకూడదు. రహస్యంగా ఓ పక్కకి తీసుకెళ్లి, నాయన నువ్వు చేస్తున్నది దోషం, మహాపాపం, దీనివల్ల నువ్వు దెబ్బతింటావు అని తప్పు చేయకుండా, పాపం చేయకుండా, వ్యసనం పాలు కాకుండా రక్షిస్తే వాడు మిత్రుడంటే. అందువల్ల మొట్టమొదటి ఏమిటనమాట, అఘము వలన మరల్చు. హితార్థ కలితు చేయు, వాడికి ఏది మంచో అది చెబుతాడు. మిత్రుడంటే ఎలా ఉండాలన్నమాట, రే నువ్వు ఈ పని చేస్తే నీకు లాభము, దీనివల్ల నీకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం ఉండదు అని ఏది మంచో అది చెప్పి ఆ మంచి మార్గంలో వెళ్ళేలా చేయాలి. గోప్యముతాతు, కొన్ని కొన్ని మిత్రుడి బలహీనతలు ఉంటాయి, మిత్రుడికి కూడా వ్యసనాలు ఉండొచ్చు కదా, ఎవరికి చెప్పుకోలేని ఉంటాయి. అటువంటి రహస్యములు మాట వరుస కూడా బయట పెట్టకూడదు. వీడు నా ఫ్రెండ్ అండి, కానీ వీడికి అన్ని దరిద్ర పలవాట్లే అని పబ్లిక్లో చెప్పకూడదు సుమా. మిత్రుడంటే ఏమిటి, రహస్యం దాచాలి. పొరపాటు వాడికో తాగుడో ఇంకోటో చెత్తో చెదారం అలవాటు ఉంటే అందరి దగ్గరికి వెళ్ళి వీడు మా మిత్రుడండి, రాత్రి అయితే బుడ్డి పుచ్చుకుంటాడండి అని ఆ బలంగా అరవకూడదు, కోడై కొయ్యకూడదు. ఆ మిత్రుడి యొక్క రహస్యములు దాచాలి. పోషించు గుణము మంచి ఉంటే మాత్రం ఈయన ఎంత గొప్పవాడండి, వీడు మహాత్ముడండి, వీడు పండితుడండి, లేకపోతే వీడు ఎప్పుడో నాకు ఓ పాతికేళ్ల క్రితం పావలా ఇచ్చాడండి, ఇలా చెప్పుకోవాలి. వాడిలో ఏ మంచి ఉందో ఆ మంచిని మాత్రం హైలైట్ చేయాలన్నమాట. ఎవరిలో అయినా గొప్పతనం ఉంటే దాన్ని బాగా చెప్పాలి. ఇంకా విడువడాపను లేవడి వేళనిచ్చు, కష్టం వచ్చినప్పుడు అసలు విడిచిపెట్టకూడదు. ఈ లోకంలో ప్రతి ప్రాణికి ఎంత గొప్పవాడికైనా ఏదో సమయంలో కష్టం వస్తుందండో, ఆ కష్టం వచ్చినప్పుడు వెంటపడేవాడు మిత్రుడంటే. దానికి ఉదాహరణ సత్యనారాయణ గారు. గురువు గారికి ఇంత పెసరు తేడా వచ్చింది అంటే పరిగెత్తుకొస్తాడు ఆయన, మాట వరుసకు కూడా మొహం చాటేయడు, ప్రాణం పోయినా పర్వాలా. అటువంటి వాళ్ళని మిత్రులు అంటారు. లేవడి వేళనిచ్చు, ఎప్పుడన్నా కష్టం వస్తే డబ్బులు లేకపోతే ఏమండి మీకు అని అప్పు కావాలా, అప్పెందుకులే ఫ్రీగా పుచ్చుకోండి అనాలి. మిత్రుడి లక్షణం బుల్ల మెల్లగుతుండు, మిత్రుడంటే ఇలా ఉంటాడు. అటువంటి మిత్రుడు గొప్ప డబ్బు కదండి, మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నవాడు మిత్రుడు దొరకడం అంటే ఎంత అదృష్టం. నన్ను నీ మిత్రుడు అనుకో, నీకే కష్టము అక్కర్లేకుండా నేను నేను ఒక రక్షణ చేస్తాను, నేను నీకు ఒక ఉత్తరం రాసిస్తాను అని ఉత్తరం రాసిస్తాను కదా నేను మనం చెప్పుకున్నాం. అయినా ఊరికే కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి చెప్పవలసి వస్తుందన్నమాట. తన ముక్కుతోటి ఒక తాళపత్రం మీద ఒక లేఖ రాశాడు వాడు. ఇక్కడికి దగ్గరలో ఒక పవిత్రమైన నగరం ఉన్నది, ఆ నగరాన్ని విరూపాక్షుడని పేరు కలిగిన ఒక రాక్షసరాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాక్షసరాజు నా మిత్రుడు, ప్రతి కార్తీక పూర్ణిమ నాడు బ్రాహ్మణులు 1000 మందికి భోజనం పెడతాడు, బంగారపు కంచాల్లో భోజనం పెడతాడు, అతని దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. సరే వీడు ఆ ఉత్తరం పుచ్చుకు వెళ్ళాడు. ఇదంతా నిన్న మీకు చెప్పిన కథ. ఇప్పుడు వీళ్ళు త్రయోదశి నాటికి కార్తీక మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి నాటికి ఆ విరూపాక్షుడు ఉండే రాక్షసరాజు గారు ఉండే మందిరానికి చేరాడు. రాక్షసరాజు వీడిని పరీక్షించి, వీడి దగ్గర అన్ని దౌర్భాగ్య లక్షణాలే, మంచి భాష లేదు, పాండిత్యం లేదు, ఏమీ లేదు, వీడు నాడీజంగుడికి మిత్రుడలా అయ్యాడు. ఏదో మావాడు అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు, ప్రతివాణ్ణి రాగానే ఆదరించి వాడికి సహకారం చేయటం మా రాజధర్ముడి యొక్క లక్షణం. కొంతమందికి బలహీనత ఉంటుంది, ఎవడొచ్చి దండం పెట్టినా సరే వాడికి ఏదో రకంగా ఉపకారం చేయటం వారి వారి లక్షణం. మహాత్ముల లక్షణం మహాత్ములది, పాపాత్ముల యొక్క లక్షణం పాపాత్ములది. అందువల్ల రాజధర్ముడు బహుశా వీడు వస్తే వీడి గుణం తెలుసో తెలియకో తనకున్న మంచితనం అనే బలహీనతతో వీడికి ఉపకారం చేస్తుంటాడు. ప్రత్యేకంగా ఉత్తరం రాసిచ్చి పంపించాడు, వీడెటువంటి వాడైతే నాకేం, మిత్రుడి ఆజ్ఞని ధిక్కరించకుండా పరిపాలించడం మరొక మిత్రుడి ధర్మం అనుకుని, ఒరే అంతఃపురంలో హాయిగా తిరుగు, కార్తీక పూర్ణిమ నాడు రాత్రిపూట నక్త సమయంలో నీకు భోజనం పెడతాను, ఆ తర్వాత నీకు యథాశక్తిగా కానుకలిస్తాను, ఓ పట్టుకుపో అన్నాడు. వీడు హాయిగా చతుర్దశి నాడు పేకదాకా తిన్నాడు, మిగతా వాళ్ళు ఉపవాసం ఉన్నా వీడికి ఉపవాసం లేదు. అందరూ పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి హాయిగా భోజనం చేస్తుంటే వీడు మాత్రం పొద్దున్న సాయంత్రం అనే తేడా లేకుండా ఏది దొరికితే అది కడుపు నిండా తిన్నాడు. దొరక్క దొరక్క దొరుకుతుందేమో తిండి, మరీ పేకదాకా తిన్నాడు. కార్తీక పూర్ణిమ వచ్చింది. ఈ రాక్షసరాజు రాజధానిలో ఉన్న ప్రతి రాక్షసుడు ఆ పగలంతా ఉపవాసం ఉన్నారు. భక్తి శ్రద్ధలతో పెద్ద ఈశ్వరలింగాన్ని వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారట. రాక్షసులకి సహజంగా శివభక్తి ఎక్కువ, అందులో ఈ విరూపాక్షుడికి మరింత భక్తి. అతడు తన నగరంలో పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. బృహత్ ఈశ్వరుడైన బృహదీశ్వరుడైన అంత లింగాన్ని మానవ మాత్రులు అసలు తాకలేరు కూడా. అటువంటి ఓ పెద్ద లింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్ణిమ నాడు సూర్యోదయానికి ప్రారంభించి సూర్యాస్తమయం దాకా అభిషేకం చేస్తూనే ఉన్నట్ట ఏకధాటిగా గంగాధారతో అభిషేకం చేశాడు, పంచామృతాలతో అభిషేకించాడు, భస్మమలా పోసి రాశిగా అభిషేకించాడు. ఈశ్వరుడికి జలధార అంటే చాలా ఇష్టం. జలధార ప్రియ శివ అని పద్మపురాణంలో శివమహిమలో ఉన్నది. ఆ శివుణ్ణి అలా అభిషేకించారు భక్తితో. ఈ అభిషేకాలు అయ్యాక సరిగ్గా సంధ్యా సమయం అవుతూ ఉండగా దానికి ప్రదోషకాలము అంటే సూర్యుడు ఎర్రని కిరణములతో అస్తమిస్తున్న సమయం, ఆ కాలములో ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నవాడు మహాయోగజాతకుడు అవుతాడు. అన్నిటికంటే ఈశ్వర దర్శనానికి ప్రదోషకాలం చాలా మంచిది. పూర్వకాలంలో 40 రోజులు ఏకధాటిగా అలా దర్శనం చేసుకోవటం వల్ల పద్ముడు అని పేరు కలిగిన ఒక నాగరాజు సూర్యుడికి ఒక తాడయ్యాడు. మనకి శాంతిపర్వంలో చిట్ట చివరి కథ ఆ పద్ముడు అనే నాగరాజు కథ వస్తుంది. శాంతిపర్వం యొక్క చివరి కథ ఏమిటనమాట, పద్ముడు అని పేరు కలిగిన ఒక నాగరాజు కథ. సూర్యుడికి రథం ఉందని తెలుసు. ఆ సూర్యుడి యొక్క రథానికి 7 గుర్రాలు ఉన్నాయని మీ అందరూ రోజు చదువుతున్నారు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. రోజు భక్తితో మనం ధ్యానం చేసుకుంటున్న శ్లోకంలో సూర్యభగవానుడు 7 గుర్రములు పుంచిన రథం మీద మహావేగంగా వెడతాడు. తీవ్రమైన కిరణములు కలిగిన సూర్యుడు వెళ్లేటటువంటి రథానికి 7 గుర్రాలు ఉన్నాయి అని చెప్పాం కదా. ఆ 7 గుర్రాలకి పగ్గములు ఉండాలిగా, గుర్రానికి కళ్ళెం వేసి తాడు పట్టుకుని ఆ తాళ్ళు వదులుతూ ఉంటే గుర్రం పరిగెడుతుంది. మరి సూర్యుడి గుర్రాలకి తాళ్ళు ఏమిటి, మనకు కనబడవుగా. అందుకే కొంతమంది కవులు ఏమన్నారు, ఆయనకి గుర్రాలు తాళ్ళు లేనివి, దానికి ఏ పగ్గాలు కనబడవు, శూన్యం, చక్రాలు సక్రమంగా ఉండవు, ఆకాశం మార్గం భూమి ఉండదు, అయినా వెళ్ళిపోతుంది రథం. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణై అన్నారు. అందుకే ఏ ఉపకరణములు లేకపోయినా సరే ఆ రథం వెడుతోంది, దానికి కార్యసిద్ధి క్రియాసిద్ధి అనేది ఒకటి ఉండాలి. నేను ఈ పని చెయ్యగలనని ఒక గొప్ప పూనిక ఉంటే దానితో ఏ పనినా చేయగలుగుతాడు మనిషి, అదే గొప్ప బలం అవుతుంది. కానీ నిజానికి ఊరికే భ్రమ తప్ప పురాణాలలో ఆయనకి తాళ్ళు లేవు అనలేసమా. గుర్రాలకి తాళ్ళు ఉన్నాయి, ఆ తాడులు 7 పాములు. ప్రతి మాసము మొదటి 8 రోజుల పాటు 7 పాములు ఈ భూలోకం నుంచి పాతాళ లోకం నుంచి సూర్యుడి దగ్గరికి ఎడతాయి. పాడ్యమి మొదలుకొని అష్టమి వరకు కొన్ని పాములు డ్యూటీ, మళ్ళీ నవమి నుంచి వరుసగా మళ్ళీ 8 రోజులు మరికొన్ని పాములు బాధ్యతను నిర్వహిస్తాయి. 7 పాములు ఉన్నాయి. ఈ 7 పాముల్లో ధృతరాష్ట్రుడు, అరుకాషుడు, అంబరీషుడు, కర్కోటకుడు, తక్షకుడు, మహాపద్ముడు, పద్ముడు, శంఖుడు, కార్తవీర్యుడు, అజ్ఞాని, జాహ్నవుడు మొదలైనటువంటి వ్యక్తులున్నారు. వీళ్లల్లో మహాపద్ముడు లేక పద్ముడు అని పేరు కలిగిన ఇద్దరు నాగరాజులు ఉన్నారు. అందులో ఒక ఆయన పద్ముడు అనేవాడు గోమతి నదీ తీరంలో ఉంటాడు. నైమిషారణ్యంలో గోమతి ఉంది కదా, ఆ గోమతి దగ్గర ఓ పెద్ద చక్రతీర్థం ఉంటుంది. ఆ చక్రతీర్థం పూర్వం బ్రహ్మదేవుడి యొక్క మనస్సు నుంచి సృష్టింపబడిన చక్రం నుంచి పుట్టింది. ఆ చక్రతీర్థంలో అదృశ్య రూపంలో కాపురం ఉంటాడు పద్ముడు అని ఒక నాగరాజు. ఈ నాగరాజు గారు ప్రతి మాసము కూడా పాడ్యమి నుంచి అష్టమి వరకు 8 రోజులు సూర్యుడికి డ్యూటీ చేస్తాడు. అంటే ప్రతి మాసం ఉండడానికి వెళ్ళలేదు, మొత్తం మీద 108 మంది ఉన్నారంటే ఈ 108 మందిలో ఈయనకు కూడా వస్తుంది డ్యూటీ. కానీ ఎప్పుడు వచ్చినా ఈయన నియమం ఏంటంటే నేను పాడ్యము నుంచి అష్టం వరకే వస్తాను, ఆ తర్వాత వేరే వాళ్ళకి డ్యూటీ వేయండి అంటాడు ఆయన. ఈ 8 రోజులు వెళ్లి ఆ సూర్యుడు యొక్క 7 గుర్రాల్లో ఒక గుర్రానికి తాడు కింద, కళ్ళెపు తాడు కింద మారిపోతాడు. ఆ తాడుని అనూరుడు పట్టుకుని రథం తోల్తాడు. అంటే సూర్యభగవానుడి గుర్రాన్ని కొన్నటువంటి తాళ్లలో ఒక తాడు ఈ పాము అన్నమాట. అటువంటి అద్భుతమైన ఎంతో మంది శక్తులు కలిగిన వాళ్ళు ఈ భూమండలంలో ఉన్నారండో. ఆ భగవానుడి దగ్గరికి వెళ్ళేటటువంటి ఈ తాళ్లున్నాయే, ఈ తాళ్లు ఈ సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఈశ్వరుడికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తాయి. అభిషేకం చేసి ఆ నీళ్లు అందరి మీద జల్లుతాయి. అందువల్ల ప్రదోషకాలములో ఈ సర్పముల యొక్క శక్తి మన మీద పడుతుంది గనక మనకి సంపద వస్తుంది. ఈ పద్ముడు అనేవాడట 40 రోజులు సూర్యుడు అస్తమిస్తున్న కాలంలో ప్రదోషకాలంలో శివుణ్ణి అభిషేకించాడు, శివుణ్ణి దర్శించుకున్నాడు. అప్పుడు శివుడు మెచ్చుకుని నీకేం కావాలో కోరుకోమన్నట. 40 రోజులు ప్రదోషకాలంలో నన్ను అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నావు, పూజించావు, నీ పూజకు మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకో అంటే ఈ ప్రపంచములో అందరికంటే గొప్ప దేవుడు ప్రత్యక్ష దైవం ఎవరు అని అడిగాడు ఆయన. సూర్యుడే ప్రత్యక్ష దైవం అన్నాడు ఈశ్వరుడు. అయితే ఆ సూర్యుడి దగ్గర ప్రతి మాసం 8 రోజులు ఉండేటట్టుగా అనుగ్రహించు అన్నాడు ఆయన. అప్పుడు ఆయన మెచ్చుకుని 8 రోజుల పాటు సూర్యుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆ 8 రోజులు వెళ్ళి సూర్యభగవానుడి యొక్క ఒక గుర్రానికి తాడుగా మారేవాడు. దీన్ని బట్టి ఆలోచించండి, సూర్యుణ్ణి స్వయంగా వెళ్ళి దర్శించుకోవడమే కష్టం, అటువంటిది సూర్యభగవానుడి యొక్క గుర్రములలో ఒక గుర్రమునకు కళ్ళెముగా మారాడు ఒక పద్ముడని పేరు కలిగిన ఒక నాగరాజు. అలా మారగలిగాడంటే దానికి మూల కారణం ఏమిటనమాట, ఈశ్వరుణ్ణి సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో పూజించడం. అందుకని ప్రదోషకాలంలో మహానుభావులైన వాళ్ళంతా ఈశ్వరుణ్ణి పూజించేవారు. ఈ మహానుభావుడు కూడా కార్తీక పూర్ణిమ నాడు ఈ విరూపాక్షుడనే రాక్షసరాజు అత్యంత భక్తితో పూజించాడు. సూర్యుడు అస్తమించేశాడు. అస్తమించాక 1000 మంది మహానుభావులైన బ్రాహ్మణులు అక్కడికి వచ్చారు. ఇప్పుడు మనం వస్తుంటే చూశారు కదా, శంకరాచార్యులు వారి సన్నిధానంలో, పరమేశ్వరి సన్నిధానంలో మహానుభావులైన వేద పండితులు అంతమంది కూర్చునుంటే అది చూస్తే చాలు మన కళ్ళు 1000 యజ్ఞములు చేసిన పుణ్యమును పొందుతాయిట. అసలు పండితుల్ని, ఆ వేద పండితుల్ని, బ్రాహ్మణోత్తములు చూస్తే చాలు మన జన్మ చరితార్థం అవుతుంది. ఇంకా జ్ఞానంతో 2 చేతులు జోడించి నమస్కరించండి, వాడు ధన్యుడవుతాడు. పండితులు 10 మంది చేరితేనే, వాళ్ళకి నమస్కరిస్తేనే 10 అశ్వమేధయాగముల ఫలితం వస్తుందట. అటువంటిది ఇప్పుడు నేను వస్తూ ఉంటే చూశాను, దాదాపుకి 50-60 మంది మహానుభావులు, వేద పండితులు బ్రహ్మతేజస్సుతో అక్కడ కూర్చుని ఉన్నారు. మీరందరూ కూడా అటు వచ్చి దర్శనం చేసుకున్నారు. అటువంటి వాళ్ళని ఒకేసారి చూస్తే ఎక్కువ పుణ్యం అంట. విడివిడిగా ఒక్కొక్కడు ఒక్కొక్క బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మతో సమానం. ఎంతమంది ఒక చోట ఉంటే ఎంతమంది బ్రహ్మలు చూసిన పుణ్యం వచ్చిందో ఒకసారి ఆలోచించుకోండి మీరు. అటువంటిది ఆనాడు ఆ విరూపాక్షుడు 1000 మంది బ్రాహ్మణోత్తములు అందరూ వేద పండితులే, పైగా ఒక్క ఈ నాడీ జంగుడి దగ్గరకు వచ్చినటువంటి గౌతముడనేవాడు తప్ప తక్కిన వాళ్లంతా వేదములలో ఆరితేరిన వారు, వేదములకు భాష్యము కూడా చెప్పగలిగిన పండితులు వాళ్ళు 1000 మంది ఆ విరూపాక్షుడి దగ్గర ఉన్నారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టాయన పెద్ద పెద్ద బంగారపు కంచాలలో భోజనం పెట్టాట, పాయసాన్నం పెట్టాడు, అమృత పాయసం పెట్టాడు. వాళ్ళంతా సంతృప్తిగా తిన్నారు. తిన్నాక ఏమండి, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా కార్తీక పూర్ణిమ నాటికి 1000 మంది మహానుభావులు మీరంతా భోజనానికి వచ్చారు, నా జన్మ చరితార్థమైంది, ఈ కంచములు మీరే పట్టుకుపండి అన్నాడు ఆయన. బంగారపు కంచంలో భోజనం పెట్టడం కదా, కంచం కూడా ఇచ్చేశాడు. వెండి కంచంలో భోజనం పెట్టాం కానీ గురువుగారు, కంచం మాత్రం మాదండి, కావాలంటే కాసేపు మంచం మీద పడుకుని వెళ్ళండి అంటారు కలియుగంలో. కంచం కూడా పట్టుకోండి, పట్టుకుపోండి అనేటటువంటి వాళ్ళు ఏదో మీలాంటి గొప్ప గొప్ప దాతలు ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కడ పడితే అక్కడ ఉండలేరు. కానీ ఆయన ఏకంగా ప్రతి సంవత్సరం 1000 కంచాలు ఇస్తున్నాడు, బంగారపు కంచాలు. పైగా ఒక్కొక్క కంచం 2 కేజీలు బంగారంతో తయారు చేసిందిట. అటువంటివి మీకు ఇచ్చాను, దీంతోపాటు మీకు దక్షిణ ఇస్తున్నాను అని రకరకాల కానుకలిచ్చి బ్రాహ్మణోత్తములు పంపేశాడు. ఆ కన్న గౌతముణ్ణి పిలిచాడు. గౌతమా, నీవు నా మిత్రుడైన రాజధర్ముడు పంపగా వచ్చిన వాడివి, అందుకే నీ మీద ప్రత్యేకమైన అభిమానంతో చివరి కట్టే పెట్టాను నేను. నీకు భోజనం చేసిన కంచంతో పాటుగా, అందరికీ ఇచ్చే దక్షిణతో పాటుగా ఒక బస్తాతోటి నవరత్నాలు ఇస్తున్నాను. ఇవి మామూలు నవరత్నములు కాదు, ఒక్కొక్క దానితో ఒక సామ్రాజ్యం కొనచ్చు. అంత అమూల్యమైనటువంటి మణులు, అనర్ఘరత్నములు. అర్ఘము అంటే మూల్యము కట్టడానికి పనికొచ్చేవి, అనర్ఘం వాటికి ఇంకా మనం కట్టలేము, వాటికి ఇంత అని విలువ ఎవరూ చెప్పలేరు. విలువ కట్టడానికి కుదరనంత అమూల్యమైనటువంటి రత్నాలని అనర్ఘరత్నాలు అంటారు. అటువంటివి ఓ బస్తా ఇచ్చాను. ఇవి కాక నా ఖజానా ఉంది అక్కడ, అందులో నువ్వు ఎంత మొయ్యగలిగితే అంత బంగారు నాణాలు పట్టుకుపో, నీకు ఎన్ని కావాలో అన్ని బంగారు నాణాలు బస్తాల్లో వేసుకుని మోసుకుపో. కాకపోతే నేను నీ గుర్రాన్ని ఎనుగునివ్వను, నువ్వు మొయ్యగలిగినని పట్టుకెళ్ళు. గుర్రాలు ఎనుగులిస్తేడు మొత్తం పట్టుకుపోయేటట్టున్నాడు. అందుకని ఏం చేశాడనమాట, నీవు ఎంత మోయగలిగితే అంత పట్టుకెళ్ళి అన్నట్ట. ఇంకా వీడు ఆనందపడిపోయి ఆహాహా ఏమి చేతకన్నది, అసలు వేద పండితులకేమో కంచము ఏదో కాస్త దక్షిణ ఇచ్చాడాయన, నేను నాడీ జంగుడి మిత్రుండవడం వల్ల కావలసినంత పట్టుకుపోమన్నాడు అనుకుని ఎంత మోయగలడో చూసి కొంచెం వీడి కక్కుర్తి కూడా ఎక్కువ గనక ఓ రెండు బస్తాలతో బంగారు నాణాలు మూట కట్టాడు. ఓ బస్తాయేమో శుభ్రంగా నవరత్నాలు ఆయన ఇచ్చినవి పట్టుకున్నాడు, అందులో ఈ బంగారపు కంచం పెట్టాడు. వీటన్నిటికీ మూతి కలిపి కట్టి ఆ మూతులన్నిటికీ కలిపి ఓ తాడు కట్టాడు. దానికి పెరికే అని పేరు. అచ్చతెనుగు పదం పెరికే. పెరికే అంటే ఏమిటో తెలిసిన, ఇటొక బస్తా కట్టి ఈ రెండు బస్తాలకి మధ్యలో తాడుతో కడతారు. పూర్వం ఏం చేసేవారంటే గాడిదల మీద వర్తకానికి వెళ్లేటప్పుడు రెండు మూటలు ఇలా కట్టి ఆ రెండు మూటలకి మధ్యలో తాడు కట్టి మూట ఇటు ఇటు గుర్రానికో గాడిదకో వేళ్లాడదీసేవారు అనమాట. అప్పుడు బ్యాలెన్స్గా ఉంటుంది అది. ఇలా ఈ మూటలను వేళ్లాడదీస్తే దానికి ఏమని పేరు, పెరికే. ఈ పెరికతో వ్యాపారం చేసిన వాళ్ళు పెరికీళ్ళు అని ప్రత్యేకంగా కులం కూడా ఏర్పడిపోయింది అలాగా. అసలు శబ్దానికి అర్థం ఏంటంటే పెరికే అంటే రెండు బస్తాల యొక్క కదలిక అని అర్థం, కలయిక, దాని యొక్క మూట. అటువంటి మూట కింద వీడు కట్టి భుజం మీద వేసుకున్నట్ట, మెడంతా బిణికేసింది, మొయ్యలేకపోయాడు. అయినా సరే ఈ భుజం మీద మధ్య మధ్యలో నెత్తి మీద మార్చుకుంటూ, అంటే నవరత్నాలు నెత్తి మీద పెట్టుకున్నాడు, ఈ రెండు బస్తాలు చెరో భుజం మీద పెట్టుకున్నాడు. రాక్షసరాజా వెళ్ళొస్తానికి ఎక్కువసేపు ఉండలేను, ఇది మొయ్యలేకపోతున్నాను అని ఆయాసపడుతూ మొత్తం మీద దాన్ని మోసుకుంటూ బయలుదేరాడు. మహాభారం. అందుకే ధనం కూడా భారం అన్నారు. విద్యాధనం విషయంలో ఏమన్నారు, నచ భారకారి. విద్యాధనం భారం ఉండదు, బరువు ఉండదు, కానీ మామూలు డబ్బు అయితే బరువే. ఎంత మనకి డబ్బు పెచ్చున్నప్పటికీ మరీ 2000 రూపాయల కట్టలు పట్టుకొచ్చి ఓ 5-6 బస్తాలు పెట్టి చచ్చినట్టు పట్టుకెళ్ళు మొయ్యి అంటే మీకు పుణ్యం ఉంటుందండి, ఇలా చంపకండి అంటారు. కట్టలు పెట్టి డబ్బు కట్టబెట్టి పటాపటా కొడితే అది తీపి దెబ్బే, కానీ మరీ ఎక్కువ కొడితే ముక్కులు పగిలితావం. కాబట్టి డబ్బు కూడా ఒక బరువే, ధనం కూడా ప్రాణం తీసేదే ఒక్కొక్కప్పుడు. అయినా వీడికున్న కక్కుర్తి వల్ల దాన్ని అలాగే మోసుకుంటూ బయలుదేరాడు మొత్తం మీద. చివరికి ఇంత పూర్వం ఇక్కడికి వచ్చేటప్పుడు కేవలం 3-4 రోజుల్లో వచ్చాడు, వెళ్ళేటప్పుడు 15 రోజులు పట్టిందిట వాడికి. అయినా ఓపికగా నాడీ జంగుడు ఉన్నటువంటి న్యగ్రోధ వృక్షం చేరాడు, మర్రి చెట్టు దగ్గరికి చేరాడు. ఆ మర్రి చెట్టు చాలా విశాలమైనది, మంచి నీడతో ఉన్నది. అక్కడికి వెళ్ళగానే ఈ మూటలు దింపుకుని, మిత్రమా ఓ కొంగ, ఓ నాడీజంగ, నీ అనుగ్రహంతో విరూపాక్ష మహారాజు గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన అందరికీ భోజనం పెట్టాడు, ఎంత ధనమిచ్చాడు, ఈ ధనాన్ని మూటలు గట్టి పట్టుకుపోతున్నాను, ఈ పూటకి ఎక్కడుండి రేపు పొద్దున మళ్లీ బయలుదేరతాను, నీలాంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం అని పొగిడాడు. నాడీజంగుడు సంతోషించి, పోన్లే మా రాక్షసరాజు నా మిత్రుడు, నేను పంపిన ఉత్తరాన్ని చూసి నీకు డబ్బిచ్చినందుకు చాలా సంతోషం నాయన, ఇక నీ దరిద్రం తీరింది, హాయిగా ఇంటికి పో, ఇక పాత వ్యసనములు తోలికి ఎక్కువ వెళ్లకుండా జాగ్రత్తగా ఈ డబ్బుని దాచుకో, సరైన రీతిలో ఖర్చు పెట్టు, సుఖంగా బ్రతుకు అనగానే అలాగేనని ధన్యవాదాలు చెప్పాట. మళ్లీ యథాప్రకారంగా ఈ నాడీజంగుడు వీడికి చేపలు పళ్ళు పట్టుకొచ్చాడు, శుభ్రంగా తిన్నాడు, తిని రాత్రి పడుకున్నాడు. నాడీజంగుడేమో కొమ్మ మీద గాఢంగా నిద్రపోయాడు. అర్ధరాత్రి వేళ ఈ గౌతముడికి మెలకు వచ్చింది, ఏదో దేవుడి దేవల్ల నాకు బోలెడంత బంగారం వచ్చింది, నవరత్నాలు దొరికాయి, రేపటి నుంచి మళ్ళీ ఓ 10-15 రోజులు నడిస్తే మా ఊరు వెళ్ళిపోతాను. ఈ 15 రోజులు ఈ అడవిలోంచి వెళ్ళాలి, అడవిలోంచి వెళ్లే చోట ప్రతి చోట ఈ మర్రి చెట్లు ఉండవు కదా, ఆ మర్రి చెట్ల దగ్గర ఇలాంటి వెర్రివాళ్ళు ఉండరు కదా నాడీజంగుళ్ళు లాంటి వాళ్ళు, ఇప్పుడు దారిలో ప్రయాణంలో నాకు ఆకలిస్తే అన్నం ఎవడు పెడతాడు, మంచి నీరసంతో ఉన్నాను, అసలే ఈ పూటకి ఏదో భోజనం గడిచింది, ఇంకా చాలా రోజులు వెళ్ళాలి, దారిలో మంచినీళ్ళు ఆకలి వేస్తే ఆహారం ఇవి లభించడం కష్టం కదా అని ఆలోచన వచ్చిందిట. వెంటనే వీడికి ఓ చావు తెలివితేట వచ్చింది, ఈ కొంగ మంచి పొతకరించి ఉంది, బలంగా లావుగా ఉంది, ఒక్క దెబ్బ కొట్టి చంపేశానంటే దీని మాంసం నాకు దొరుకుతుంది, ఎండబెట్టిన మాంసం ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది, ప్రయాణంలో ఎండబెట్టుకుంటూ ఆ మాంసం పట్టుకుపోతే రోజు కొంచెం తినచ్చు, ఎండచేపలు ఎండ్రేలను అమ్ముకునేవాళ్ళు వాటిని ఎండబెట్టి అమ్ముకు తినడంలా, అలాగే నేను కూడా ఎండు కొంగ మాంసం తింటూ పోతే హాయిగా సుఖంగా వెళ్ళిపోతాను, దారిలో ఆహారం దొరుకుతుంది, వీడితో పని అయిపోయింది, వీడితో నాకు సంబంధమే ఉన్నది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ నగలతో వాటితో వ్యాపారం చేసుకుంటూ సుఖంగా ఉండొచ్చు అనుకున్నట్ట. తానెవడో తెలియకపోయినా, వీడు భ్రష్టుడని తెలిసినా, ఏమాత్రం ఆలోచించకుండా ఆహారం పెట్టి ఆదరించి తన మిత్రుడైన విరూపాక్షుని దగ్గరికి పంపించి ఇంత ధనమిప్పించిన కొంగ మీద వాడికి కలిగిన దుర్బుద్ధి అదట. కృతజ్ఞుల యొక్క లక్షణం ఇలా ఉంటుంది, ఎంత మేలు చేసినా సమయమునకు మాత్రం ముఖం చాటేస్తారు లేదా ప్రాణం తీస్తారు. అటువంటి వాళ్ళు మిత్రులా, అటువంటి వాళ్ళని వెంటనే విడిచిపెట్టేయాలని శాస్త్రం చెబుతున్నది. పాప నాడీజంగుడికి అన్నీ తెలుసున్నా ఏదో కాలప్రభావంతో అటువంటి వాడిని నమ్మాడంతే. ఇప్పుడు వీడిలా ఆలోచించి నిశ్శబ్దంగా చెట్టెక్కాడు. వాడి చేతిలో పెద్ద కర్ర ఉంది, ప్రయాణంలో ఎప్పుడూ కూడా కర్ర పట్టుకెడతాడుగా. ఈ కర్రతోటి ఒక్క దెబ్బ బలంగా మెడ మీద ఒక్క దెబ్బ కొట్టాడు. దెబ్బకి కిక్కురు మనకుండా కింద పడిపోయింది ఆ కొంగ కొట్టుకుంటూ ఉంటే మళ్ళీ మూకుతి మీద ముక్కు మీద కాళ్ల మీద పొట్ట మీద పట 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 నాలుగు దెబ్బలు కొట్టి మళ్ళీ అది ఎక్కడ బతుకుతుందోనని చంపి పారేసి దాని ముక్కుని తీసి అవతలకి లాగేశాడు. ఈకలు మొత్తం పీకేశాడు, కాళ్ళు లాగేశాడు, కళ్ళు లాగేశాడు, గిల్లేశాడు, మొత్తం మాంసం అంతా చక్కగా మెత్తగా చేసి లోపల ఉన్న ఎముకలు పోగుంటుంది కదా గూడు అది పక్కన బారి ఈ మెత్తని మాంసం మాత్రం తువ్వాల్లో మూట కట్టుకున్నట్ట. పైన ఉత్తరీయం ఒకటి వీడి బతుక్కి ఈ ఉత్తరీయంలో ఈ మాంసం అంతా మూట కట్టుకుని భుజం మీద వేసుకుని పొద్దుటే బయలుదేరాడు మళ్ళీ. ఈ విధంగా కొంగ దుర్మరణం పాలైపోయింది ఈ కృతజ్ఞుడి చేతిలో. తెల్లవారింది. అక్కడ విరూపాక్ష మహారాజు గారు తన మిత్రుడి కోసం ఎదురు చూస్తున్నాడు. కార్తీక మాసంలో పూర్ణిమ నాడు భోజనాలు పెట్టాక ఓ 10-12 రోజుల్లోపు ఏదో ఒక సమయంలో నాడీజంగుడు అక్కడికి వెళ్ళేవాట, విరూపాక్షుడి దర్శనానికి వెళ్ళేవాడు. ఈసారి ఈ నాడీజంగుడు రాలేదు. ఇప్పుడు విరూపాక్షుడికి అనుమానం వచ్చింది. కార్తీక పూర్ణిమ వెళ్ళి 15 రోజులు గడిచిపోయింది. అప్పుడే అమావాస్య వస్తోంది, కార్తీక మాసం కూడా పూర్తిగా వస్తోంది, రేపో మాపో మార్గశిరం వస్తోంది. ఈనాటి వరకు నా మిత్రుడు, నా కొంగ పరమధర్మాత్ముడు నాడీజంగుడు రాలేదు. కారణం ఏమై ఉంటుంది? సాధారణంగా కార్తీక పూర్ణిమ అయిన 15 రోజుల్లోపు ఏదో ఒక రోజు ఆయన వచ్చి నాకు దర్శనమిస్తాడు, రకరకాల పురాణాలు చెబుతాడు, ధర్మ సందేహాలు తీరుస్తాడు. అటువంటి నా మిత్రుడు ఉత్తముడు ఎందుకు రాలేదు? నాకు అసలే ఆ గౌతముడి మీద అనుమానం. వాడు పరమభ్రష్టుడు, మిగతా వాళ్ళంతా పండితులు గాని వీడు నీచుడు. ఆ నీచుడు కొంపతీసిన మిత్రుడికి ఏదైనా హాని కలిగించాడా అని నీకు అనుమానం వచ్చేసింది. వెంటనే కొంతమంది రాక్షసుల్ని, ఒరే మీరు ఆకాశ మార్గంలో ప్రయాణం చెయ్యండి, నా మిత్రుడు రాజ ధర్ముడున్న చోటికి వెళ్ళండి, వాడికి ఏం కష్టం వచ్చిందో చూడండి, నాకెందుకు ఆ గౌతముడి మీద అనుమానం ఉంది అని కొంతమంది భటులు పంపితే ఈ భటులు మహామాయావులు గనక వేగంగా ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ ఈ మర్రి చెట్టు ఉన్న చోటుకు వచ్చారు. తీరా మర్రి చెట్టు దగ్గరకు వచ్చి చూస్తే ఆ మర్రి చెట్టు దగ్గర ఈ లోపల అస్థిపంజరం ఎముకల గూడు కింద పారేసింది, ముక్కో పక్కన ఏకలో పక్కన ఉన్నాయి. వెంటనే వాడికి అర్థమైపోయింది, మన రాజుగారు శంకించినది నిజమైపోయింది, నిశ్శంకగా ఈ గౌతముడనే నీచుడు బ్రహ్మబంధుడు ఈ కొంగను చంపేశాడు. వీడెక్కడున్నాడు వెతకండి అని కొంతమంది వెళ్లారు, కొంతమంది ఏమో ఈ ఎముకలు గూడది పట్టుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో ఈ చచ్చిపోయిన కొంగ యొక్క ఎముకలు ఏకలు మూట కట్టుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఆ రాజుగారు ఆ ఎముకలు ఆ ముక్కు ఆ ఏకలు చూచి గుండెలు బాదుకుని ఏడ్చేశాట. అయ్యో మిత్రమా, ఎటువంటి పుణ్యాత్ముడివి నువ్వు, ఇలా కొంగగా పుట్టావు కానీ నీకు తెలియని ధర్మం ఉన్నదా? వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు సకల ధర్మాలు ఇతిహాసాలు పురాణాలు నీ జఫాగ్రం మీద ఉండేవి, అంటే నాలుక చివరు ఉండేవి, అన్నీ కంఠస్థం చేసుకున్న పుణ్యాత్ముడివి, అటువంటి నిన్ను చంపడానికి ఆ దౌర్భాగ్యుడికి చేతులు ఎలా ఆడాయో అని ఏడ్చి అట్ట గెజగెజలాడిపోయాడు. ఈలోపు కొంతమంది రాక్షసులు ఆ గౌతముడిని పట్టుకున్నారు దారిలో. వాడి దగ్గర తువ్వాలు ఆ ఉత్తరీయంలో మాంసము కూడా కనబడ్డాయి. వెంటనే వాడిని పట్టుకొచ్చి, ఇదిగో మహారాజా వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం, వీడి ఉత్తరీయంలో నాడీజంగుని యొక్క మాంసం ఉందనగానే ఛీ ఆ దుర్మార్గుణ్ణి నా దగ్గరికి తీసుకురాకండి, కృతజ్ఞుణ్ణి మిత్రద్రోహిని నేను చూడలేను, దూరంగా తీసుకుపండి, అట్నుంచి అట్టే పట్టుకుపండి, వాడిని ముక్కల ముక్కల కింద తరిగి మీరు మాంసం తినేయండి అన్నారట. వాళ్ళంతా నరమాంస భక్షకులే, ఒక కార్తీక మాసం తప్ప మిగతా రోజుల్లో శుభ్రంగా తింటారు. సింహం ఉపవాసం ఉందంటే ఏమిటనుకుంటున్నారు? అది పారణం పశుమారణం అన్నారు. సింహం ఉపవాసం ఉన్నాక పారణం అంటే ఏంటనుకుంటున్నారు? మనకు వల్లే కాదు, కార్తీక పూర్ణి వచ్చిందంటే మనం సాయంకాలం ఏదో వంకాయ కూర ఇంకోటం ఇలాంటి వాటితో భోంచేస్తాం శాఖాహారంతో. సింహం ఉపవాసం ఉందంటే సాయంకాలం జంకో లేకపోతే ఇంకో కుర్ర కొంకో ఎగిరిపోతాడు. అలాగే కొన్ని దరిద్రపు జాతులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పగలంతా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉపవాసం ఉన్నారంటే సాయంకాలం ఆవు వెళ్ళిపోయింది. ఆవుకి చావు తెచ్చిపెట్టి ఉపవాసం ఒక ఉపవాసమా? దరిద్రపు ఉపవాసం కాకపోతే జీవులను హింసించి పరమ పవిత్రమైన గోమాతల్ని తినడానికి ఉపయోగించే ఉపవాసం కూడా ఒక ఉపవాసమా అన్నారు. మహా పాపపు జాతులు కొన్ని ఉంటాయి ఈ భూమండలంలో. అందుకే పోతన గారు కూడా తెలుగులో యవన వ్యాధ పుళింద హూణశక కంకాభీర చండాల సంభవులు తక్కిన పాపవర్తనులు అన్నారు. కిరాత హోణ ఆంధ్ర పుళింద కంకాహ అని మూలంలో వేదవ్యాసులు వారు చెప్పారు. కిరాతకులు, హూణులు, యవనులు, వ్యాధులు, ఇటువంటి కొన్ని రకాల పాపపు జాతి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు గోవుల్ని తినడం మొదలు పెడతారు. ఇటువంటి వాళ్ళ వల్ల భూదేవి అట్టుడికి పోతుందని చెప్పారు. కాబట్టి ఏం చేస్తాం, ఎవడ దరిద్రపు లక్షణం అది? ఇది కూడా భగవంతుడు లేలే. ఈ సృష్టిలో ప్రతీది ఆ పరమాత్మకి తెలియకుండా ఉంటుంది, ఆయన లేలది. ఈయన ఏమన్నాడు ఇప్పుడు ఈ విరూపాక్షుడు, ఒరేయ్ మన కార్తీక మాసం పూర్తి అయిపోయింది, ఒకవేళ పూర్తి కాకపోయినా పర్వాలా, వీడు పరమ పాపాత్ముడు, వీడు నా మిత్రుడిని చంపాడు, నా మిత్రుడు వీడికి ఎంతో ఉపకారం చేశాడు, అటువంటి మిత్రుడిని చంపిన ఈ దుర్మార్గుడిని బయటికి తీసుకుపండి, నా కంటికి వాడిని చూపించకండి, వాడిని ముక్కల కింద తరిగేయండి, ఆ ముక్కల్ని ఉప్పులో కారంలో నంచుకుని, పూర్వం చింతకాయలు ఏం చేసేవారంటే కోసుకొచ్చేవాళ్ళని చిన్నప్పుడు అలా ఉప్పు కారంలో నంచుకుని ఆయన తినేవారు పుల్లగా, అలా వీడిని తినేయండి, ఉప్పు కారంలో అద్దుకు తినేయండి అంటే వాళ్ళన్నారు, మహారాజా నీకు మా మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఈ దౌర్భాగ్యుని తినమంటావా, ఇంత కృతజ్ఞుడు నీ పాపాత్ముడిని మేము తినలేము, నీవు ఇంక కావాలంటే మమ్మల్ని కూడా చంపేయి, మాకు కూడా ఉరిశిక్షో లేక మరణశిక్షో శిరశ్చేదమో విధించు, అంతేగాని ఈ పాపాత్ముడిని కోసుకు తినమనకు అనగానే ఆయన, ఓరి మీకెంత జ్ఞానం రా, నరమాంస భక్షకులైన నా రాక్షస భటులు ఈ కృతజ్ఞుడిని తినమంటున్నారు, అయితే ఓ పని చేయండి, మీరు తినకపోతే ఊరవతల కుక్కలు ఉన్నాయి వాటికి వీడి ముక్కల్ని పారేయండి, ఆ కుక్కలన్నా తింటాయి, లేదా ఊరవతలు ఉన్న శ్మశానం దగ్గర నక్కలున్నాయి, ఆ నక్కలో లేక ఈ కుక్కలో వీడి మాంసం ముక్కలో గుటుక్కుంది అంటాయి, అక్కడ వారేయండి అనగానే అలా చెప్పారు బాగుందని ఈ రాక్షసులు పట్టుకుపోయి వీడిని ముక్కలు ముక్కల కింద పట్ట 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 ఆదివారం నాడు కొడతారు కదా దెమ్మ మీద పెట్టేయాలి పెద్ద కత్తి పెట్టి, అలా వీడి శరీరాన్ని ముక్కలు ముక్కల కింద కొట్టేసి ఊరవతలు వారేశారు. అక్కడ రకరకాల కుక్కలు ఉండేవి, ఏదో ఆ శ్మశానంలో ఉన్న నక్కలు అవన్నీ వచ్చేయట, వచ్చి ఆశపడి వచ్చాయి మాంసం దొరికింది కదా అని, తీరా వాడి చూడగానే ఆ మాంసం ముక్కల్ని అని వాసన చూసి, కుక్కలు బలి వాసన చూస్తాయండి ముక్కులో పెట్టి, ఆ వాసన నేను ఎక్కడ చూపించగలను కానీ, కాబట్టి అవి పసిగట్టి ఛీ అన్నట్టుగా వెళ్ళిపోయాయి. ఇక్కడ చిత్తనం ఏమిటంటే ఈ మాంసాన్ని నక్కలైతే గ్యారంటీగా తినాలి, పోనీ కుక్కలంటే కొంతలో కొంత వెళ్ళిపోయాయి అంటే అర్థం ఉంది, నక్కలు కుక్కలు కూడా ఈ దుర్మార్గుడి యొక్క మాంసం తినలేదట. శాంతి పర్వంలో 172 అధ్యాయంలో 25-26 శ్లోకాల్లో చెప్పారు, క్రవ్యాదా అపి రాజేంద్ర కృతఘ్నం నోపభుంజతే బ్రహ్మగ్నే చ సురాపేచే చౌరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహిత రాజం కృతఘ్నే నాస్తి నిష్కృతి మిత్రద్రోహి నృశంసశ్చ కృతఘ్నశ్చ నరాధమః క్రవ్యాదైహి కృమిభిశ్చైవ న భుజ్యంతే హితాదృశాః. ఆఖరికి నక్కలు కూడా, నీచమైన జంతువులు కూడా ఈ కృతజ్ఞుడి శరీరమును ముట్టుకోలేదు, ఆ మాంసం తినలేదు. కృతజ్ఞుడి శరీరం కుక్కలు కూడా ముట్టుకోవనే సామెత అలా పుట్టిందనమాట. నిజానికి క్రవ్యాదాహ అన్నారు సంస్కృతంలో, తెలుగులో తిక్కన గారు కుక్కలను కూడా చేర్చాడు, కానీ క్రవ్యాద శబ్దం సాధారణంగా నక్కలకే వాడతారు, కానీ అరుదుగా కొన్ని డిక్షనరీల్లో కుక్కలకు కూడా వాడారు. ఏమైతేనే మొత్తం మీద కుక్కలు నక్కలు కూడా కృతజ్ఞుడి యొక్క మాంసం ముట్టుకోలేదు. ఈ లోకములో బ్రహ్మహత్య చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఉన్నది, సురాపేచ తాగుబోతుకి ప్రాయశ్చిత్తం ఉన్నది, చౌరే దొంగతనానికి కూడా ఒక ప్రాయశ్చిత్తం ఉంది. ఒక వ్రతం మొదలుపెట్టి ఆ వ్రతం మధ్యలో ఆపేసే పాపాత్ములు ఉన్నారే వాళ్ళని భగ్నవ్రతులు అంటారు. భగ్నవ్రతే తథ అటువంటి వాళ్లకు కూడా ఒక ప్రాయశ్చిత్తం ఉన్నదట, నిష్కృతి ఉన్నది శాస్త్రాలలో. కృతజ్ఞే నాస్తి నిష్కృతి, ఈ కృతజ్ఞుడు ఉన్నాడు ఈ పాపాత్ముడు, వీడికి మాత్రం నిష్కృతి లేదు. ఉపకారము చేసిన వాడికి కూడా కీడు తలపెట్టే దౌర్భాగ్యుణ్ణి కృతఘ్న అంటారు. ఘన అంటే చంపడం అని నిన్నే మీకు చెప్పాను కాబట్టి కొత్తగా చెప్పక్కర్లా. చేసిన మేలు మరిచి ఆ మేలుకి కూడా కీడు చేసేవాడు, ఉపకారిని చంపేటటువంటి వాడు, అటువంటి దౌర్భాగ్యుడికి నిష్కృతి లేదు. మిత్రద్రోహికి, ఈ క్రూరుడికి, కృతఘ్నుడికి మాట వరసకు కూడా ప్రాయశ్చిత్తం ఉండదు. నక్కలు కూడా క్రిమికీటకములు కూడా పురుగులు కూడా మాంసాన్ని ముట్టుకోవద్దట. అందుకే కృమిభిశ్చైవ నభుజ్యంతే హితాదృశ అటువంటి నీచుడి యొక్క మాంసాన్ని పురుగులు కూడా తినవు. సాధారణంగా ఒక శవాన్ని పక్కన పారేస్తే అది కుళ్ళిపోయి అందులో పురుగులు పుడతాయి, లుకలుకలాడుతూ పురుగులు పుట్టి ఆ శరీరాన్ని తిరిగి చివరికి ఆ పురుగులు చచ్చిపోతాయి. చిత్రం ఏమిటో తెలిసినా పురుగులు కూడా వీడి శరీరాన్ని ముట్టుకోవట్లేదటండి, వాటికి కూడా అసహ్యం కలిగిందిట. వీడిని తింటే ఆ కృతజ్ఞత అనేది మనకు కూడా వస్తుందేమో, కృతజ్ఞ భావం మనలో చేరుతుందేమో, మనం కృతజ్ఞులమవుతావేమో అనే భయంతో మాట వరసకు కూడా క్రిములు కూడా తినడం మానేసేయమండి. దాన్ని బట్టి ఆ దుర్మార్గుడు ఎంత నీచుడు ఒకసారి ఆలోచించాలి. ఆ తర్వాత మిత్రమా, ఎటువంటి మహాత్ముడి ఒక దౌర్భాగ్యుణ్ణి చేరదీసి వాడితో మైత్రి చేసి వాడిని నా దగ్గరికి పంపి వాడికి సంపదలిచ్చి చివరికి నువ్వు ఆయుష్ సంపదను కోల్పోయావా, ఎంత దురదృష్ట జాతకుణ్ణి నేను, నీలాంటి మిత్రుడు దొరుకుతాడా అని ఏడుస్తున్నట్ట. ఈ విరూపాక్షుడికి ఇంద్రుడు బాగా మిత్రుడు. విరూపాక్షుడు చాలా భక్తుడు కదా, కార్తీక మాసంలో నక్తవ్రతాలు చేసేటటువంటి వాడంటే దేవతలకు ఇష్టుడు. అందువల్ల ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. రాగానే ఇంద్రుడి కాళ్ల మీద పడి, ఇంద్ర మహేంద్ర నన్ను అనుగ్రహించవా అని ఏడ్చాట. ఎందుకు ఏడుస్తున్నావంటే, ఈ అడవకేం చెయ్యను, నా మిత్రుడు నాడీజంగుడు అనే ఒక ధర్మాత్ముడు చచ్చిపోయాడు, అతను లేకపోతే నేను ఉండలేనయ్యా, అతని కోసం ఏడుస్తున్నాను, నీకు పుణ్యం ఉంటుంది, నీ దగ్గర అమృతం ఉంటుంది కదా, అమృతం పోసి నా మిత్రుడు బ్రతికించవా అంటే, అప్పుడు చిరునవ్వు నవ్వి ఇంద్రుడు అన్నాడు, నీ మిత్రుడు నాడీజంగుడు చచ్చిపోతే నాకంటే ఎక్కువ బాధ బ్రహ్మకి. ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నా విను. ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడు ఒక గొప్ప సభ చేశాడు. ఆ సభలో వేదములకు భాష్యం చెప్పడానికి ఎవరు పనికొస్తారా అని ఎదురు చూశాడు. అప్పుడు నారదుడు అన్నట్ట, భూలోకంలో నాడీజంగుడని పేరు కలిగిన ఒక కొంగ ఉన్నది, ఆ కొంగ మహాపండితుడు, ఆ కొంగ అయితేనే వేదములకు సక్రమంగా భాష్యం చెప్పగలదు, దాన్ని పిలిపించండి అన్నట్ట. అంటే ఈ కొంగ సామాన్యమైంది కాదు, బ్రహ్మలోకంలో వేదసభ జరిగితే ఆ వేదసభకి ఆధ్యక్షం వహించి అధ్యక్షుడై ఎవరైనా వస్తే ఎవరైనా అడిగితే వాళ్ళకి ధర్మ సందేహాలు తీర్చగలిగేంత గొప్పదట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి మూడు విషయాలు ఉన్నాయి. సభ జరుగుతున్నది బ్రహ్మలోకంలో, బ్రహ్మ కంటే గొప్ప వేద పండితుడు ఎవడుంటాడు, అటువంటి బ్రహ్మ సన్నిధానంలో వేద సభకి అధ్యక్షం వహించడం అంటే మాటల, అధ్యక్షం అంటే మాటల. పైగా బ్రహ్మగారు ఎదురుగుండా కూర్చునే సభ్యులు ఎవరై ఉంటారు? రెండో పాయింట్, బ్రహ్మగారి సభలో ఎవడు పడితే వాడు వచ్చి కూర్చుంటారా? అందులో మెంబర్షిప్ రాదే, ఎవడికి పడితే వాడికి 10,000 ఇచ్చేస్తే మెంబర్షిప్ వచ్చేటటువంటి సభ్యత్వం కాదు అది. అక్కడికి వచ్చేవాళ్ళు మహానుభావులు, దేవఋషులు, బ్రహ్మఋషులు, యోగులు. కాబట్టి సభేమో బ్రహ్మసభ. రెండవది ఏమిటి, వచ్చేవాళ్ళు హేమహేమిలు, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. పైగా అక్కడికి రావాలంటే కూడా కొన్ని వేల యజ్ఞములు చేసి పుణ్యములు చేస్తే కానీ రాలేరు. ఋషులు గొప్పవాళ్ళే, వేద పండితులైనప్పటికీ బ్రహ్మ దగ్గరకు వచ్చి మళ్ళీ తిరిగి తమ లోకాలకు వెళ్ళాలంటే ఎంత పుణ్యం చెయ్యాలి? ఈ మూడు ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి ఎడతారు. అక్కడ సభకి అధ్యక్షుడిగా ఉండి భాష్యం చెప్పాలట వేదానికి. ఆ పని ఒక్క నాడీజంగుడే చేయగలడు అని నారదుడు చెప్పాడు. అంటే ఈ నాడీజంగుడు ఎటువంటి వాడో ఆలోచించండి. వెంటనే నారదుడు అలా చెప్పగానే బ్రహ్మగారు నాడీజంగుడిని ఒకసారి పైకి రమ్మన్నట్ట. ఆయన అన్నాడు, భూలోకంలో విరూపాక్షుడని నాకు మిత్రుడు ఉన్నాడు, అతని వేద సభ కూడా భూలోకంలో అదే సమయంలో జరుగుతోంది, ఆ సభకి నేను అధ్యక్షుడిగా పెడతానని మాటిచ్చాను, మాటిచ్చాక తప్పకూడదు. ఓ చోట ఓ పని ఒప్పుకున్నామండి, అక్కడ పని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ పక్కవాడు ఎవడో 1,000 రూపాయలు ఇచ్చాడనో, లేకపోతే అక్కడికి వెళ్తే కీరుతూస్తుందనో, లేకపోతే ఇంకో ఛానల్ ఉందనో వెళ్ళిపోతామా? వెళ్ళం కదా. కాబట్టి నేను అతనికి మాటిచ్చాను, రాలేనన్నట్టు. దాంతో బ్రహ్మ కోపం వచ్చింది. బ్రహ్మంతటి వాడు సభ జరిపి నిన్ను రమ్మంటే రానన్నావు, భూలోకంలో ఉన్న ఒక క్షుద్రుడైన విరూపాక్షుడని రాక్షసుడి సభకి పెడతానన్నావు, కాబట్టి నువ్వు అకాల మరణం పొందుదువుగాక, ఒక దౌర్భాగ్యుని మిత్రుడిగా నమ్మి వాడి చేతిలో చచ్చిపోదువుగాక అని శాపం పెట్టాట. ఆ బ్రహ్మశాపానికి వాడు గురయ్యాడు. తీరా బ్రహ్మశాపానికి గురయ్యాక బ్రహ్మగారికి మళ్ళీ జాలి కలిగింది. పాపం నాడీజంగుడు రానన్నాడు కదా అని తొందరపడి శపించాను, కానీ వాడు అన్న దాంట్లో తప్పేముంది? ఇప్పుడు పద్మాగర్ గారు గుంటూరులో ఉపన్యాసం చెబుతానని ఒప్పుకున్నారండి, మధ్యలో ఎవడో వచ్చి రోజుకు 1,00,000 రూపాయలు ఇస్తాను హైదరాబాద్ రమ్మంటే పెడతానా? చచ్చిన వెళ్ళమే, అలా పెడితే ధర్మం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ధర్మం ఏమిటంటే ఒకసారి ఒప్పుకున్నాక మధ్యలో ఏ దౌర్భాగ్యుడు ఎంత డబ్బు ఇస్తామన్నా వెళ్ళకూడదు, లేక అవతల వాడు సాక్షాత్ బ్రహ్మదేవుడి గురించి వెళ్ళకూడదట, అది నియమం. అతడు ధర్మమునకు కట్టుబడ్డాడు, నేనే తొందరపడి శపించాననుకుని వాడు చచ్చి కూడా మరల జీవితుడవుగాక, పునర్జీవితుడవుగాక అని బ్రహ్మ దీవించాడు. ఆ బ్రహ్మగారి అనుగ్రహం వల్ల నాడీజంగుడు బ్రతుకుతాడు అనగానే అప్పుడు తమాషా జరిగింది. ఆకాశంలో స్వర్గలోకానికి కామధేను పెడుతోంది. కామధేను వెనక అతను కామధేను పిల్లలు కూడా పెడుతున్నారట. అందులో కామధేను పిల్లలు బుల్లి బుల్లి దూడలు, మన గోసంరక్షణలో చూశారు కదా బుల్లి దూడ పట్ల, ఆ బుల్లి దూడ అది వేస్తూ ఉంటే పేడ ఎంత బాగుంటుందో చూడడానికి, అది ముచ్చటగా ఉంటుంది. అలాగే కామధేను స్వర్గానికి ఎడుతూ ఉంటే దాంతోపాటు కొన్ని దూడలు ఎడుతున్నాయట. ఇంతలో కామధేను అంది, దూడల్లారా వచ్చిన పాలు తాగండి అంది. ఈ దూడలు వెళ్లి పాలు తాగుతూ ఉంటే ఆ కామధేను పాలల్లోంచి ఇంత నొరగొచ్చి ఈ భూలోకంలో విరూపాక్షుడు ఏడుస్తున్న చోట పడింది. విరూపాక్షుడు ఏడుస్తున్న చోట ఏముంది, ఈ చచ్చిపోయిన నాడీజంగుడి యొక్క కళేబరం ఉంది, ఎముకలగూడు. దాని మీద ఈ కామధేను నొరగబడగానే పాల నొరుగు టక్కర బతికేసింది అది. కామధేనువు పాలకి ఎంత శక్తి ఉందో ఆలోచించండి, పూర్తిగా పాలు కూడా పడలా, దూడ పాలు తాగుతూ ఉంటే వచ్చి ఇంత నొరగ వచ్చి కళేబరం మీద పడితే కళేబరానికి ప్రాణం వచ్చింది. కామధేనువు యొక్క పాలకి దాని నొరగకి అంత మహిమ ఉన్నది. అందుకే కామధేను ఉత్తమ ఉత్తమం, గోవులకి మహామహిమ ఉన్నది. దాంతో బ్రహ్మగారి ఇచ్చిన వరం వల్ల మళ్ళీ వాడు జీవితుడవుతాడని అడిగైనా వీడు బ్రతికాడు, శాపవశాత్తు తెచ్చాడు, బ్రహ్మానుగ్రహంతో బ్రతికాడు. బ్రతకగానే ఆయన ఏమన్నాడో తెలిసిన, ఇంద్ర నేను చచ్చిపోయానని బాధ నాకు లేదు, బ్రహ్మదేవుడి అనుగ్రహంతో కామధేనువు పాల యొక్క నురుగుతో బ్రతికాను, ఇప్పుడు బ్రతికానని నేనేం పొంగిపోవటంలా, నా అదృష్టవశాత్తు మీలాంటి మహాత్ముల్ని, మూడు లోకాలకి ప్రభు అయిన ఇంద్రుణ్ణి, నా మిత్రుడైన రాక్షసరాజు విరూపాక్షుణ్ణి చూశాను, ఇదంతా ఆ బ్రహ్మదేవుడి కటాక్షం, మీ అందరికీ కృతజ్ఞుణ్ణి, మీరు నాకు చిన్న కోరిక తీరిస్తేనే నేను ఈ శరీరంతో బ్రతుకుతాను, లేక నేను బ్రతకనన్నట్టు మళ్ళీ వీడు. అప్పుడు ఇంద్రుడు చిరునవ్వు నవ్వి, నీ వంటి ఉత్తముడు కోరితే ఏ కోరిన కోరికైనా తెచ్చవలసిందే, నీకేం కోరిక ఉంది అంటే నా మీద కసికొద్ది నన్ను చంపి తినలేదు పాపం గౌతముడు, కేవలం దారిలో ఆకలి వస్తుందనుకుని అజ్ఞానంలో పడిపోయి మాయ ఆవరించగా ఆ గౌతముడు వెనక ముందు చూడకుండా తనకెంతో ఉపకారం చేసిన నన్ను కర్రతోటి నెత్తి మీద కొట్టి చంపేసి పట్టుకుపోయాడు మాంసాన్ని. దాంతో నా మిత్రుడు విరూపక్షుడికి వాడి మీద కోపం వచ్చి మా మిత్రుడు చంపుతాడా అని ఆ గౌతముడు ముక్కల కింద తరిగి ఊరవతలు పారేశాడు. నా మిత్రుడు గౌతముడిని బ్రతికిస్తేనే నేను బ్రతుకుతాను, లేకపోతే నేను బ్రతకను అన్నాడు ఈయన. అనగానే ఇంద్రుడు తెల్లబోయి, వాడు కృతజ్ఞుడు కదయ్యా, నువ్వెంత ఉపకారం చేసావు, అటువంటిది నిన్ను చంపేసి నీ మాంసం తినాలనుకున్నాడు, ఇటువంటి వాడిని బ్రతకనిస్తే రేపు పొద్దున లోకాల్లో ఇంకెన్ని పాపాలు చేస్తాడు అంటే, ఏమైనప్పటికీ అది వాడి ధర్మం, ఇది నా ధర్మం, నేను నా కరుణించడం నా లక్షణం, కృతజ్ఞత చూపించడం వాడి ధర్మం, వాడి బుద్ధి వాడు మాండో, నా బుద్ధి నేను మానను, ఎవడి బుద్ధి వాడిది అన్నాడు. సాధువులు ప్రాణం పోయినా రక్షించడం అనే ధర్మం విడిచిపెట్టరు, పాపాత్ములు శిక్షించడం అనే ధర్మం విడిచిపెట్టరు, అది వాడి ధర్మం, వాడి బుద్ధి వాడు బయటెట్టుకున్నాడు, మరి నా బుద్ధి నేను బయటెట్టుకోవాలిగా, నా బుద్ధి ఏమిటి, ఎవడైనా ఆఖరికి నన్ను చంపేవాడినైనా రక్షించడం నా బుద్ధి, కాబట్టి నా కోసమైనా వాడిని బ్రతికించు అనగానే ఇంద్రుడు ఆశ్చర్యపోయి, ఎంతో మందిని చూశాను గాని తనని చంపిన వాణ్ణి కూడా బ్రతికించమని కోరే నీలాంటి ఉత్తముణ్ణి మొదటిసారిగా చూశానన్నాడు. ఆయన వెంటనే అమృతం పట్టుకొచ్చి చచ్చిపోయిన గౌతముడి మీద పోయించాడు, టక్కన వాడు బ్రతికాడు. వాడు లేచి ఇప్పుడు పశ్చాత్తాపం పొంది చచ్చాక మళ్లీ బ్రతికాక ఆ వ్యక్తికి పశ్చాత్తాపం కలిగిందట, పాతవన్నీ గుర్తుకొచ్చాయి, ఎంత క్రూరుణ్ణి, ఎటువంటి నృశంసుణ్ణి, ఎంత కృతజ్ఞుణ్ణి ఈ మహాత్ముడిని చంపానా అని ఏడుస్తూ కాళ్ళ మీద పడి ఈసారి బుద్ధి కలిగి ఉంటానని ఈ బంగారం పుచ్చుకుని పోయాడు. ఈ కథ అంతా వింటున్న ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది, బ్రహ్మసభకి వెళ్లి వేద పాండిత్యం కలిగినటువంటి వాళ్ల దగ్గర అధ్యక్షుడిగా కూర్చోవాలి అని ఈ నాడీజంగుడి గురించి నారదుడు చెప్పాడు. బ్రహ్మగారంతటి వాడు అతని రాకని ఆకాంక్షించాడు, చచ్చిపోయిన వాడిని మళ్ళీ బ్రహ్మ స్వయంగా బ్రతికించాడు, ఆ పుణ్యాత్ముడు బ్రతికిన తర్వాత పరమ పాపాత్ముడిని తాను బ్రతికించాడు. ఇన్ని సుగుణములు కేవలం ఒక కొంగలో ఎలా ఉంటాయి, ఇంతకీ ఈ కొంగకి ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా, సినిమాలతో రింగు రింగులు తిప్పి వెనక్కి తీసుకెళ్ళి చూపిస్తుంటాడు ఫ్లాష్ బ్యాక్ పాత కథ, అలా ఈ కొంగకు కూడా ఏమైనా ఉందా అన్నాడు. సందేహం లేదు, ఈ కొంగ ఒకనొకప్పుడు బ్రహ్మ మానస పుత్రుడైన పరంతపుడు అనేవట, పరంతపుడు అని బ్రహ్మగారికి ఒక మానస పుత్రుడు ఉన్నాడు. ఓసారి ఆయన ఏం చేశాడు, బ్రహ్మగారు సంధ్య అని ఒక సుందరిని సృష్టించాడు, ఈ సంధ్యాసుందరి చాలా అందంగా ఉండేది, దాంతో బ్రహ్మ కూతుర్ని పట్టుకుపోయాడు. బ్రహ్మయ్య అయిన కూతు బట్టకమారడని పోతరగారు రాశారే సప్తమ స్కందంలో భాగవతంలో, ఇదే సంధ్య సొంత కూతురు బ్రహ్మకి, అయినా ఆ సౌందర్యాన్ని తట్టుకోలేక బ్రహ్మ కౌగులించుకోకపోతే ఈ పరంతపుడు అనేటటువంటి వాడు బ్రహ్మ యొక్క మనస్సు నుంచి పుట్టినవాడు, తప్పు తప్పు, నువ్వు బ్రహ్మవి, నీ మనస్సు నుంచి అమ్మాయి పుట్టింది అంటే నీ మానసపుత్రి, కూతుర్ని కౌగులించుకోవడం మహాపాపం అనగానే బ్రహ్మ కోపం వచ్చి దౌర్భాగ్యుడా కాముకుండైన నన్ను నివారిస్తావా, కాబట్టి నువ్వు కొంగవై అకాల మరణం పొందు అని చెప్పించేశాడు. ఆ పరంతపుడే ఈ కొంగయ్య పుట్టాడు. ఆ తర్వాత బ్రహ్మగారు సిగ్గుపడి, ఏమిటి దరిద్రప్పని, ఇంతటి జ్ఞానిని, సృష్టికర్తని, కూతుర్ని ప్రేమించడం ఏమిటి అని ఆ దరిద్ర శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆ శరీరం నల్లగా మారిపోయింది. అందులో నుంచే నిషాదులు అని పేరు కలిగిన నల్లని బోయవాళ్ళు పుట్టుకొచ్చారు. సంధ్యా సమయంలో ఆ శరీరాన్ని రాక్షసులంతా స్వీకరించారు. అందుకే ఎప్పటికి కూడా చెల్లెలు వరసు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకునే ఒక దరిద్రపు జాతి ఉంది తెలుసా మీకు. ఇరాన్ ఇరాకుల్లో ఉన్న నియమం ఏమిటో తెలుసా, వాళ్ళు కజిన్స్నే పెళ్లి చేసుకుంటారు, బాబయ్య కూతుర్ని వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అది వాళ్ళ దౌర్భాగ్యం. వాళ్ళంతా ఈ బ్రహ్మగారి తమోమయమైన అంటే కాముకత్వంతో ఉన్న శరీరాన్ని బ్రహ్మ విడిచిపెట్టాడన్ననే ఆ శరీరం నుంచి పుట్టారనమాట. అందుకని చెల్లెల వరుస వాళ్ళని పెళ్లి చేసుకోవడం వాళ్ళకి సంప్రదాయం అయిపోయింది. ఆ తర్వాత బ్రహ్మగారు కొత్త శరీరం పొందాడు. ఈ సంధ్య అన్నదే తర్వాత అరుంధతిగా పుట్టింది. శివపురాణంలో కథ మీకు ఇదివరకు చెప్పాను, మళ్ళీ శివపురాణంలో ఒకసారి చెప్పుకుందాం. బ్రహ్మగారి కామమునకు మూలకారకురాలైన సంధ్య తన శరీరం మీద అసహ్యం కలిగి, ఛీ నేను మా నాన్నకు కూడా కామం కలిగించాను, ఈసారి పరమ పతివ్రతగా పుట్టాలి, తండ్రికి పేరు తేవాలనుకుని ఆ శరీరాన్ని విడిచిపెట్టి అరుంధతి అనే పేరుతో ఇంకో జన్మ పొంది వశిష్ఠుని పెళ్లి చేసుకుని పరమ పతివ్రతలలో ఉత్తమురాలు అయిపోయిందనమాట. అది సంధ్య యొక్క అసలు చరిత్ర. కాబట్టి ఇంతకీ బ్రహ్మని నివారించి శాపమునకు గురైన పరంతపుడు నాడీజంగుడనే కొంగగా పుట్టాడు. ఆయన కలియుగాంతం వరకు ఇప్పటికీ కొంగగానే ఉన్నాడు. గోమతీ నదీ తీరంలో ఉన్న ఒకనొక అడవిలో ఒక మర్రి చెట్టు మీద ఉంటాడు ఆయన. మీరు కూడా ఎవరైనా బొత్తిగా గౌతముడు లాంటి వాళ్ళు కాకుండా వెడితే మీకు దర్శనం అవ్వచ్చు. ఆయన దర్శనమిచ్చాడా, మనం యోగ జాతకులం, అరుదుగా అప్పుడప్పుడు సాధకులకి గౌతమీ తీరంలో అంటే నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఒకనొక మర్రి చెట్టు కానీ దర్శనిస్తాడు. మీకు వీలుంటే ఎప్పుడైనా నైమిషారణ్యం యాత్రకు వెళ్ళినప్పుడు శ్రీరామచంద్ర ప్రభు యొక్క హత్యాహరణం చేసిన ఒక సరస్సు ఉన్నది. దానికి ఏమైనా పేరు శ్రీరామ హత్యాహరణ సరస్సు అంటారు. దాన్ని ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువులో శ్రీరాముడు స్నానం చేశాడు. పూర్వం శ్రీరాముడు రావణాసురుడిని చంపగానే ఆయన చేతిలోకి అరిచేతిలోకి కొన్ని వెంట్రుకలు వచ్చాయట. రావణాసురుడు పరమ పాపాత్ముడైనా శివ పూజ చేశాడు. ఒకప్పుడు వాళ్ళ నాన్న ఉన్నాడే విశ్రవసుడు, విశ్రవసుడు మహాపండితుడు బ్రాహ్మడు మరి, అటువంటి వాడికి పుట్టి వీడు రాక్షసుడయ్యాడు. అందువల్ల వంశం గొప్పది కనుక ఆ దుర్మార్గుడిని చంపడం వల్ల రాముడికి చేతిలో కొన్ని వెంట్రుకలు వచ్చాయి. అప్పుడు వెంటనే అగస్త్యుణ్ణి, నా చేతికి వెంట్రుకలు వచ్చాయి, ఈ వెంట్రుకలు ఎక్కడ పోతాయి అంటే నైమిషారణ్యం దగ్గర ఒక పెద్ద కుండం ఉంది, ఆ కుండంలో స్నానం చేయన్నాడు అగస్త్యుడు. ఆయన వచ్చి అక్కడున్న సరస్సులో నీటి కుండంలో స్నానం చేశాడు. చేయగానే ఈ అరిచేతిలో ఉన్న వెంట్రుకలు ఊడిపోయాయి. అందుకని అప్పటి నుంచి శ్రీరామ హత్యాహరణ సరస్సు అని దానికి పేరు వచ్చింది. అది చాలా గొప్ప సరస్సు. ఆ సరస్సు ఒడ్డున ఎప్పటికి కూడా పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టు మీద రాత్రిపూట కొంగ తిరుగుతూ ఉంటుందని మహాత్ములు అంటారు. ఆ కొంగ నాడీజంగుడని, ఎంతో పుణ్యం చేసిన వాడికి నాడీజంగ దర్శనమవుతుందని, నాడీజంగుడిని దర్శనం చేసుకున్నవాడు మాత్రం నరకానికి పోడు, బ్రహ్మ సాక్షాత్కారం పొంది తీరుతాడని కొన్ని స్థల పురాణాలు చెబుతున్నాయి. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి ప్రయత్నించండి. కాకపోతే అక్కడికి వెళ్ళాక సెల్ ఫోన్స్ మాత్రం రింగ్ చేయకుండా చూసుకోండి. సెల్ ఫోన్ అక్కడ రింగ్ అయిందనుకోండి, పురాణంలో రింగ్ అయినట్టుగా, ఇహ మీకు సెల్ కాదు, హెల్లే నరకమే గతి అవుతుంది. అక్కడ మాత్రం చాలా నియమనిష్టలతో ఉండాలి. పద్మాకర్ గారిలా నాడీజంగుడు మాత్రం క్షమించడం. ఇవి తెలుసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే మొత్తం మీద ఏది ఏమైతేనేమి పరమ పుణ్యాత్ముడైన నాడీజంగుని యొక్క చరిత్ర ఇది. కృతజ్ఞుడు అందరిలోకి మహాపాపాత్ముడు, అటువంటి వాడిని విడిచిపెట్టాలి, కృతజ్ఞత మాత్రం ఉండకూడదని భీష్ముడు ధర్మరాజు గారికి కథ చెప్పాడు. అప్పుడు ధర్మరాజు మళ్ళీ ఏమన్నాడు, మానవుడు ఏదో ఒక సమయంలో మరణం పొందక తప్పదు. అసలు మానవుడికి మర్త్యుడని ఎందుకు పేరు వచ్చిందంటే మృత్యుహు అస్థి ఇది మర్త్యహ, వీడికి మృత్యు ఉంది కాబట్టి వాడిని మర్త్యుడు అంటారని భారతం చెబుతోంది. మనకి ఏదో ఒక సమయంలో మరణం తప్పదు, పుట్టాడంటే వాడు చావక తప్పదు. ఈ మానవుడు మృత్యువు ఆసన్నమవుతోంది, మృత్యువు దగ్గరకు వస్తోంది, చావు తప్పదని తెలుసుకున్నప్పుడు ఏం చెయ్యాలి అనగానే అప్పుడు భీష్ముడు, ఈ విషయంలో నీకు ఒక గొప్ప కథ చెబుతాను, పితాపుత్ర సంవాదం అంటారు దానిని. పూర్వం ఒక మహాపండితుడు ఉండేవాడు. ఆయనకి చాలా కాలం తర్వాత ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి తండ్రి మేధావి అని పేరు పెట్టాడు. ఈ మేధావి చిన్నప్పటి నుంచి నిజంగా మేధావి. వీడు ఒక రోజు నా తండ్రి దగ్గరికి వెళ్ళి వినయంగా, నాన్న ఆయువు చాలా తొందరగా నశిస్తుంది కదా, ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండం, కళ్ళు మూసి తెరిచేలోపు కాలం గడిచిపోతుంది, మనుషులు పుడుతున్నారు, వార్ధక్యంలో గడుతున్నారు, చచ్చిపోతున్నారు. అసలు ఎంత విచిత్రంగా ఉందండి కాలం, 54 రోజులు పురాణంలో చూస్తూ ఉండగా ఇవాళ అప్పుడే 36 రోజులు కడుగు పెట్టేశామన్నా లేదా, 36 రోజులు కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయాయి, అప్పుడే అయిపోతుందా అని కొంతమంది అంటున్నారు. వాళ్ళ సమయం పోయే గుంటూరులో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. నేనేమో అక్కడ కూర్చుని ఇంకా 54 రోజులు ఎప్పుడు ఉత్తరం ఎప్పుడు పీఠానికి పెడదామని నేను అనుకుంటున్నాను. పాపం ఇందాక ఓ బంగారు తల్లి వచ్చి అంటుంది, అప్పుడే అయిపోతుందండి, 30వ అయిపోయి మీరు వెళ్ళిపోతే మేము ఎలా ఉంటామండి అది. ఎందుకుంటారో శుభ్రంగా ఉంటారు. పద్మాకర్ గారు అయితే కిందట ఏడాది లేరా, అంత పూర్వం ఏడాది లేదురా, 40 పురాణం అయిపోయాక వా ఇడ్లీ తినేవాళ్ళు, ఇంకో 2 ఇడ్లీ ఎక్కువ తింటున్నారు కానీ చట్నీ వేసుకోవడం మానేరా, ఇడ్లీ తినడం మానేరా, కబుర్లు ఊరికే. కాకపోతే ఏంటంటే భక్తి, అందులో సందేహం లేదు. రోజులు అలా గడిచిపోతాయి, కాలం వెళ్ళిపోతుంది. ఎంతో మంది మన కళ్ళ ముందు పుట్టారు, పెరిగారు, చచ్చిపోయారు. మనం వెనక్కి చూసుకుంటే అబ్బా అప్పుడే నా జీవితంలో ఇంతకాలం వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఇంకా నాకు చిన్నప్పుడు 8 వయసులో చెట్టు ఎక్కి కిందకు దూకిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు అలా దూకుదామంటే మొహమాట పట్టొస్తుంది. ఎందుకంటే చూస్తూ చూస్తూ పద్మాకర్ గారు ఏమిటి, చెట్టు ఎక్కారేమిటి, దూకారేమో అంటారని ఇది గొడవ వచ్చిందిగా మాకు. పూర్వంలాగా స్వేచ్ఛగా తిరగలేమయ్య, పోనీ గట్టిగా దూకుదామంటే వయస్సు ప్రభావం వల్ల ఏ కాళ్ళో చేతిలో విరుగుతాయేమో అని అనుమానం. ఇవన్నీ మనం అందరం అనుభవిస్తున్నదే. కాలం మహావేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది, దీనివల్ల ఆయువు నశిస్తూ ఉంటుంది, మనిషి వెళ్ళిపోతాడు. ఉన్నంతకాలం ఆయువుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని కుర్రాడు తండ్రిని అడిగట. అప్పుడు తండ్రి అన్నాడు, దానికేముందిరా, చక్కగా ఉపనయనం చేసుకున్నావు, కొంతకాలం విద్యాభ్యాసం చెయ్యి, ఆ తర్వాత మంచి కన్యను చూసి నీకు పెళ్లి చేస్తాను, గార్హస్థ్యాశ్రమంలో ప్రవేశించు, గృహస్థాశ్రమంలో ధన సంపాదన చెయ్యి, చెయ్యవలసిన సత్కార్యాలు చెయ్యి, దాన ధర్మాలు చెయ్యి, యజ్ఞాలు చెయ్యి, నువ్వు తరిస్తావనగానే ఓహో పెళ్లి చేసుకునేదాకా బతుకుతానా అన్నాడు ఈయన. తండ్రి గారికి బుర్ర పట్టుకున్నాడు, నాన్నా నువ్వు చెప్పింది లాంగ్ ప్రాసెస్, ఉపనయనం అవ్వాలి, విద్యాభ్యాసానికి వెళ్ళాలి, ఉపనయనం అయ్యేలోపు తెచ్చిపోవచ్చు, అయ్యాక చావచ్చు, లేక విద్యాభ్యాసంలో పోవచ్చు. ఆ విద్యాభ్యాస కాలంలో గురువుగారు వెళ్ళి ఒరే కాలువకి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకురాండ్రా అంటే ఆ కాలువలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే ఎట్లో కొట్టుకుపోవచ్చు. లేదా సముద్ర తీరంలో పిక్నిక్ అనే పేరుతో పెడుతున్నారుగా, కార్తీక మాసంలో పలావులు పుచ్చుకుని కోడి పలావు పట్టుకుని అక్కడికి వెళ్ళాక కోడి పలావు తింటూ బోడి మనిషి అయి ములిగిపోయి చచ్చిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి మనిషి ఆయువు ఎంతవరకు ఉంటుందో తెలియదు, పెళ్లిదాకా ఉంటామో లేదో, పెళ్ళయ్యాక బుద్ధి ఎలా మారుతుందో. కాబట్టి మనిషి ఎప్పుడో తరిద్దామని ఎదురు చూసేలోపు ఆయువు టక్కన వెళ్ళిపోతుంది. మృత్యు ఎటువంటిది, పొంచి ఉన్న పులి లాంటిది. పులి పొంచి పొంచి నక్కి నక్కి టక్కన మీదకు పడిపోతుందిట. వ్యాఘ్రీవతిష్ఠతి జరా, జరా అంటే ముసలితనం, పులిలాగా పొంచి ఉండి టక్కన మీదబడి పట్టుకుంటుంది. అది ఎప్పుడు పట్టుకుంటుందో తెలియదు. పైగా సంసారంలో ప్రవేశించాక పెళ్ళయిన దగ్గర నుంచి రోజు ఈ వ్యామోహం, భార్యా వ్యామోహం, పుత్ర పుత్రికా వ్యామోహం, గృహ వ్యామోహం, సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కట్టుకున్నాక ఇంకో ఇల్లు కట్టుకోవాలి, ఇంకో ఇల్లు కట్టుకున్నాక మూడో ఇల్లు కట్టుకోవాలి, మూడో ఇల్లు కట్టాక నా కూతురండి నన్ను ఏం అడగలేదండి, దానికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడదామండి, లేదా మా అబ్బాయి ఉన్నాడండి వాడికి ఎక్కడో అపార్ట్మెంట్ కొని పెడదామండి, నాకేముందండి ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు అక్కడెక్కడో కొనాలనిపిస్తుందండి. ఈ దీనికి అంతం లేదు, మీకు నాకని కాదు, ప్రపంచంలో అందరి తీరిది, ఇదేదో నా ఒక్కడి కోసం మీ ఒక్కడి కోసం కాదు. ఎంతకాలము సంపాదించినా ఇందులోంచి బయటపడగలడా, పడలేడు. పోని ఎప్పుడు ఒకప్పుడు ఎవరైనా యాత్ర తీసుకెళ్దామంటే కళ్ళు తిరుగుతున్నాయని ఒకడు, అబ్బెబ్బెబ్బే మా ఇంట్లో మా అమ్ముందని ఒకడు, మా బొమ్మ ఉందని ఒకడు, నేను చచ్చిపోతానేమో అని ఒకడు, దారులు ఆరోగ్యం బాగుండదేమో అని ఒకడు, తిండి దొరకదేమో అని ఒకడు ఇలా అనుకుంటాడు. అంటే యాత్రలు కూడా చేయలేడు కనీసం. ఈ బంధాలు ఎంతకాలం ఉంటాయి? వీడు యాత్రకు వెళ్ళాలంటే భయం, డబ్బు ఖర్చు పెట్టాలంటే భయం, తస్తానేమోనని భయం, సంపాదన ఆగిపోతుందేమోననే భయం. ఈ భయము వల్ల గృహస్థాశ్రమములు చెయ్యవలసిన పనులు చేయలేకపోతున్నాడు. ఈలోపు ఏమవుతుంది, పక్కవాడికి 10 వచ్చాయని బెంగ, ఆ 10 నాకు రాలేదనే బెంగ, మళ్ళీ ఇదొక సంఘర్షణ. ఈ విధంగా మనిషి జీవితం అంతా ఏదో విధమైన యావతో గడిచిపోతుంది, సంఘర్షణతో గడిచిపోతుంది. కాబట్టి నీవు చెప్పిన గృహస్థాశ్రమం ద్వారా తరించడం పెద్ద పని. తక్షణం తరించాలంటే జ్ఞానముతో కాలాన్ని సద్వినియోగం చెయ్యాలి. వీలున్నంత వరకు జ్ఞానాన్ని పొందాలి, వీలున్నంత వరకు భగవత్కథలు వినాలి. సద్వినియోగం చేసుకోవడం అంటే ఏమిటో చెబుతున్నా విను. నన్ను బ్రహ్మదేవుడు మీ నాన్నకి ఈ గృహస్థాశ్రమంలో ఉన్న కొన్ని పిచ్చలున్నాయి వాటిని వదిలించుకొని పంపితే కారణ జన్ముండై పుట్టాను, నేను నిజానికి నీ కొడుకుని కాదు, బ్రహ్మ పంపించగా వచ్చిన ఒక దూతని, నన్ను నువ్వు మేధావి అంటున్నావు, అది నేను మేధావిని కాదు, సూర్యభగవానుడి యొక్క 7వ కిరణాన్ని నేను, బ్రహ్మ ఆజ్ఞాబద్ధుణ్ణై నీ కొడుగ్గా పుట్టాను. అమృతత్వము అంటే సత్వగుణం, మనిషి ఎప్పుడూ కూడా ఎవరైనా తిట్టినా కొట్టినా తనను గురించి ఏమన్నా పీక్కోకుండా ఉండే ప్రశాంత లక్షణం పొందాలి. చీటికి వాటికి దుఃఖించకూడదు. ఏది వస్తే దాన్ని స్వీకరించాలి, రాని దానికి ఏడవకు. కుటుంబంలో మంచి జరిగినా చెడ్డ జరిగినా రెండూ ఈశ్వర అనుగ్రహం అనుకో. సుఖం వస్తే పొంగిపోకు, దుఃఖం వస్తే కురింగిపోకు. దీనికి సత్వగుణము అని పేరు. ఇంకా మోహం, మృత్యువు. మృత్యువు అంటే ఏమిటో తెలుసా? మోహమే. నా ఇల్లాలు, నా భర్త, నా కొడుకు, నా కోడలు. ఈ కొడుకు పెళ్ళయిందా ఆనందం, అవలేదా దుఃఖం. మళ్ళీ ఇందులో ఏదైనా తేడా వచ్చిందా దుఃఖం, లేదా కాస్త ఏదైనా శుభలక్షణం అనిపించిందా ఆనందం. ఈ మోహం మృత్యువుతో సమానంట. నేను, నా వాళ్ళు, వీళ్ళకి ఏదో జరగాలి, ఇది దీనికి ఏమని పేరు? మోహం. నేను, నా కుటుంబం అనుకోవడం పెద్ద మోహంట. మళ్ళీ ఈ కుటుంబంలో పెళ్ళిళ్ళు మొదలైనవన్నీ కూడా వృద్ధి అనుకుంటాట. ఈ వృద్ధి అనుకునే బుద్ధి మహామోహం. ఈ మోహములో నుంచి ఎంత గొప్పవాడు బయటపడ్డల్లా. ఈ మోహం మనిషికి మృత్యువును తెచ్చిపెడుతుంది. మొదట్లో ఏం చేస్తాడు? గురువుగారు, మాకండి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం అండి, ఉద్యోగంలో ఉండగా లీవులు పెట్టుకుని మీతో యాత్రలకు రాలేమండి, రిటైర్ అయిపోయాక నేను మా ఆవిడ వచ్చేస్తామని అంటారు. పాపం రిటైర్ అయిపోయాక పెన్షన్ వస్తూ ఉంటుంది, మంచి డబ్బు వస్తుంది. గురువుగారు చెప్పినట్టే ఎక్కడో స్థలం చూస్తారు, ఇల్లు కట్టుకుంటారు, ఇక యాత్రకు మొదలెడతారు. ఇక ఈ యాత్రకు మొదలెడదాం అనుకున్న టైంకి మళ్ళీ కొత్తది ఏమిటనమాట, కొడుకు, కోళ్ళు, కూతురు, అల్లుళ్ళు వీళ్ళు వస్తారు. వీళ్ళేమంటారు? మీరెప్పుడూ యాత్రలేనా, మా దగ్గర ఉండరా అంటారు. దాంతో మళ్ళీ ఏమనిపిస్తుంది? మా అమ్మాయి అండి, లేక మా అబ్బాయి అండి, రమ్మంటున్నారండి అని అక్కడికి వెళ్ళడం మొదలెడతారట. మళ్ళీ అక్కడికి వెళ్తారు, అక్కడ కొద్ది రోజులు ఉంటారు. వాళ్ళకి పురుళ్ళు వస్తాయి, పుణ్యాలు వస్తాయి కదా. ఎంతసేపు మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మీరు ఇంట్లో పడుండండి, మేము కాదంటున్నామా, ఎన్ని సేవలు చేస్తున్నాం, ఇళ్ళు ఇవ్వడం లేదా, కార్లు ఇవ్వడం లేదా అంటారట. మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు కొత్త జీవితం అనమాట. ఇదివరకునేమో పిల్లల్ని పోషించడానికి, వాళ్ళని చదివించడానికి కష్టపడ్డారు, ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళ కోసం కష్టపడతారు. మొత్తం మీద మనవడో మనవరాళ్ళు, ఇవన్నీ రాళ్లే, నాలుగు రాళ్లు వెనక వేసి 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 ఈ కొత్త రాళ్లు తయారవుతాయి. ఈ రాళ్ళు అయిన తర్వాత పెడదామా అంటే ఇప్పుడేగా స్కూల్కి పెడుతున్నారు వాళ్ళు, కాస్త వాళ్ళని స్కూల్లోకి పంపించండి అంటారు. ఈలోపు వీళ్ళు ఎలా యాత్రకు వెళ్లేలోపు వీళ్ళకి భగవంతుడు ఏం చేస్తాడు? వేరే యాత్రకు పట్టుకుపోతాడు. యమయాత్ర అని ఉంటుంది. యావజ్జీవితం యాత్ర తప్ప ఏమైనా ఉందా మనిషికి? ఇంకేం మిగిలింది? కాబట్టి రేపు ఎప్పుడో ఏదో ధర్మకార్యము చేస్తాను, ఈనాటికి మాత్రం సంపాదిస్తాననుకునేవాడు అజ్ఞాని. ఆ అజ్ఞానమే మోహం, ఆ మోహమే మృత్యువుకి మూల కారణం. వీటిని జయించు, ఇంకెప్పుడు ఈ సంసార భ్రమని పొందకు నువ్వు. కామక్రోధాద్యములగు ఈ మానస వికృతులుడిపి ఏకాంత గుహారాముడవయి నిన్ను వెదకుటసు మేలుండెల్లనుడుగు సులభ వివేక. తండ్రి, కామం, క్రోధం మొదలైన మనస్సుకి సంబంధించిన వికారాలు తొలగించుకో, సాధ్యమైనంత వరకు కోరికలు తగ్గించుకో. కుటుంబం బాగుండాలని కోరుకోవడం మంచిదే, ఆ కుటుంబమే లోకం అనుకుని వాళ్ల వెంటే పడుతూ ఏడవకు. కామాన్ని అదుపులో పెట్టు. క్రోధం తెగొచ్చేస్తూ ఉంటుంది, చీటికి మడి కోపం వస్తూ ఉంటుంది, దాన్ని కొంచెం ఉజ్జగించు, తగ్గించు. పూర్తిగా పొమ్మని ఎవరు అనలేమట. కోపం పూర్తిగా పోవటం అంటే అసంభవం. మానవుడి శరీరం ఉన్నంత వరకు కోపం లేకుండా ఉండదు, కానీ కోపాన్ని అదుపులో పెట్టాలి, తగ్గించుకోవాలి. లోభాన్ని అదుపులో పెట్టు. ఏదో సాగుతోంది, ఇంకెందుకు పెచ్చావు, అలా పోగేసి పోగేసి ఈలోపు డామని చచ్చిపోతాం. మనతో పాటు ఏదీ రాదని తెలుసు, అయినా పెచ్చే, ఆ పెచ్చ కాస్త అదుపులో పెట్టు. ఈ అరిషడ్ వర్గాన్ని అదుపులో పెట్టు. వీటికి వికృతులు అని పేరు. మనిషిని వివర్ణుండి చేస్తాయి, మనిషికి అశాంతిని కలగజేసేవి ఈ వికృతులు. వీటిని తొలగించుకో. ఏకాంత గుహారాముడు అని గొప్ప శబ్దం వాడారండో ఈ తిక్కన గారు ఇక్కడ. నీవు సాధ్యమైనంత వరకు మనస్సులోనే భగవంతుణ్ణి ధ్యానం చెయ్యి, ఏకాంతంగా ఉండు. 10 మందితో కలిసి అస్మాటు కబుర్లు చెప్పుకుంటే పెచ్చ కబుర్లు వస్తాయి. విడివిడిగా ఉంటే లాభం ఏమిటో తెలిసిన, భగవంతుడు సర్వాంతర్యామి, అతడు నా హృదయంలో ఉన్నాడు అనుకుని హృదయంలో పరమాత్మని కళ్ళు మూసుకుని ధ్యానం చేసి దర్శనం చేసుకునేవాడు మహాయోగి. అలా ఉండకుండా 10 మందితో కలిసి కూర్చుంటే ఏమవుతున్నమాట, ఇంకెక్కడ కబుర్లు వస్తాయన్నమాట. అక్కడేమో నేరేడు చెట్టు ఉంది, ఇక్కడ మామిడి చెట్టు ఉంది, ఇక్కడ మైక్ ఉంది, ఇక్కడ కెమెరా ఉంది, ఇలా మొదలవుతాయి కబుర్లు. ఈ కబుర్లు చివరికి ఎక్కడికెడతాయో తెలియదు. అక్కడ ఇడ్లీ బాగుంటుంది, అక్కడ సాయంకాలం పుణుకులు వేస్తారు, అక్కడికెడతాడు క్రమంగా. ఆ తర్వాత పుణుకులు పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెడుకులు వేసుకుంటారు, ఆ చెడుకులు కాస్త బెడుకుతాయి, అక్కడి నుంచి కొట్టుకోవడం మొదలెడతారు. తోసుంటహా తోసుంటహా అనుకుంటారు. ఈ విధంగా మనుషులు 10 మంది కలిస్తే ముందు సరదా కబుర్లు మొదలై చివరికి అది యుద్ధానికి వివాదానికి మూలమవుతుంది. అందుకని జ్ఞానులు ఎక్కువగా ఏకాంతంగా ఉంటారు. ఏకాంతంగా ఉంటే లాభం ఏమిటంటే భగవంతుణ్ణి మానసిక ధ్యానం చేయొచ్చు. ఏకాంతానికి వెళ్ళు, మనస్సులో ఉన్న భగవంతుణ్ణి దర్శనం చెయ్యి. లోపల ఉన్న భగవంతుడు నాలోనే ఉన్నాడు, బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదనే జ్ఞానం పొందు. నీవెవరో తెలుసుకుని నిన్ను నీలో వెతుకు, అది జ్ఞానం అన్నాడు ఆయన. నిన్ను వెదకుటసూ మేలు, నిన్ను నువ్వు వెతుకు, నీకెవరూ నీ ఆత్మదర్శనం చేయించలేరు. నువ్వే కళ్ళు మూసుకుని భక్తితో భగవత్ కథలని గుర్తుకు తెచ్చుకో, భగవంతుణ్ణి ధ్యానం చెయ్యి, అది నీకు మోక్షమిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ధర్మరాజు అడిగాడు, ధన వ్యామోహం నుండి ఎలా బయటపడాలి? నువ్వు చెప్పిన దాన్ని బట్టి ధన వ్యామోహం అంత తేలిక కాదు పోవడం, ఎవడికి పోదు. కబుర్లు చెబుతారు కానీ నిన్ను కబుర్లు చెబుతున్న ఏ వ్యక్తి కూడా పూర్తిగా డబ్బు అనే వ్యామోహం నుంచి బయటకు రాగలడా? ఎందుకు రాలేడు అంటే అది లేకపోతే బ్రతకలేనేమో అనే ఒక భయం. ఈ దరిద్రాన్ని అంటగట్టారు మనకి చాలామంది. కాబట్టి ఈ డబ్బు అనేటటువంటి ఒక పిచ్చ మనిషిని చీటికి మటికి డబ్బు అని కొట్టుకునేలా చేస్తుందట. మన గుండెకాయ లబ్బు తర్వాత రెండోది కొట్టుకునేది డబ్బే. లబ్బు డబ్బు లబ్బు డబ్బు అనుకుంటూ ఈ డబ్బు అనే ఒక గబ్బులో పడిపోతుంది, ఇదో పెద్ద జబ్బు అయిపోతుంది అన్నమాట. ఈ లబ్బు డబ్బులోంచి ఎలా బయటపడతాం అనగా, దీనికి ఒక మంచి కథ చెబుతున్నాను. పూర్వం మిథిలా నగరంలో మంకీ అని పేరు కలిగిన ఒక బ్రాహ్మడు ఉండేవాడు. చాలా గొప్పవాడు ఆయన, బాగా చదువుకున్నవాడు. ఆయన ఓ చోటకి యజ్ఞం చేయించడానికి వెళ్ళాడు. యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ యజమాని గారు కొంత డబ్బుతో పాటుగా, ఏమండి నా దగ్గర గొప్ప ఆవు ఉందండి, ఆవుని మీకు దానం చేయినా అన్నట్ట. అంతకంటే అదృష్టం ఉంది, ఆవుని ఇవ్వండి అని అన్నాడు ఈయన. ఆ గోవుని ఇంటికి తెచ్చాడు, దాన్ని బాగా పోషించాడు. ఆ ఆవుకి రెండు పెయ్యదూడలు పుట్టాయట, పెయ్యదూడలు కాదు కోడిదూడలు పుట్టాయట, మగదూడలు పుట్టాయి. అసలు ఎందుకో గానీ ఆవులకి ఆడదూడల కంటే మగదూడలు పుడితే ఎక్కువ మంది ఆనందించేవారు. అందులో పూర్వకాలంలో మరీ ఆనందించేవారు. అవి ఎడ్లు కింద పనికొస్తాయని లేదా అచ్చుపోసి ఆబోతులుగా చెయ్యొచ్చని, ఈ విధంగా కొంత వాటి మీద వ్యాపారం చెయ్యొచ్చని ఆశ ఎక్కువగా ఉండేది. పైగా వ్యవసాయానికి ఎద్దు బాగా పనికొస్తుంది, అందుకని మగదూడ పుట్టిందంటే రైతులు చాలా సంతోషించేవారు. ఈ మంకీ గారు కూడా అలాగే సంతోషించి ఆవుని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి బాగా శ్రద్ధగా దాన్ని సాకాడు, దాని పాలు అనుభవించాడు. ఆయన అదృష్టమో దురదృష్టమో కానీ దానికి ఓ రెండు జంట పిల్లలు పుట్టాయి అనమాట. రెండు కూడా కోడెదూడలే, మగదూడలు పుట్టాయి. వెంటనే ఈయన ఏమనుకున్నాడు, ఈ కరువు కాలంలో నా ఆవుకి రెండు కోడెదూడలు పుట్టాయి. ఈ దూడల్ని బాగా గడ్డెవి పెట్టి పెంచుతాను, బలంగా తయారవుతాయి. ఈ దూడల్ని వ్యవసాయానికి పనికొచ్చేటట్టుగా తీర్చిదిద్దుతాను. వీటిని అమ్ముకున్నా బోల్ డబ్బు వస్తుంది. ఇక్కడ రైతులు ఈ మధ్యకాలంలో ఆవు కంటే ఈ ఎద్దులకి ఎక్కువ విలువిస్తున్నారు, ఎక్కువ ఎద్దుకి డబ్బు వస్తుంది. వీటిని నేను పెంచుతాను, వీటిని అమ్ముకున్నా డబ్బు వస్తుంది. ఒకవేళ అమ్మకపోతేనో, వీటిని ఆబోతుల రూపంలో అమ్మితే వీటి ద్వారా పశుత్పత్తి దొరుకుతుంది కనుక ఆ రకంగా ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది. ఇది ఇది కాకపోతే నాకు ఎలాగో 10 ఎకరాలు వ్యవసాయం ఉంది, ఆ వ్యవసాయానికి ఈ కోడెదూడలు పనికొస్తాయి, వీటితో బోలెడంత డబ్బు సంపాదించవచ్చు అని క్రమంగా వీడు ఏమనుకున్నాడంటే, ఈ కోడెదూడలు పెరుగుతాయి, పెరగడం వల్ల వ్యవసాయం చేయొచ్చు, వ్యవసాయం చేస్తే 10 ఎకరాలు 25 ఎకరాలు పెంచవచ్చు, ధాన్యం వస్తుంది అని కాసేపు. వీటిని అమ్ముకుంటే 100 వరహాలు వస్తాయి, 100 వరహాలతో 25 ఎకరాలు కొనుక్కోవచ్చు, వాటిని కౌలుకిచ్చుకుంటే సంవత్సరానికి ఇంత కౌలు వస్తుంది అని ఈ విధంగా గాల్లో మెడలు కట్టాట. పాప బోల్డ్ అంత డబ్బు సంపాదించవచ్చు, ఇంత చేసి కోడెదూడలు పుట్టి పట్టుమని 10 రోజులు అవరా, వీటితో నాకు బోల్డ్ డబ్బు వస్తుంది అనుకున్నాడు. క్రమంగా 10-15 రోజులకి ఈ కోడెదూడలు బలంగా తయారయ్యేటండో, ఎందుకో తొందరగా కొన్ని దూడలు పెరుగుతాయి. ఆవు దూడలు కూడా నేను చూశాను ఇక్కడ, పట్టుమని పుట్టి 10 రోజులు అవలేదు దూడ, అప్పుడే చూడండి అటు ఇటు పరిగెడుతుందా లేదా, ఇంకో 10 రోజులకి ఇంకా బాగా పరిగెడుతుంది. ఈ కోడెదూడలు బాగా బలంగా గడ్డి తిని పెద్దవయ్యాయి. ఒక 5-6 నెలలు తిరిగేసరికి దృఢంగా తయారయ్యాయట. ఇంక ఈయన ఆనందపడిపోయాడు, నా కోడెదూడలు దృఢంగా తయారవుతున్నాయి, వీటితో ఏ విధమైన వ్యాపారం చేయొచ్చు, ఎలా డబ్బు సంపాదించవచ్చు అని రకరకాల ఆలోచనలు మళ్లీ మొదలెట్టాడు. ఈలోపు దూడలు అటు ఇటు తొందరపడి పరిగెత్తేవిట. దూడలారా అలా పరిగెత్తుకుపోతే ఎలాగే బాబు, నేను మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, మీ ఇష్టం వదిలిపెట్టి పారిపోతే నేను వెతికి పట్టుకురాలేను అని వెంటనే ఏం చేశాడు ఈయన, ఇవి చురుకు పుట్టి పరిగెడుతున్నాయి, ఇలా పరిగెడితే నాకు అంకం అనుకుని ఓ మంచి తాడు పట్టుకొచ్చి పలుపుతాడు, దీనికి దానికి మెడకి కలిపేశాడు తాడు, దీనికో తాడు దీనికో తాడు విడివిడిగా కట్టకుండా జంటగా కలిపి కట్టేశాడు అనమాట. కడితే ఏమవుతుంది, రెండూ కలిసి దూరంగా పరిగెత్తట్లా. ఈ విధంగా రెండింటికి కలిపి ఒకే తాడు కట్టాడు. ఒకరోజు నేను జరిగింది, పొద్దున్నే లేచేయి రెండును, లేచి లేవగానే ఎందుకో చురుకు పుట్టింది, చురుకు పుట్టి అమాంతంగా పరిగెత్తడం మొదలెట్టాయి రెండు జంటగా, చెక్క 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 పరిగెట్టుకుంటూ వెళ్ళాయి. వీడు వెనకాతలు వస్తే పరిగెత్తకండే బాబు అని ఈయన పరిగెత్తాడు కూడా. అక్కడ రోడ్డు మీద ఒక పెద్ద ఒంటె పడుకునుంది, ఆ ఒంటి పడుకునుంటే ఒంటికి ఈ పక్క నుంచి ఒక దూడ, ఈ పక్క నుంచి ఒక దూడ చెరో పక్క నుంచి పరిగెత్తాయి. ఆ పరిగెత్తడంలో ఒంటికి కంగారు వచ్చి అది లేచిపోయింది కబుక్కని. అది లేవడంతో ఏమైపోయింది, ఈ రెండింటికి మెడలో ఉన్న తాడు ఉందే, ఆ తాడు ఒంటి మెడ మీదకి వచ్చింది, దాని వీపు మీదకి, దూడలు దానికి వెళ్లాడిపోయాయి. ఒంటేమో బలమైనది, ఎత్తుగా ఉంది, దానివల్ల ఏమైపోయాయి, దూడలు చెరో వైపు వెళ్లాడేట బస్తాల్లా. ఆ వెళ్లాడంలో ఈ తాడు ఉరిగిపోయి దూడలు రెండు చచ్చిపోయాయి. ఒంటి పరిగెత్తడంలో పాపం ఈ రెండు దూడలు వేళ్లాడు ఉరి అయిపోయి చచ్చిపోయి. చున్నీలు, ఆడవాళ్ళ చున్నీలు ఈ మధ్యన వింటున్నారుగా మీరు, స్కూటర్ల మీద పెడుతుంటే ఉరి చచ్చిపోతాయని. అలా పాపం దూడలు చచ్చిపోయాట. ఆ ఒంటె మధ్యలో పడుకోవడం ఏమిటి, ఈ రెండింటి మెడలకి తాళ్ళు ఈయన కట్టడం ఏమిటి, ఈ రెండు చెరో పక్క నుంచి పరిగెత్తడం ఏమిటి, దారి కంగారు చదిలేవడం ఏమిటి, లేవగానే దాని వీపు నుంచి వేళ్లాడబడటం ఏమిటి, ఏదో బస్తాల్లో వేళ్లాడబడి మెడకున్న పలుపు తాడు ఉరితాడే ఈ పాపం దూడలు చావడం ఏమిటి, ఇదే కర్మయోగం. కర్మను ఎవ్వరూ మార్చలేరు. అవశ్యం అనుభక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి కాని చెడ్డ కాని ఎవ్వరూ అనుభవించక తప్పదు. మనం మంచి చేసామా మంచి అనుభవిస్తాం, చెడ్డ చేసామా చెడ్డ అనుభవించక తప్పదు. ఈయన కర్మయోగం ఏమిటో, రెండు దూడలు చచ్చిపోయి పాపం వెళ్ళాడిపోయి. ఇక చూడండి, గిజగిజలాడిపోయేటి మంకి, ధననాశేధికం దుఃఖం మన్యే సర్వమహత్తరం జ్ఞాతయోహ్యవమన్యంతే మిత్రాణి చ ధనాచ్యుతం. అన్ని దుఃఖాల్లోకి డబ్బు పోతే వచ్చే దుఃఖం మరీ ఎక్కువ. ఆయన అలా అనుకుంటున్నాడు పాపం, ఎంత కష్టపడి సంపాదించాను నేను, రెండు దూడలు పుట్టాయి, ఈ దూడల్ని పెంచడానికి ఎంత డబ్బు ఖర్చు అయింది, గడ్డి పట్టుకొచ్చా, దాణా పట్టుకొచ్చాను, ఆవు పాలు బాగా పోసాను, వీటిని అమ్ముకోవడమో వ్యవసాయం చేయడమో చేసి బోళ్ళు డబ్బు సంపాదిస్తాను అనుకున్నాను. అయ్యో దూడల్లారా, ఏమిటి ఇలా వెళ్ళాడు చచ్చిపోయారు అని ఆ దూడల్ని తలుచుకుని, డబ్బు పోయిందో డబ్బు పోయిందో, అయితే దూడలు చచ్చాయనే బాధ కంటే డబ్బు పోయిందనే బాధ ఇంకా ఎక్కువైపోయింది పాపానికి. ధననాశ దుఃఖం మహాదుఖం, డబ్బు పోతే వచ్చే దుఃఖం అంత ఇంతనా, కష్టించి సంపాదించి వాడికి తెలుస్తుంది, రోడ్డు మీద పోయేవాడికి ఏం తెలుస్తుంది, అప్రపు సొమ్ము అని గుండెలు బాదుకున్నాడు. అన్ని దుఃఖాల్లోకి ఈ దుఃఖం ఇది అనుకున్నాడు. ఇది తెలిస్తే నా మిత్రులు ఎంత అవమానిస్తారు, డబ్బు పోతే అందరూ ఎంత ఏడిపిస్తారు. పైగా ఈయన రోజు వెళ్ళి ఏం చేసేవాడంటే మిత్రుల దగ్గరికి వెళ్ళి, మిత్రులారో మీ అందరికీ మామూలు దూడలు పుట్టాయి, నాకు బలమైన కోడి దూడలు పుట్టాయి, వాటితో చూడండి నేను ఏం సంపాదిస్తాను అని పాపం డప్పాలు కూడా కొట్టాట. పాపం నిజంగా అలా జరుగుతాయి ఒక్కోసారి. మనం ఏమిటంటే ఏదో నా దగ్గర ఇది ఉంది, దీంతో కోట్లు సంపాదిస్తాను అనుకుంటాం, పక్క వాళ్ళకి చెప్పుకుంటాం, రేపు పొద్దున ఇది పోతే వాడు బాగా తెప్పుతాడు, ఆ దెప్పుడు బాధ ఎక్కువగా ఉంటుందండి. ఈ మధ్యన ఏం జరిగింది తెలుసా, 200 గజాల స్థలం కొనుక్కున్నాడు ఒక ఆయన హైదరాబాద్లో. మంచి బిల్డింగు కట్టుకుందాం అనుకున్న సమయంలో పక్క వాళ్ళు అన్నారట, షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటే అద్దెలు ఇచ్చుకుంటే బోల్ డబ్బులు వస్తాయన్నారట. వీడు కష్టపడి షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు, ఏకంగా 1,00,000 రూపాయలు అప్పు చేసి మరీ కట్టాడు. ఎందుకని, షాపింగ్ కాంప్లెక్స్కి దాన్ని ఇచ్చేస్తే అద్దెకి ఇస్తే బాగా డబ్బు వస్తుంది కనుక. మామూలు ఇంట్లోకి వచ్చేవాడు ఏమి ఇస్తాడు, మొహం నెలకు 5,000 ఇస్తాడు 10,000 ఇస్తాడు. మీలాంటి వాళ్ళు అద్దెకుంటే 5,000 10,000 అది కూడా నెల అయ్యేసరికి ఇస్తారో ఎవరో తెలియదు. అదే ఏ దుకాణాలకో వ్యాపారానికో అద్దెకిస్తే వాడు గ్యారంటీగా 100,000 ఇస్తాడు, దాంతో అప్పు తీర్చచ్చు అనుకున్నాడు. తీరా మొన్న ఏం చేశారు తెలుసు, అక్కడ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి వీడు ఇంత 1,00,000 రూపాయలు పెట్టి కట్టాక దాన్ని కూలగొట్టేశారు, కాంప్లెక్స్ కూలగొట్టారు. ఇక లోపల కొత్త కాంప్లెక్స్ మొదలైంది వీడికి, అప్ప అలాగే ఉండిపోయింది, 1,00,000 రూపాయలు తెచ్చి కట్టాడు, దాన్నేమో పర్మిషన్ లేదట మరి ఏమొచ్చిందో కూలగొట్టారు. వాడు ఏడ్చి రోజుకోసారి నాకు ఫోన్ చేసేవాడు అనమాట, గురువు గారండో కట్టేటప్పుడు మిమ్మల్ని అడగలేదండి, కానీ ఇప్పుడు పడగొట్టేటప్పుడు అడుగుతున్నానండి, నాకు ఏదైనా మంచి మంత్రం చెప్పండి, నేను అప్పుల్లో మునిగిపోయాను, ముప్పులో పడిపోయాను, ఈ అప్పు అనే ముప్పులోంచి తప్పించారంటే మీకు 1 కేజీ కందిపప్పు దానం చేస్తానంటాడు. ఇది చివరికి నాకు కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఇవి మనిషి ఏదో అనుకుంటాడు అది ఇంకో రకంగా అవుతుంది. ఇప్పుడు పక్క వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, 200 గజాలు నాకు బోల్డ్ డబ్బులు వస్తాయి అని మా దగ్గర బాగా చెప్పాడు, భలే కూలిపోయింది అని పక్క వాళ్ళంతా దెప్పడం మొదలు పెట్టారు. ఆయన కొంతమంది మిత్రులు ఉంటారు, వాళ్ళు మిత్రులు కాదు అపాత్రులు. వాళ్ళు వీడు 1,00,000 రూపాయలు అప్పు తెచ్చి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి దివాళా ఎత్తిస్తే వాళ్ళకి ఎంత ఆనందం కలిగిందో తెలుసా. అందుకే అందరికీ చెప్పుకోకూడదు, నాకు అంత ఉంది నీకు ఎంత ఉందని చెప్పేవా, దిష్టది మనకి పుష్టే వాడికి, వాడు అవతల వాడు దాన్ని దిష్టి కొట్టాడంటే మొత్తం ముదనష్టి అయిపోతుంది అక్కడతోటి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇతను ఏమనుకుంటున్నాడు, మిత్రాణిచ ధనాచ్యుతం, నా మిత్రులందరికీ చెప్పుకున్నాను కోడి దూడలు పుట్టాయి అవి పెరుగుతాయి అమ్ముకుంటాను డబ్బు సంపాదిస్తానని, వాళ్ళు కూడా ఈ డబ్బు పోయింది కదా ఈ దూడలు తెచ్చాయిగా నన్ను ఏడిపించడం మొదలు పెడుతున్నారు, అప్పుడే దూరం నుంచి నవ్వుకుంటున్నారు, ఈ ఏడుపులు ఈ దెప్పుళ్ళు పడలేను, డబ్బు పోయింది శని పట్టింది అని గుండెలు బాధకు నేర్చేసేట్లానికి మామూలు బాధ కదా, బాధను తట్టుకోలేకపోయాడు ఆయన. చివరికి క్రమక్రమంగా ఏడవగా వాడికి తెలియకుండానే వైరాగ్యం వచ్చిందండోయ్, ఓసి కామమా ఓ కోరిక నువ్వు నా మనస్సులో ప్రవేశించావు, నా మనస్సులో ప్రవేశించి ధనం అనే ఒక దెయ్యాన్ని తెగపించావు. ఇప్పుడు నాకు అర్థమైంది, నీ మూలం బే నిర్గితి కామమా సంకల్పమునన కలిగెదు సంకల్పామర్శ రహిత మగు చేతో ముద్ర దాల్తు నేను తుది అది నీకు. డబ్బు సంపాదించాలనే ఓ కోరిక నువ్వు నా హృదయంలో పుట్టావు, నా మనస్సులో ప్రవేశించి డబ్బు డబ్బు అనే ఓ పెచ్చని రేకెత్తించావు అని తన హృదయం మీద చేసుకుని హృదయంతో మాట్లాడుతున్నట్టు వీడు. ఓ హృదయమా, ఇందులోనే కదా కోరిక పుట్టేది, ఈ కోరికకి నేను బానిసనైపోయాను, డబ్బు అనే ఓ పెచ్చ వ్యామోహం వెంటబడ్డాను. ఈ రోజు నుంచి నేను ఈ ధన సంపాదన, గృహ వ్యామోహం, భార్యాభర్తల సంబంధం, కుటుంబ వ్యామోహం అనే కోరికని తొలగించుకుంటాను, హృదయములో నుంచి పుట్టే ఈ దౌర్బల్యాన్ని తొలగించుకుంటాను, రోజు నా హృదయంలో కామం పుట్టకుండా భగవంతుని మీద భక్తి పుట్టేలా చేసుకుంటాను అని ఆ క్షణమే కుటుంబాన్ని విడిచి అడవికి వెళ్ళి కఠోర దీక్షతో హృదయంలో ఉన్న అన్ని సంకల్పాలు విడిచిపెట్టేశాడు. ఒక్క డబ్బే కాదట, గృహాన్ని, భార్యని, పిల్లల్ని అన్నిటిని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి రోజు హృదయంలో శ్రీరామనామస్మరణే చేశాడు, భగవంతుడే ధ్యానం చేశాడు, దాంతో వాడు మోక్షం పొందాడు. అన్ని కోరికలకి మూలం హృదయం. ఈ హృదయ దౌర్బల్యాన్ని త్యక్త్వ విడిచిపెట్టి నువ్వు భగవంతుడి హృదయంలో పెట్టుకుంటే నీవు తరిస్తావు. ఇలా తరించడానికి గురువులే మూలకారకులవుతారు కాబట్టి అటువంటి గురువుల యొక్క పాదాలు ఆశ్రయించని ధర్మరాజు గారికి భీష్ముడు చెప్పాడు. గురువులు ఏం చేస్తారన్నమాట, బాగా గుండెల్లో అవసరమైతే సోలం గుచ్చైనా సరే నిన్ను భగవంతుడి ప్రాంతానికి చేరుస్తారు, భగవత్ పాదాల దగ్గరికి చేరుస్తారు. ఇప్పుడు ధర్మరాజు సంతోషించి నేను కామమును అదుపులో పెట్టుకుంటాను, కోరికలు అదుపులో పెట్టుకుంటాను, ఆచార విధులు వివరించమన్నాడు ఆయన. మనిషి ప్రతిరోజు నడుచుకోవడానికి కొన్ని విధులు ఉన్నాయి. ఈరోజు ఈ పని చెయ్యాలి, ఈ పని చెయ్యకూడదు, ఈ క్షణంలో ఇలా చెయ్యాలి, ఇది శాస్త్రాల్లో చెప్పబడిన పని, ఇది చెప్పబడని పని అని గ్రహించి పవిత్రమైనటువంటి పనులు చేస్తే వాడు తరిస్తాడు. వాటికి ఆచారము అని పేరు. పెద్దలు ఆచరించి చూపించిన మార్గమునకు ఆచారము అని పేరు అన్నమాట. మన పెద్దలు ఏం చేశారన్నమాట, ఒరే నాయన మేము ఇలా నడుచుకున్నాం, నీవు కూడా మాలాగే నడుచుకుంటే బాగుపడతావు, దీనికి వ్యతిరేకంగా నడుచుకుంటే నీ శరీరం పాడవుతుంది, ధనం పాడవుతుంది, ఇహం పోతుంది, పరం పోతుంది అని చెప్పారు. వాటికి సదాచారం అని పేరు. అవి ఏమిటి అని ధర్మరాజు అడిగితే ఇప్పుడు భీష్ముడు చెప్పాడు, సజ్జనులను దురాచారవం తుల దురాచారంబు కష్టత్వ కార్యట్లు కావున ఆచారగతి వెంట కడులెస్స. పెద్దలు సాధ్యమైనంత వరకు మానవుడికి ఆరోగ్యం బాగుండడానికి, మనస్సు సుఖంగా ఉండడానికి, ఈ లోకములో సుఖమే కాకుండా శరీరం విడిచిపెట్టాక స్వర్గాది ఉత్తమ గతులు పొందడానికి కొన్ని మార్గములను చెప్పారు. వాటికి ఆచారములు అని పేరు. అవి వింటే ఎప్పుడు మంచిదే, కనీసం ఆచరించలేకపోయినా వింటే అయినా ఇవాళ కాకపోతే రేపైనా తరిస్తాడు వాడు. అందులో మొట్టమొదటిది, రాజమార్గంబున రత్సమంత్ర మూత్రపురీష విమోక్షంబు చేయమి. మనిషి ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయకూడదు, బహిరంగంగా మలమూత్ర విసర్జన ఎక్కడ పడితే అక్కడ చేయటం ప్రమాదం అని ఆ రోజుల్లో చెప్పారు, వాడు కొత్తగా చెప్పింది కాదు. రాజమార్గంలో రోడ్డు మీదకి వెళుతూ మెయిన్ రోడ్డు మీద వెళ్ళి హఠాత్తుగా ఆగిపోయి అక్కడ మలమూత్ర విసర్జన చేయకూడదట. ఓ ట్రాఫిక్ వెళ్ళిపోతుంటే అక్కడ చేయటం తప్పే కదా, ఏ రకంగా చూసినా. అలాగే రత్సమంద, 10 మంది కూర్చుని సభ చేస్తారే దానికి రత్స అని పేరు అనమాట. ఇప్పుడు ఇది కూడా రత్సమందనే అంటారు దీనిని. ఇప్పుడు సభ ఉంది, సభ మధ్యలోకి వచ్చి పిల్లల చేత పోయించినా మీరు పోసినా తప్పు, అంటే మీరు పోస్తారండి కదా అక్కడ, ఆయన చెయ్యొద్దు అని చెప్పాడు అంతే. మళ్ళీ మీరు వచ్చి ఏమండి మేమేమన్నా అలా పోసేవాళ్ళమా అని అడగడం కాదు, అక్కడ చెయ్యొద్దు అన్నాడు అంతే, దాని రెండో ప్రశ్న వేయొద్దు. ఇలా మూత్రపురీషాదులు ఎక్కడ పడితే అక్కడ పోయడం దోషం. సూర్యుడున్న చోట ఎదురుగుండా నిలబడి అంటే తూర్పు దిక్కుకే తిరిగి ఎప్పుడూ కూడా మలమూత్ర విసర్జన చేయకూడదు. తెగి మత్రగో తెగి మూత్రమర్కగో ద్విదులకు ఎదురుగా వింపరాదు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, సరిగ్గా సూర్యుడి బింబానికి ఎదురుకుండా నిలబడి మల మూత్ర విసర్జన చేయకూడదు, అది మహాపాపం. అందుకే వాస్తు శాస్త్రంలో బృహస్పతి ఏం చెప్పాడు, ఇంట్లో ఎప్పుడూ కూడా లెట్రిన్ యొక్క ఈ ప్లేట్లు ఉంటాయే అవి దక్షిణం ఉత్తరం కేసే తిరగాలి, తూర్పు దిక్కు పడమర దిక్కు ఉండకూడదు. ఎందుకని, ఉదయం పూటేమో మనం తూర్పు దిక్కుకేసి తిరిగితే అటు సూర్యుడు ఉంటాడు, సాయంత్రం పడమర వైపు సూర్యుడు ఉంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తూర్పు పడమరలుగా మలమూత్ర విసర్జన చెయ్యకూడదన్నమాట. సుస్పష్టముగా మార్కండేయ పురాణంలో కూడా సదాచార మార్గంలో ఏం చెప్పారు, పురీషమూత్ర విసర్జనము దక్షిణ కుబేర దిశాముఖతంతగు ఆచరింప. ఉత్తర దక్షిణ దిక్కులుగా మాత్రమే మలమూత్ర విసర్జన చెయ్యవలెను. కాబట్టి ఇంట్లో లెటర్ కట్టించుకునేటప్పుడు ఆ ప్లేటు పెట్టుకునేటప్పుడు ఉత్తర దక్షిణాలుగా ఉండేలా చూసుకోండి. తూర్పు పడమరలుగా ఎట్టి పరిస్థితులలోనూ మలమూత్ర విసర్జన చేయకూడదు. ఒకవేళ పొరపాటున అలా చేస్తే వెంటనే స్నానం చేసి ఆచమనం చేసి ఈశ్వర నామస్మరణ చెయ్యాలి. అలాగే నీళ్లల్లో ఎప్పుడూ నదులలో మలమూత్ర విసర్జన చేయకూడదు. కాలవగట్లలోనూ లేకపోతే నదీ తీరాలలోనూ ఏ కారణం చేతనైనా మల విసర్జన మూత్ర విసర్జన చేయవలసి వస్తే చెంబుతోటి అందులో చిరీళ్లు తీసుకొచ్చి బయట ప్రక్షాళన చేసుకోవాలి తప్ప కాలవలో మాత్రం ప్రక్షాళన చేయటం మహాపాపం అది. అందులో ముఖ్యంగా నదులలో ఇలాంటి పాప పనులు చేసిన వాడు ఉన్నాడే, అటువంటి వాడు చివరి రోజుల్లో కుంటికాలుతో చస్తాడు. వీడు వచ్చే జన్మల్లో వికలాంగుడై పుడతాడు. కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు. సంధ్యా సమయంలో మానవుడు నిద్రపోకూడదు. అర్కోదయాస్తమయముల నిద్ర అవ్వకుండుట అని తెక్కర గారు అందంగా శేషపద్యంలో రాశాడు. సూర్యోదయ సూర్యాస్తమయ సమయములలో నిద్రపోరాదు. పంచార్ద్రభవముంది కుడుచుటన్నం బుతెగడమి భోంచేసే ముందు ఐదు కడుక్కోవాలట. ఏమిటి? చేతులు, కాళ్ళు, ముఖము, బొడ్డు, నాభి, తినే కంచము, ఈ ఐదు కడుక్కోకుండా అన్నం తినకూడదు. ముందు అన్నం తినే ముందు కంచం కడుక్కోవాలి, లేదా ఆకు కడుక్కో, కాళ్ళు కడుక్కో, చేతులు కడుగు, మూతి కడుగు, బొడ్డుని కూడా కాస్త తడి రాసుకుని నాభిని కూడా శుద్ధి చేసుకుంటే జీర్ణశక్తి బాగుంటుందట. అందుకని దీనికి పంచార్ద్రభావం, ఈ ఐదు తడితో ఉంటే అప్పుడు భోంచేస్తే మంచిది. ఐదు కడుక్కుని స్నానం చేయి. అన్నం తినేటప్పుడు ఆరోగ్యవంతుడెప్పుడు ఇలాగ భాషణ మఠం వేసుకుని కింద కూర్చుని ఈ రెండు మోకాళ్ళకి మధ్యలో చేతులుండేలా భోంచేయాలట. జానుభాగ మధ్యమున హస్తంబులుండ కుడుచునది పవిత్రాన్నంబు నరవరేణ్య. ఈ రెండు మోకాళ్ళకి మధ్యలో ఉండి భోంచేయాలి. కింద కూర్చోవడం అనేది మర్చిపోయాక మనం టేబుల్ మీల్స్ అనేది ఎప్పుడో వచ్చింది. అప్పుడు కూడా ఈ కాళ్ళు రెండు దగ్గరికి ఇలా పెట్టుకుని వాటికి పైన చేతులు వచ్చేలా కాకుండా కొంచెం కాళ్ళు వెడల్పుగా ఉంచి ఆ రెండింటికి మధ్యలో చేతులు ఉండేలా భోంచేయాలి. తింటున్నప్పుడు మధ్యలో లేవకూడదు. అన్నం తింటూ ఈ చేతితో లేవడం, తలుపు తీయడం, మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడడం, టీవీలు పెట్టుకుని మళ్ళీ వచ్చి కూర్చుని అన్నం తినడం చేయకూడదు. ఒకసారి అన్నం కంచం దగ్గర కూర్చుంటే భోజనం అయ్యేదాకా మధ్యలో లేస్తే ఆ ఆహారం రాక్షసాన్నం, పంది మాంసంతో సమానం అయిపోతుంది. అది అంత దౌర్భాగ్యం అన్నారు. అన్నం తింటూ అటు ఇటు వెళ్ళకూడదు. అందుకే బఫే అనేది తిన్నవాడు పరమపాపాత్ముడు, త్రాష్టుడు వాడు. పెళ్లిళ్లలో ఈ మధ్యన చాలా చోట్ల అంతే, పళ్ళెం పట్టుకెళ్ళడం, ఆ దరిద్ర వెంగిల్ చేతితోటి అక్కడికి వెళ్ళడం, ఈ చేతిలోంచి ఎంగిలేమో ఆ పులిహారలో పడుతూ ఉండగా వాడు మళ్ళీ వడ్డిస్తాడు. అందరం కలిసి ఆ ఎంగిలిని తిని ఎంత బాగుందో అండం. మధ్య మధ్యలో ఈ రొంపన్నవాడు అక్కడికి వెళ్ళి నిలబడగానే ఈ ముక్కులో ఉన్నది అందులో పడుతూ ఉంటే పుల్లగా కనబడుతూ ఉంటుంది. ఎంత దరిద్రం అంటే అసలు అది జైలు పక్షుల్లో ఏమిటది? ఏ అమాత్రం కూర్చుని అన్నం తినలేరా? ఇలా అన్నానని ఏమనుకోకండి. శాస్త్ర నిషిద్ధమైనవి చెప్పేటప్పుడు మొహమాటం లేకుండా చెప్పాలన్నారు. చేత్తో కంచాలు పుచ్చుకుని అన్నం తినడం అంత దరిద్రం మరొకలేదు, మహాపాపం అది, దోషం అది. ఆ దోషానికి చాలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలట. ఒక్క ప్రయాణంలో ఉన్నప్పుడు వేరు. అందుకే ఏమన్నాడు వాడు, ఇంటిలో ఉన్నప్పుడు, పెళ్లిళ్లలో ఉన్నప్పుడు అటువంటి చోట జాగ్రత్తగా నియమం పాటించు. మార్గమధ్యంలో ఉంటే మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు. ఎప్పుడు? దారిలో ఉన్నప్పుడు, ప్రయాణంలో. దానికి అర్ధవాన్నం అని పేరు. రైల్లో ప్రయాణం చేస్తున్నావు, రైల్లో ఇంట్లోలాగే కింద కూర్చుంటానండి, ఆకు వేగిండి అంటే ఎలా కుదురుతుంది? మూడు మూడు ఆరు బెర్తలు ఉంటాయి అక్కడ. వాడు వచ్చి నువ్వు కింద కూర్చుని భోజనం చేస్తే దాంట్లో దామ్మని దిగుతాడు కాలేసి. అప్పుడు అన్నం ఏంటంటావు? నీ కాళ్ళు, ఆ కాలు వచ్చి నీ విస్తట్లో పడితే పప్పు పప్పు అవుతావు, పప్పు కాస్త వాడి కాలు కడుతుంది. పోనీ మీ వాళ్ళైనా సరే కింద కూర్చున్నా అది ఓ దరిద్రం, అది యాతన. అప్పుడు మాత్రం ఒళ్ళో పెట్టుకు తిను, చేత్తో పట్టుకు తిను. అర్ధాన్నం అన్నారు దానికి, అంటే దారిలో తినే అన్నం. దానికి పెద్ద శుచి అక్కర్లా. అందులో ఆఖరిన 72వ బెర్త దగ్గర ఉన్నాడు అనుకోండి, ఆ పక్కనే లెట్టిన ఉంటుంది. వాడు అందులోకి వెళ్ళి చేతులు కడుక్కొచ్చి ఇలా అంటాడు ఆ నీళ్లు, అవి వచ్చి విస్తట్లో పడతాయి, అవి మనకేం తెలుస్తాయి. కాబట్టి అక్కడ ఇంకా మనం ఏం చేయలేం గనక దారిలో తిన్నవాడు ఎలా తిన్నా పర్వాలా. అందుకని అర్ధవ అంటే మార్గములో తినే అన్నం గనక అర్ధవ అన్నం, అర్ధ్వాన్నం. అది తెలియక మనం అర్ధాన్నం అంటే దారిలో తినే అన్నం అనే అర్థం తెలియక ఒరే వీడు అర్ధాన్నం మనిషిరా అంటారు. నిజంగా దారిలో తినే అన్నం అంత దరిద్రంగా ఉంటుంది. ఏదో రకంగా తినక తప్పదు కదా. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అందులో క్యాటరింగ్ భోజనాలు ఉంటాయి, రైల్వే క్యాంటీన్ భోజనం. రామరామ చూస్తే జుగుప్సి వస్తుంది. వాడు ఏడాది నుంచి కాచి నూనెది, కిందట ఏడాది నుంచి అదే నూనె కాచి మళ్ళీ అందులో కొత్త నూనె పోస్తూ ఉంటాడు. దాన్ని ఏమి పట్టుకొస్తాడు, ఆ ఇడ్లీని 350 సార్లు వేడి చేస్తాడు. ఆ చట్నీయే, అందులో ఏం పడుతుందో తెలీదు. మనం మిరపకాయని తీసి పక్కన పెడితే అది బొద్దింక అయి ఉండొచ్చు. కాబట్టి మిరపకాయ పోపో తెలీదు, బొద్దింక రెక్కలో తెలియవు. అందుకని ఇవన్నీ కలిపి వెరసేమన్నారు. ఈ మాటలు చెప్పలేక అర్ధమాన్నం రానాయన అన్నారు. అక్కడ మాత్రం నియమం లేదు, యథేచ్ఛగా తినచ్చు. కానీ ఇంట్లో ఉన్నంత వరకు ఈ వివాహాది శుభకార్యాల్లో మాత్రం జాగ్రత్తగా తినాలి పవిత్ర అన్నాన్ని. ఇంకా తడిపదములు కలుగ నిదురకు జ్వరమి, కాళ్ళు తడిగా ఉండగా నిద్రపోకూడదు. కాళ్ళు కడుక్కోవాలి ఇంటికి వెళ్ళాక. ఇప్పుడు మీరందరూ బురదలోంచి ఇంటికి వెళ్ళారు, లేక కారులోంచి వెళ్ళినా సరే ఇంటికి వెళ్ళాక కాళ్ళు కడుక్కోవలసిందే. ఇంటికి వెళ్ళాక కాళ్ళు కడుక్కోకుండా పడుకోకూడదు, శాస్త్ర విహిత కర్మ. శాస్త్రములన్నీ కాళ్ళు కడుక్కుని నిద్రపో అన్నాయి. కడుక్కున్నాక కాళ్ళు తుడుచుకోవాలట. తడి కాళ్లతో మంచం మీద పడుకోవడం కూడా దోషం. అటువంటి వాడి కాళ్లల్లో కలి అనే ఒక పురుషుడు చేరతాడు. ఈ కలి పురుషుడు కాళ్లల్లో చేరితే మనం ఇంతో పూర్వం నల చరిత్ర చెప్పుకున్నాగా, నలుడిలాగా కష్టాలు అనుభవిస్తారు. కాబట్టి కాళ్ళు శుభ్రంగా తుడుచుకుని అప్పుడు పడుకోవాలి. ఇంకా గురువులు మీ ఇంటికి వచ్చారంటే, ఏం గురో అని అక్కడి నుంచే చెయ్యి ఒప్పకండి. గురుభ్య ఆసనం దేయం కర్తవ్యం చాభివాదనం. గురువులు వచ్చినప్పుడు వారికి తప్పక ఆసనం ఇవ్వాలి. వినయంగా కూర్చోండి, మీకు ఏమైనా కర్తవ్యం ఉంటే చెప్పండి అని చేతులు కట్టుకోవాలి. వాళ్ళకి అభివాదనం నమస్కారం చెయ్యాలి. గురువులు వచ్చినప్పుడు మాత్రం ఆసనం ఇవ్వాలి, వారికి నమస్కారం చెయ్యాలి. అసలు గురు పూజతో సకల పాపాలు పోతాయండి. గురువు గురువే, ఇక ఆ స్థానం ఈ ప్రపంచంలో మరెవ్వరికీ లేదు. అందుకని గురువులకి తప్పక నమస్కారం చెయ్యాలి. వీలున్నంత వరకు కూడా ఇతరులకు ఉపకారం చేయడానికి పనికొచ్చే పనులు చేస్తే అటువంటి వాడు ఈ ఒకవేళ తెలియక మనం చేసిన అనాచారపు దోషాలుంటే వాటిని పోగొట్టుకుంటాట. పరోపకారం వల్ల అనాచార దోషాలు చాలా వరకు పోతాయి. మహాత్ములైనటువంటి వ్యక్తులు కనబడితే వినయంగా నమస్కరించాలి. ఇవన్నీ సదాచారాలు. ఇప్పుడు ధర్మరాజు అడిగాడు, కర్మల వల్లే సుఖ దుఃఖాలు వస్తాయంటారు కదా, ఈ కర్మలకి కర్త నరుడా లేక ఈశ్వరుడా? ఎవడన్నా వాడు చేసిన పనిని అనుభవిస్తున్నాడని కదా శాస్త్రాలు చెబుతున్నాయి. నువ్వు ఇవాళ సుఖం అనుభవించినా లేక దుఃఖం అనుభవించినా అది నీ పనికి తగిన ఫలితం. నువ్వు మంచి చేసావు సుఖం అనుభవిస్తున్నావు, పాపం చేసావు దుఃఖం అనుభవిస్తున్నావు అని లోకంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్పారు. ఇంతకీ ఈ కర్మలకి కర్త ఎవడు అంటే తానే చేస్తున్నాడా లేక చేయించేవాడు ఒకడున్నాడా అనగానే ఇంద్ర ప్రహ్లాద సంభాషణ చెబుతావు. అది వింటే నీకే అర్థమవుతుంది. ఒకప్పుడు ప్రహ్లాదుడు ఏకాంతంగా అరణ్యంలో ఉన్నాడు, ఎవ్వరూ లేరు ఆయన దగ్గర. అన్నీ విడిచిపెట్టి దీక్షగా నారాయణ స్మరణ చేస్తున్నాడు ఆయన. పక్కన బంగారం ఉన్నా ఆయన పట్టించుకోవట్లేదట, మరో పక్కన మట్టి బిడ్డున్నా ఒక రకంగా ఉన్నాడు. సమలోష్టాశ్మ కాంచన అంటారు అలాంటి వాడిని. మట్టి బంగారం సమానంగా చూస్తాడు ఆయన. అది చూచి ఇంద్రుడికి ఆశ్చర్యం కలిగింది. వెంటనే ఏం చేశాడు, ప్రహ్లాద ఒకప్పుడు మీ నాన్న హిరణ్యకశిపుడు ఉన్న కాలంలో మీకు ఎంత సామ్రాజ్యం ఉండేది, ఆ సామ్రాజ్యం విడిచిపెట్టి ఏమీ లేకుండా సంపదలు లేకుండా మట్టి బిడ్డల మీద కూర్చున్నావు. ఒకప్పుడు నీకు బంగారపు సింహాసనం ఉన్నది, ఇప్పుడు మట్టి బిడ్డ మీద కూర్చున్నావు. ఒకప్పుడు నీకు కిరీటం ఉంది, ఇప్పుడు ఏ కిరీటం లేదు. సంపదలు లేకపోతే ఎలా బ్రతుకుతున్నావు? డబ్బులేతే బ్రతకలేమని మనుషులందరూ అనుకుంటారు కదా. అమ్మ బాబోయ్ రేపు పొద్దున బ్రతకాలంటే కనీసం 25 కోట్లు ఉండాలండి, అరండల్పేట అంతా మన పేరు మీద ఉంటే హాయిగా బ్రతకచ్చండి అని అందరూ అనుకుంటున్నారు కదా. అటువంటిది నువ్వు సంపదలేమికి మదిసోకింపవు, శత్రువుల చేతికి నిలోనగుటూహింపవు, నీ కోరకునికి పెంపని పాటించదు ఎట్టి బేలవు కదవే. సంపదలు లేవని మనస్సులో శోకించడం లేదు. డబ్బు లేకపోతే సహజంగా చాలామంది పైకి చెప్పపోయిన లోపల లోపల కుళ్ళిపోతారు అనమాట. అయ్యో డబ్బులు లేవు, ఇళ్ళు లేవు అని ఏడుస్తారు. అలా మానసికంగా శోకించవేమి. శత్రువులు వచ్చి నీ మీద పడి తంతారేమో, నాకు సైనికులు లేరు అని బాధపడవేమి. హాయిగా సుఖంగా ఎలా ఉండగలుగుతున్నావు? ఇంత అమాయకుడి ఏమిటి, పిచ్చేళ్ళలో ఉన్నావు చూడబోతే. అడవిలో మట్టి కిందనూ పొట్ల కింద చెట్ల కింద బతుకుతావు, ఇది పిచ్చ కదా, అమాయకత్వం కదా అన్నట్ట. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, నాకు సంపదలు లేదని ఎవరు చెప్పారు? నాకు కలిమీ ఉంది, లేమీ ఉంది అన్నాడు. ఏముంది కలిమీ అన్నాడు ఈయన. కలిమీ అంటే ప్రయత్నం ఉండడం. అంటే మనిషి ఒక ప్రయత్నం చేస్తే దానికి కలిమీ అంటే అర్థం ఏంటి? దానికి ఉండుట. ఉంది నా దగ్గర. ఏముంది? ప్రయత్నం ఉంది. ఏం ప్రయత్నం ఉంది? భగవంతుణ్ణి పొందాలనే ప్రయత్నం ఉన్నది, ఎంతకంటే సంపద ఏమిటన్నాడు ఆయన. అసలు ఎలాంటి సమాధానం అండి అది? లేనివాడిని నువ్వు అనుకుంటున్నావు, నేను లేనివాడిని ఏమిటి? నా దగ్గర ఉన్నది, బోలుడుంది. అదేమిటి? ప్రయత్నం. ఏం ప్రయత్నం? నా పరమాత్మని పొందాలనే ప్రయత్నం. నా పరమాత్మ నా హృదయంలో ఉన్నాడు. ఈ ప్రపంచంలో సకల సంపదలు పరమాత్మ, ఆయన ఉండాలనే కోరిక ఉంది. ఆ ప్రయత్నమే సంపద అంటే, ఇంకంతకంటే గొప్ప సంపద ఏమి ఉండాలి? ఇంకా లేమి అంటే ప్రయత్నహీనత. దేవుడు లేడు అని నేను చూడలేను నా వల్ల కదా, మనం ఎక్కడ చూస్తాం దేవుణ్ణి అంటారు చాలా మంది. గురువుగారు మనం దేవుణ్ణే చూడగలమండి అని ఒక శిష్యుడు వచ్చి నా దగ్గర అయ్యేవాడు. మనమని నన్ను కలపకరా బాబు, నేను చూడగలను. మళ్ళీ నన్ను కూడా కలుపుతావు ఎందుకు? మనం ప్రయత్నిస్తే హృదయస్థుడైన జనార్దనుణ్ణి చూడవచ్చు. కొంతమంది అలా ప్రయత్నించరు, కళ్ళు మూసుకుంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి భగవంతుడు దొరకడు. అందుకే ఎందెందు వెదకి చూచిన అన్నాడు. వెతుకును, ప్రయత్నించు. ప్రయత్నిస్తే పరమాత్ముడు ప్రత్యణువులోనూ ఉంటాడు. ఆయన ఉన్నాడని గ్రహించాలి, కొంచెం ప్రయత్నించాలి, వెదకాలి. వెదిగితే ఆయన లేని చోటు అంటూ ఉండదు. కాబట్టి అలా వెదకటమే ప్రయత్నమే కలిమి, వెదకకపోవటమే లేమి. నీవు అనుకున్న సంపదలు సంపదలు కావు. ఇంద్రా, నువ్వు అనుకున్న సంపదలు ఎందుకు సంపదలు కావంటే అప్పుడప్పుడు నీకు పదభ్రష్టత కలుగుతుందా లేదా? మా నాన్న బతుకున్న రోజుల్లో కిక్కురుమని నువ్వు బయటికి రాగలిగావా? నీ సంపదలన్నీ పోయి ఏడ్చావు. నీవు బంగారము, ఏనుగులు, గుర్రాలు, భవనాలు వీటిని సంపద అనుకున్నావు. అందుకే అవి ఉంటే నీకు ఆనందం, పోతే ఏడుపు వస్తుంది. తరచుగా నీకు అవి పోతున్నాయి. కానీ నాకు బంగారం కాదు, ఈ మట్టైనా బంగారమైనా ఒకటే. ఎందుకంటే వీటన్నిటిలోనూ నా భగవంతుడు విష్ణువు కనపడుతున్నాడు. నాకు నాకు స్తంభంలో కనపడతాడు, ఏగలో కనపడతాడు, దోమలో కనపడతాడు, తృణం గడ్డిలో కనపడతాడు. తృణము మొదలుకొని బ్రహ్మాండం వరకు ప్రతి పదార్థంలో నాకు ఆయన కనబడతాడు. అందుకే నేను హాయిగా సుఖంగా ఉండగలుగుతున్నాను. ఇది గొప్ప సంపద. అందుకే నేను పిలిస్తే నా పరమాత్ముడు నా ఎదురుగుండా ప్రత్యక్షమవుతాడు. అప్రయత్నేన పశ్యామః కేషాంచిత్ తత్స్వభావతః ఆత్మ ప్రతిష్ట ప్రజ్ఞావా మమ నాస్తి తథోన్యత. మనందరం కూడా ఆపదలు కావాలంటే వస్తున్నాయా, పోని సుఖములు కావాలంటే వస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి. అందుకే ఏమన్నాడు, అప్రయత్నేన పశ్యామహ. మనందరం కూడా చూస్తున్నాం ప్రయత్నం లేకుండానే వేటిని, కష్టాలని. ఓ వ్యక్తి హఠాత్తుగా కష్టాల పాలైపోతున్నాడు, మళ్ళీ అంతలోనే సుఖాలు వస్తున్నాయి. సుఖములు కానీ దుఃఖములు కానీ మన ప్రయత్నము లేకుండా వాటంతట అవే వస్తున్నాయా లేదా? ఎందుకు వస్తున్నాయి? అదే ఈశ్వరేచ్ఛ అంటే. మనం గింజుకుంటే సుఖాలు రావు, వద్దంటే దుఃఖాలు పోవు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమయంలో సుఖము వస్తుంది, దుఃఖం వస్తుంది, దుఃఖం తర్వాత సుఖం, సుఖం తర్వాత దుఃఖం, అలా చక్రం తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాయి. అవి ఎలా వస్తున్నాయో అలాగే పోతాయి సుఖ దుఃఖాలు. అది తెలుసుకున్నటువంటి వ్యక్తికి సంపదలు ఉన్నాయి లేవనే బెంగుండదు. జ్ఞానులకు అందుకే పదవులు వచ్చినా పోయినా ఒకటే, డబ్బు వచ్చినా పోయినా ఒకటే. నేను నాలో ఉన్న శ్రీహరిని గుర్తిస్తున్నాను, నాకు నేను చేస్తున్నాననే భ్రమ లేదు. నాలో ఒక అంతర్యామి ఉన్నాడు, ఆయన శ్రీహరి. అందరికీ అంతర్యామి అయిన శ్రీహరి అందరి చేత చేయిస్తున్నాడు. కాకపోతే నేను గుర్తించాను కనుక నాకు సుఖదుఖాలు లేవు. అదే నీవేమనుకుంటున్నావు, నేనే చేస్తున్నాను ఈ పనులు అనుకుంటున్నావు, అందుకని నీకు దుఃఖం వస్తుంది. నేను అలా అనుకోకుండా, నాలో శ్రీహరి ఉన్నాడు, ఆయనే అంతటా ఉన్నాడు, నా చేత ఈ పనులు ఆయనే చేస్తున్నాడు. ఆ పనులు ఒక్కొక్కసారి చేయించడం అనేసేది ఆయనే, కిరీటం నెత్తిమీద పెట్టేది ఆయనే, తీసేది ఆయనే, ఏదైనా అంతా జనార్దనుడు చేస్తున్నాడు అనుకుంటున్నాను. దానివల్ల నాకు ఏమీ దుఃఖం లేదు అనగానే ఇంద్రుడు ఆశ్చర్యపోయి, ప్రహ్లాద కుమారా, నేను నీ ముందు తల వంచేశాను, అందుకే ఇంత శాంతంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఇలా పరమాత్ముడే అంతా చేయిస్తున్నాడు అనుకుని డబ్బు పోయినప్పుడు ఆ దుఃఖాన్ని ఎలా దెంగబెంగగలుగుతావంటే, దానికి కొన్ని కారణాలున్నాయి. మనలో కొన్ని లక్షణములుంటే శాంతగుణం వస్తుంది. శాంతగుణం వల్ల భగవంతుణ్ణి చూడగలుగుతాం. ఆ గుణములు మొదట రుజుభావం, సక్రమ ప్రవర్తన. వంకరగా ప్రవర్తించకు, సక్రమంగా వెళ్ళు. ధర్మ మార్గంలో ధనాన్ని సంపాదించు, ధర్మ మార్గంలో ఏ పనన్నా చెయ్యి, దానికి రుజుభావం అని పేరు. తర్వాత రెండోది ప్రసన్నత. నాకు ఎవరి మీద కోపం ఉండదు, ఎవడన్నా తిట్టినా అలాగే ఉంటాను, కొట్టినా అలాగే ఉంటాను. అందుకే వాళ్ళ నాన్నగారు చంపడానికి పంపిస్తే కూడా ఈయన ఏడవల. చంపేదెవరు, చచ్చేదెవడు అనుకున్నాడు ఆయన. ఎంత దయామతి వయ్యానంత, ఎంత దయామతి వయ్యా, సంతతము నిన్ను స్మరించు వారికి చింత వంత కమలకాంత, ఎంత దయామతి వయ్యా. ఎప్పుడు ఆ కమలాకాంతుని స్మరించడం వల్ల ఇంకా నాకు చింత లేదు, రవ్వంత కూడా, వంత అంటే బాధ లేదు. వంత అనే శబ్దమునకు బాధ అని అర్థం. నాకు బాధ లేదు, చింత లేదు, ఏమీ లేవు. ఎందుకంటే నన్ను ఎవరైనా శిక్షిస్తే ఆ శిక్షను అనుభవించేది వాడు. నిజంగా ప్రహ్లాదుణ్ణి నిప్పుల్లో వేశాడు ఆయన. నిజానికి నిప్పుల్లో ఈయన కాలాడా? ఈ బాధను విష్ణువు అనుభవించాడు. ఈయన కొరడాలతో కొట్టారు, ఈ దెబ్బలు విష్ణువు అనుభవించాడు. ఈయనకి విషం ఇచ్చారు, ఈ విషాన్ని విష్ణువే స్వీకరించాడు. ఈయనకి ఏ శిక్ష వేసినా ఈ శిక్ష అంతా భగవంతుడు స్వీకరించాడు. ఎందుకంటే ఇతడు సంపూర్ణంగా శరణాగతి పొందాడు గనక. ఇలా భగవంతుడి మీద సంపూర్ణంగా భారం విడిచిపెడితే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మభావం నాకు కలిగింది. ఆత్మభావం అనగా దానికి ఒక నిర్వచనం చెప్పాడు ప్రహ్లాదుడు. ఈ శరీరము నేను కాదు, ఈ శరీరం ఈశ్వరుడిచ్చింది, ఇందులో ఉన్న ఆత్మ పుట్టుక లేనిది చావు లేనిది ఈ భావం కలిగితే దానికి ఆత్మభావం అని పేరు. ఈ ఆత్మభావము రుజుభావం శాంతగుణం జాగరూకత. జాగరూకత అనగా ఎట్టి పరిస్థితులలోనూ ఈ సంసారంలో ఉన్న ఏ విధమైన వ్యసనములలో ఇరుక్కోకూడదనే భావన. నిజానికి జాగరణ అంటే మెలకుగా ఉండడం అండి, జాగరూకత అంటే మెలకుగా ఉండడం. మెలకుగా అంటే మీరు పురాణం వింటున్నప్పుడు గుడ్లు అప్పగించి చూస్తున్నట్టుగా మెలకుగాని కదా అక్కడ అర్థం. ఈ సంసారంలో ఏదో సమయంలో మనకి తెలియకుండానే మనం వ్యసనాలకు గురవుతాం, రకరకాల దరిద్రపు దౌర్భాగ్యాలకు గురవుతాం, రకరకాల బలహీనతలకు లొంగుతాం. వాటికి లొంగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించటం, అందులో ఇరుక్కోకుండా ఉండడం. ఎట్టి పరిస్థితులలో సుఖములకు వెంపర్లాడకుండా ఉంటే దానికి జాగరూకత అని పేరు. నాలో అది ఉండడం వల్లే నాకు ఏ సుఖము దుఃఖము అంటావు. పెద్దలను పూజిస్తాను నేను, పెద్దల్ని పూజించడం వల్ల, మహాత్ముల్ని గౌరవించటం వల్ల, జ్ఞానులను గౌరవించటం వల్ల మనం సంసారం అనేటటువంటి ఒక భయంకర సముద్రం నుంచి బయటపడతాం. అటువంటి వ్యక్తికి శాంతగుణం వస్తుంది, వాటికి సుఖదుఖాలు ఉండవు. అన్నిటికీ మించి ఆఖరిది నిరంతర హరిభజన, నేనెప్పుడు నారాయణ 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 అని స్మరిస్తూ ఏం చేసినా నారాయణునికి సమర్పిస్తాను. అందువల్ల నాకు శాంతగుణం వచ్చింది, శాంతం వల్ల శ్రీహరి దర్శనం అవుతోంది, శ్రీహరి దర్శనం వల్ల నాకు సంపదలుంటాయి పోతాయి అనే రెండు భావాలు లేవు, అంటే ద్వంద్వం పోయింది, నాకు నాకు బ్రహ్మానందం కలుగుతోంది అన్నాడు ఆయన. కాబట్టి ధర్మరాజా, ఇవి దృష్టిలో పెట్టుకుని ఈ గుణములను అలవరుచుకుంటే అప్పుడు మనం కూడా, ఎవడు ఈ పని చేయిస్తున్నాడు నేను కాదు, నాలో ఉండి అంతా చేయిస్తున్నది ఆ శ్రీహరియే, ఆయనే అందరికి అంతరాత్మ అని ప్రహ్లాదునికి కలిగిన భావం కలుగుతుంది. అది కలిగితే వాడు జీవన్ముక్తుడైపోతాడు. నేను చేస్తున్నానా ఈశ్వరుడు చేస్తున్నాడా అని రెండోది పెట్టుకోక ఆలోచన. ధర్మరాజు అడిగాడు కదా అందుకని చెప్పాడు ఆయన, పూర్తిగా హరిసమర్పణగా చెయ్యి, ఏం పని చేసినా ఈశ్వరార్పణం అనుకో, అప్పుడు నువ్వేమీ చెయ్యవు, అన్నీ ఆయనే అనుభవిస్తాడు, నీకు సుఖము ఉండదు దుఃఖము ఉండదు, ఎప్పుడు ఒక దివ్యానందం శాంతి లభిస్తాయి, అలౌకిక శాంతి లభిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ధర్మరాజు అన్నాడు, లక్ష్మి అప్పుడప్పుడు కొంతమందికి ఎందుకు దూరం అవుతుంది, ఎంత గింజుకున్నా డబ్బు రాదు, కొందరికి వచ్చిన డబ్బు పోతూ ఉంటుంది, వాడు మహాబాధపడతాడు, ఈ లక్ష్మి ఎందుకు దూరం అవుతుందని అడిగట. అప్పుడు చెప్పాడు, బలి ఇంద్రుడి యొక్క సంవాదం విను. బలిచక్రవర్తితో ఇంద్రుడికి ఒకప్పుడు ఒక సంవాదం జరిగింది, అది విన్నావంటే నీకు లక్ష్మి ఎందుకు దూరం అవుతుందో తెలుస్తుంది. ఒకప్పుడు ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, బ్రహ్మదేవుడికి వినయంగా నమస్కరించాడు. బ్రహ్మదేవ, ఈ మధ్యన బలిచక్రవర్తి నా చేతిలో చావు దెబ్బలు తిని మాయమైపోయాడు, ఇప్పుడు ఈ బలి ఎక్కడున్నాడో చెప్పు అన్నట్ట. బలిచక్రవర్తిని ఇంద్రుడు ఓడించాడు ఒకసారి, ఓడిపోయిన బలి ఏమయ్యాడో తెలుసుకోవాలనుంది. ఈ మధ్యన ఇంద్రుడు తెగ వెతికాడు బలి కోసం, ప్రపంచమంతా వెతికట్ట, ఎంత వెతికినా బలిచక్రవర్తి ఎక్కడున్నాడో జాడ దొరకడంలా. అందుకని బలిచక్రవర్తి బతికున్నాడా చచ్చిపోయాడా, చచ్చిపోయాడని నేను అనుకోను, కానీ బతికుంటే నాకు ఎందుకు కనబడ్డంలా, ఎక్కడ తక్కున్నాడో చెప్పని బ్రహ్మను అడిగితే బ్రహ్మ అన్నాడు, అది చెప్పకూడదు, చెబితే నువ్వు బలిచక్రవర్తిని చంపేస్తావేమో అన్న అనుమానం. బలిచక్రవర్తి అంటే నాకు చాలా ఇష్టం, ధర్మాత్ముడైన ఆయన చంపడానికి వీల్లేదు అన్నట్ట. కాదండి, చంపడం కోసం కాదు, వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, వేరేబౌట్స్ తెలుసుకోవాలి అని నేను అడుగుతున్నాను అన్నట్ట. అయితే నా చేతిలో చెయ్యేసి ఒట్టే, ఎక్కడున్నాడో నేను చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి వాడిని చంపడానికి వీల్లేదు, నీ వజ్రాయుధముతో బలిచక్రవర్తిని చంపను అని నువ్వు నాకు మాట ఇస్తే ఆయన ఎక్కడున్నాడో చెబుతాను అన్నాడు బ్రహ్మ. అలాగే అని మాటిచ్చాడు ఇంద్రుడు. అయితే చెబుతున్నాను విను, హిమాలయ పర్వతాల పక్కన నిషధము అని ఒక చిన్న కొండ ఉన్నది, ఆ కొండలో ఒక గుహ ఉంది, ఆ గుహలో గాడిద రూపంతో దాక్కుని ఉన్నాడు బలిచక్రవర్తి. కానీ నాకు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకో, చీల్చి చెండాడతా నువ్వు వాడిని ఏమైనా చేసావంటే అని బ్రహ్మదేవుడు బెదిరించి పంపించాట. చాలా చంపనండి అని ఇంద్రుడు టీవీగా వజ్రాయుధం పుచ్చుకుని ఐరావతం మీద ఎక్కి ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ హిమాలయాలలో ఉన్న నిషధ పర్వతంలో ఉన్న కొండ గుహ దగ్గరికి వెళ్ళాడు. ఆ కొండ గుహలో ఒక గాడిద రూపంలో దాక్కుని ఉన్నాడు బలిచక్రవర్తి, ఇంద్రుడికి భయపడి తాత్కాలికంగా. ఇప్పుడు ఈయన గాడిద రూపంలో ఏం తింటున్నాడో తెలిసినా, భూలోకంలో పూర్వం ఏం చేసేవారంటే రోట్లో ధాన్యాన్ని దంచేవారు, ఒడ్లు పట్టుకొచ్చి రోట్లో దంచితే ఏమవుతుంది, ఆ బియ్యం తయారవుతాయి, అందులో ఊక బయటకు వస్తుంది కదా, ఆ ఊక పట్టుకొచ్చి బస్తాలతో రాక్షసులు ఆ గుహలో పోస్తున్నారట. ధాన్యం మీద నుంచి వచ్చే చిట్టు ఊక ఆ పొట్టు తింటున్నట్ట గాడిద రూపంలో. ఆయన గాడిద రూపంలో ఉంటేనే తినగలుగుతారు, గాడిదలనగా ఈ ఎడ్లనగా ఇలాంటివి అయితే కాస్త చిట్టు తింటాయి, చిట్టు మనం తినలేం కదా, ఎంత ఆకలేసినా చిట్టు, తవుడు, దోకర, ఎండుగడ్డి, పచ్చగడ్డి ఎవరు పడితే వాళ్ళు తినలేరు. కొందరు గడ్డి తినే మనుషులు ఉంటారు, అది వేరే విషయం అనుకోండి, కానీ ఎవరు పడితే వాడు తినలేడు కదా. అందుకే నేను గాడిద రూపం ధరించి శుభ్రంగా ఆ చిట్టు తింటున్నట్ట. ఇంద్రుడు ఎదురుగుండా వెళ్ళి, ఏం బలిచక్రవర్తి, ఒకప్పుడు నాతో యుద్ధం చేసిన వీరుడివి, మొత్తం భూమండలాన్ని పాతాళలోకాన్ని ఆక్రమించుకుని రాక్షసులకి రాజైన వాడివి చక్రవర్తివి, అటువంటిది ఇలా అడ్డగాడిద రూపం ధరించి చిట్టు తింటున్నావే, సిగ్గులేదా నీకు అన్నట్ట దెప్పుతూ. అప్పుడు ఆయన అన్నాడు, నాకెందుకయ్యా సిగ్గు, ఇది భగవంతుని యొక్క లీల. ఈ సృష్టి అంతా పరమాత్ముడు సృష్టి చేశాడు, ప్రతి ప్రాణిని పుట్టించాడు. ఆ ప్రాణికి ఒక్కొక్కప్పుడు సుఖం ఇస్తాడు, ఒక్కొక్కప్పుడు దుఃఖం ఇస్తాడు. ఒకప్పుడు నాకు చక్రవర్తి పదవి ఇచ్చాడు, ఇప్పుడు నన్ను గాడిదని చేశాడు, ఇప్పుడు గాడిదని పట్టుకొచ్చి ఇంద్రసింహాసనం మీద కూర్చోబెట్టాడు అంటే నిన్ను. రేపు పొద్దున్న నీ యోగం అవుతుందో, రేపు పొద్దున్న నువ్వు ఎక్కడ పడతావో, ఎప్పుడు ఎక్కడ ఎవడ దక్కుంటాడని తెలుసు. ఒకప్పుడు నహుష చక్రవర్తి పరిపాలన చేస్తున్నప్పుడు నువ్వేం చేసావు, నిషధ పర్వతంలో ఓ పెద్ద తామర కొలనులో అడుగున తామర తూడులో దక్కున్నాడు. ఆసునాశీరునహంకారగరిమకు నిషధాచలము మీది నెలవు సాక్షి. శ్రీనాథుడు హరవిలాసంలో అద్భుతమైన పద్యం రాశాడు. ఇంద్రుడు, నేనెప్పుడు గొప్పవాడిని అహంకారిని అనుకునేవట. ఆ అహంకారం ఏమైంది చివరికి, ఓసారి ఆయన వృత్రాసురుణ్ణి సంహరించాడు. ఆ పాపం వల్ల హడిలిపోయి బ్రహ్మహత్యా పాపం తట్టుకోలేక హిమాలయ పర్వతాలకి పరిగెత్తాడు. అక్కడ నిషధమైన కొండ ఉన్నది, ఆ కొండ మీద ఒక చెరువు ఉంది, ఆ చెరువులోకి వెళ్ళి తామర తూడులో దక్కున్నాడు. 1000 ఏళ్ళు దక్కున్నాడు ఏకంగా. ఇంద్రుడంతటి వాడు తామర తూడులో 1000 ఏళ్ళు పదవి లేక అలమటించిపోయాడు. ఆ 1000 ఏళ్ళు నహుష చక్రవర్తి ఇంద్రుడిగా పరిపాలన చేశాడు. మరి ఈయన మాత్రం దక్కోలేదా? ఎప్పుడో ఒకప్పుడు ప్రతివాడికి కష్టం వస్తాయి, ఎల్లవేళలా పదవులు మనకే రావుగా. ఓసారి పదవి వస్తుంది, ఓసారి పోతూ ఉంటుంది, ఈ సృష్టి యొక్క రహస్యం. కాబట్టి ఈ సృష్టిలో పదవులు వస్తూ ఉంటాయి, పోతాయి. ఆ పోయిన వాటికి దుఃఖించడం, వచ్చిందని గర్వించడం అజ్ఞానుల లక్షణం. ఒకప్పుడు నేను చక్రవర్తిని, ఇప్పుడు నువ్వు చక్రవర్తివి, రేపు మళ్ళీ నేను చక్రవర్తిని అవ్వచ్చు, నువ్వు ఇంకొక వక్రవర్తి అవ్వచ్చు. ఇది సృష్టి రహస్యం. నేను ఈ సుఖ దుఃఖాలని పట్టించుకోను. భగవంతుడు నన్ను ప్రస్తుతం కనీసం గాడిదిగైనా ఉండనిచ్చాడు, ఈ మాత్రం చిట్టు పెట్టాడు. ఒకప్పుడు పెసరట్టు పెట్టాడు, ఇప్పుడు చిట్టు పెట్టాడు. రేపొద్దున ఏం పెడతాడో అనుకుంటాను నేను అంటూ ఉండగా బలి శరీరం నుండి ఒక స్త్రీ బయటకు వచ్చిందండు. అయి వెంటనే ఇంద్రుడు ఆశ్చర్యపోయి, నువ్వెవరివి అన్నాడు. అంటే ఆ బలినే అడుగంది ఆ స్త్రీ. అప్పుడు బలి చక్రవర్తి అన్నాడు, ఆవిడ పేరు లక్ష్మి, ఒకప్పుడు నాలో ఉండేది, ఇప్పుడు నీకెందుకు కనబడిందో తెలుసినా, నేను చాలా కాలం పాటు ధర్మ మార్గంలో నడుచుకున్నాను, ధర్మ మార్గంలో నడుచుకున్నంతకాలం ఆవిడ నా దగ్గరే ఉంది, నేను వెర్రి పని ఒకటి చేశాను, ఆ వెర్రి పనికి మండి నన్ను విడిచిపెట్టి ఆ లక్ష్మి నిన్ను చేరింది, కావాలంటే ఆవిడని అడుగన్నాడు బలి. అప్పుడు ఇంద్రుడు మళ్ళీ, ఏమమ్మా లక్ష్మి, ఈయన ఏం చేశాడని ఆయన్ని విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చావన్నాడు. అప్పుడు లక్ష్మి అంది, పూర్వం ఈ బలి చక్రవర్తి దగ్గర సత్యం ఉండేది, ధర్మం ఉండేది, దమం అంటే ఇంద్రియ నిగ్రహం ఉండేది. ఇంద్రియ నిగ్రహాన్ని, అంతరింద్రియ నిగ్రహాన్ని దమం అంటారు. శమం దమం, బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, ఈ రెండూ ఉండేవి. కొంతకాలం దానం కూడా ఉండేవి. నేను ఎక్కడ సత్యం ఉంటే, ఎక్కడ ధర్మం ఉంటే, ఎక్కడ దమం ఉంటే, ఎక్కడ దానం ఉంటే అక్కడ నేను ఉంటాను. ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు అడగచ్చు, ఏమండి దానం చేయని దౌర్భాగ్యుల దగ్గర లక్ష్మి లేదానని. ఇప్పుడు కాదు, వాడు ఒకప్పుడు చేశాడు దానం, ఇప్పుడంటే పిసులు కొట్టేయి, ఎవరికి పైసా ఇవ్వట్లేదు, కానీ ఒకప్పుడు దానం చేశాడు కనుక లక్ష్మి వాడిని వరించింది. ఇప్పుడు చేయడనుకోండి, హే వచ్చేసారి మళ్ళీ గుమ్మ ముందు కూర్చుని, అయ్యా బాబు, 2 కళ్ళు లేని వాడిని, నేత్రములు లేని వాడిని బాబు అనాల్సి వస్తుంది. అందుకే ఉన్నప్పుడు సద్వినియోగం చెయ్యాలి, దాన ధర్మాలు అందుకు చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు తొందరపడి తాత్కాలిక ఉద్రేకంతో కొంతమంది, వాడు పాపాత్ముడండి, ఎవడికి రూపాయి వెదలుతుందండి, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయండి, నేను దానం చేస్తున్నానండి, లేనండి అనకండి. ఒకప్పుడు చేసిన ఇప్పుడు వాడు అనిపిస్తున్నాడు, ఇప్పుడు చేసింది ఇంకొకప్పుడు అనిపిస్తాడు. ఒకప్పుడు సత్యం, ఒకప్పుడు ధర్మం, ఒకప్పుడు దమం, ఒకప్పుడు దానం. ఈ శుభ లక్షణములు ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గర లక్ష్మి ఉంటుంది, ఇతడి దగ్గర అవన్నీ ఉండేవి. మధ్యలో బలి చక్రవర్తి కొంతకాలం బ్రాహ్మణ ద్వేషం వచ్చిందిట. బ్రాహ్మణుల మీద ద్వేషం వచ్చిందో లేదో వీడిలో సుగుణములు పోయాయి, ఆ గుణములు నీకొచ్చాయి, అందుకే నేను వాడిని వదిలేసి నిన్ను పట్టుకున్నాను, ఆ రహస్యం చెప్పడానికి ఇప్పుడు వాళ్ళలోంచి బయటకు వచ్చాను అని చెప్పింది. అనగానే, ఓహో ఇవ్వా వీడి పతనానికి మూల కారణం అన్నాడు ఇంద్రుడు. ఆ తర్వాత బలి చక్రవర్తి ఏమన్నాడు తెలిసిన, ఇంద్ర ఇప్పుడు అర్థమైందా, నేను మధ్యలో ఓ పిచ్చ పని చేసి ఆ లక్ష్మికి దూరం అయ్యాను, కంగారు పడకు, కొద్ది రోజుల్లో మళ్ళీ శుభగడియలు వస్తున్నాయి. శుక్రాచార్యులు వారు నా దగ్గరకు వస్తారు, ఆయనతో పాటు శ్రీవత్స గోత్రులంతా మా దగ్గరకు వస్తారు. ఆ భార్గవ వంశస్థులందరినీ నేను సేవిస్తాను, బ్రాహ్మణ భక్తితో నేను మళ్ళీ నిన్ను జయిస్తాను, నువ్వు నా కాళ్ళబేరానికి వచ్చే రోజులున్నాయి అనగానే ఇంద్రుడు, నేను నీ కాళ్ళబేరానికి రావడం ఎలా ఉన్నా నిన్ను చంపాలన్న కసి నాకుంది, కానీ బ్రహ్మగారికి మాట ఇచ్చాను, ప్రస్తుతం వజ్రం వేయనని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అన్నట్టే కొద్ది రోజులకి శుక్రాచార్యుడు అక్కడికి రావడం, శుక్రుడిని బలి సేవించడం, ఈలోపు ఇంద్రుడు ఏం చేశాడు, దుర్వాసుని అవమానించడం, వాడు డబ్బు పోవడం, మళ్ళీ బలి చక్రవర్తి కాళ్ళు కొట్టుకోవడం జరిగింది, పాల సముద్రం మథనం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, బలి చక్రవర్తి చచ్చినంత పని అయ్యింది, మళ్ళీ శుక్రాచార్యుడు అనుగ్రహంతో బలి చక్రవర్తి మళ్ళీ విజృంభించాడు, ఇంద్రుడు నెత్తి మీద కొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంద్రుడు వెళ్ళి విష్ణువు దగ్గర మరపెట్టాడు, ఇంద్రుడు వామన రూపంలో వచ్చాడు, మళ్ళీ బలి చక్రవర్తి ఐశ్వర్యం లాక్కున్నాడు. ప్రస్తుతం బలి చక్రవర్తి పాతాళంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా ఇంద్రియ నిగ్రహంతో ఉన్నాడు. ఇప్పుడు రాబోయే కాలంలో ఈ బలి చక్రవర్తి మనకి ఇంద్రుడు తెలిసిన నెక్స్ట్ ఇంద్రపది ఆయనదే, ఆయన రెడీగా ఉన్నాడు ఫుల్ మెజారిటీతో. నెగ్గాడు ప్రమాణ స్వీకారానికి ఇంకా కొంత టైం ఉందన్నమాట. ఒక్కొక్కప్పుడు ఏమిటంటే ఎలక్షన్స్ అయిపోతాయి, కానీ ప్రమాణ స్వీకారానికి కొంత డేట్ ఉంటుంది. ఈ కలియుగాంతం అయ్యాక ఇప్పుడున్న ఇంద్రుడి గారు వెళ్ళిపోతారు, కొత్త ఇంద్రుడు బలి చక్రవర్తి. కాబట్టి ఈ కథ విన్నావు కాబట్టి లక్ష్మి ఎందుకు దూరం అవుతుందో అర్థమైంది కదా, మళ్ళీ ఆవిడ రావాలంటే ఏం చేయాలో అర్థమైంది కదా. బలి చక్రవర్తి దగ్గర లక్ష్మి పలికిన పలుకుల ప్రకారం సత్య ధర్మ దమ దానములనే నాలుగు అలవర్చుకుంటే ఎప్పుడూ లక్ష్మి విడిచిపెట్టదు. అందున ఆధ్యాత్మిక లక్ష్మిని పట్టుకుంటే సకల లక్ష్ములు వస్తాయి. ఇప్పుడు మీరు చేస్తున్నది ఆధ్యాత్మిక లక్ష్మి. ఈ భారతం వంటి పవిత్ర గాథలు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వాటి వాళ్ళ. ఈ మాత్రం పాపం రాగలరు అనుకోలేదు నేను మిమ్మల్ని. ఇవింత వర్షములో కుంభవృష్టిలో కూడా వచ్చారు, రోజు ఎలాగో వస్తున్నారు, అది పెద్ద కష్టం కాదు. ఇవాళ ఎవరు వస్తారా అనుకున్నాను, మీరు వచ్చారంటే మీరు మామూలు లక్ష్మి కాదు, ఆధ్యాత్మిక లక్ష్మి కోసం వచ్చారు. ఈ లక్ష్మి మిమ్మల్ని కొన్ని వేల తరముల పాటు రక్షించి తీరుతుంది, నేను ఆశీర్వచనం ఫలిస్తుంది మీరు. ఎందుకంటే ఇది నేను పురాణము చెబుతున్నప్పుడు పలికిన పలుకు కరక. ఈ పురాణములు చెబుతున్నప్పుడు మా దగ్గర రాగద్వేషాలు ఉండవు. నేను నిజం చెబుతున్నాను, మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఎంతో ప్రేమతో చూసి పలుకుతున్న పలుకులు. మీ అందరికీ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు మాత్రం నూరేళ్లు బ్రతుకుతారు, నూరేళ్లు అయిన తర్వాత శరీరం విడిచిపెట్టాక యమధర్మరాజు గారి దర్శనం చెయ్యరు గ్యారంటీగా మీకు. అయితే ఇంద్ర దర్శనమో లేదా ఇంకా ఊర్ధలోకాలు మంచి లోకాలకో పెడతారు 54 రోజులు వస్తే. 54 రోజులు రాకపోతే మాత్రం పూర్తిగా చెప్పలేరు, కానీ చివరిదాకా వచ్చారా స్వర్గం మాత్రం గ్యారంటీ. ఇప్పుడే వచ్చేసింది మీకు. ఇంకా మంచి లోకాలు రావాలంటే, వైకుంఠానికి రావాలంటే మాత్రం 30వ తారీఖు దాకా రావాల్సిందే. అహరి కెమెరాయంతో సైతంగా మధ్యలో ఎవరన్నా పంపిస్తే వాడికి వచ్చేస్తుంది అది. అందువల్ల ఎట్టి పరిస్థితులలో కూడా శ్రద్ధగా పూర్తిగా వినండి. కొంతవరకు ఇంతవరకు మీరు విన్న ఈ కాస్త కథకి మాత్రం ఇంద్రుడు మాత్రం మీకు స్వాగతం పలుకుతాడు. ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 100 ఇయర్స్, నూరేళ్లు నిండకుండా మీరు వెళ్ళిపోతే శ్రోతలు మళ్ళీ దూరం అయిపోరు, అందుకని నిండు 100 ఏళ్ళు బ్రతుకుదురుగాక. లక్ష్మి రావాలంటే ఈ గుణములు ఉండాలి. ఇది ఇంద్రబలి సంవాదం. ఈ సంవాదం విన్న వాళ్ళకి దారిద్ర్యం ఉంటే తొలగిపోతున్నట్టు, ఎవరికైనా కష్టాలుంటే అప్పుల్లో ఇరుక్కుపోతే వాళ్ళు ఆ ముప్పులోంచి బయటపడతారని అనుకున్న పనులు అవుతాయని మళ్ళీ దీనికి వెనకాతల ఫలశ్రుతి కూడా చెప్పారు వ్యాసుల వారు భారతంలో. మీరు అదృష్టవంతులు, మీకున్న అన్ని రుణాలు విముక్తి అవుతాయి, మీకు శుభాలు లభిస్తాయి. ఇప్పుడు ఇంకొక చెబుతున్నాను విను, ఇటువంటిదే ఇంద్ర నముచి సంవాదం అంటారు దీనిని. ఒకప్పుడు నముచి అనే ఒక రాక్షసుడు ఏదో కారణం చేత ఇంద్రుడి చేతిలో ఓడిపోయాడు, అతని సంపదలన్నీ పోయాయి. అయినా వాడు అడవికి వెళ్ళి నిశ్చింతగా, ఆహా నాకు ఎంత డబ్బుందో అనుకుంటూ సంతోషంగా బతుకుతున్నట్ట. మళ్ళీ ఇంద్రుడికి అనుమానం వచ్చింది, వీడు చావు దెబ్బలు తిన్నాడు, వీడి ఐశ్వర్యం పోయింది, పెళ్ళాం బిడ్డలు పోయారు, అయినా సంతోషంగా ఆహా సంపద ఓహో సంపద అని సంపదలు ఉన్నాయని ఆనందిస్తున్నాడు. వీడికి ఏమైనా పిచ్చెక్కిందా, పిచ్చివాడైతేనే ఏమి లేకపోయినా ఉన్నాయనుకుంటాడు అనుకుని దగ్గరికి వెళ్ళి, ఏం మిత్రమా నముచి, నేను శచీవల్లభుండి వచ్చాను అన్నట్ట. ఓ ఇంద్ర బానే ఉన్నావా అని అడిగాడు. అంటే ఇంద్ర అని గుర్తుపడుతున్నాడు కనుక వీడు పిచ్చాడు కాదు. మరి పిచ్చాడు కాకపోతే అన్నీ పోయినా సంతోషంతో ఎలా ఉన్నాడు అనుకుని, ఈ సకల సదుపాయాలు పోయాయి, ఐశ్వర్యం పోయింది, నీ రాజ్యం పోయింది, నీ పదవులు పోయాయి, అయినా నువ్వు అడవిలో కూర్చుని ఇంత నిశ్చింతగా ఇంత ఆనందంగా ఎలా ఉన్నావు అని అడిగట. అప్పుడు నవ్వుచి అన్నట్ట, పోని నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఇంకో రకంగా సమాధానం చెప్పాననుకో, దానికి నువ్వేం ఆనందం పొందుతావు, నువ్వేమన్నావు అన్నీ పోతే సంతోషంగా ఎలా ఉన్నావు అని అడిగావు. సంతోషం మానేసి ఏడుస్తూ కూర్చుంటా అనుకో, ఇంద్రుడు నన్ను కొట్టాడు, నా డబ్బులు పోయి, నా డబ్బు పోయిందో, నా డబ్బు పోయిందో అని ఏడుస్తూ కూర్చుంటే లాభం ఏమైనా ఉందా? వాడు ముందు సూటిగా అది అడిగాడండో, వగపు వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఉందంటే ఏడుస్తాను పోయి. ఏమయ్యా నీ ఐశ్వర్యం పోయింది కదా, నా చేతిలో దెబ్బలు తిన్నావు కదా, అయినా ఎందుకు సంతోషంగా ఉన్నావు, ఏడవమేం అని నువ్వు అన్నావు. నువ్వు అన్నట్టే నేను ఏడుస్తూ కూర్చుంటాను, పోయే డబ్బు పోయింది డబ్బు అని ఏడ్చి కన్నీళ్లు తుడుచుకుని ముక్కు చీదుకుని పక్కవాడికి రాస్తే నాకేమైనా లాభమా, వాడికి ఏమైనా లాభమా? ఏడవడం వల్ల ప్రయోజనము లేదని, దానివల్ల నిష్ప్రయోజనమని గ్రహించి నేను సుఖంగా ఉండగలుగుతున్నాను. అంటే ఎంత గొప్ప ఒక్క ముక్కలో చెప్పేసేటువంటి వాడు వేదాంత రహస్యం. ఏడవడం వల్ల డబ్బు రాదు, పైగా జబ్బు తప్ప. అందుకని ఎందుకు ఏడవడం? అదే సంతోషంగా ఉంటే, హా ఇదే సంపద అనుకున్నాను అనుకో, దానివల్ల ఎంత ఆనందం, ఎంత లాభం, ఎంత ఆరోగ్యం. ఏదైనా జరగవలసినది ఉంటే, అది ఎలా జరగాల్సి ఉంటే దానిని ఎవడన్నా ఆపగలడా? ఈ పూట వీడికి డబ్బు పోయే యోగం ఉంది, దాన్ని ఎవడో ఆపలేడు. ఇవాడు ఒక ఆయన చెప్పులు బయటెట్ట, ఆయన చెప్పులు పోయే యోగం ఉంది, దాన్ని ఎవడో ఆపగలడు. అక్కడ ఎవడ కాపలా కాసినా ఎవడో ఒడు పట్టుకుపోతాడు. పోయే కాలం వచ్చినప్పుడు ఆ పోయేదానని ఎవడాపుతాడు? వచ్చేది వచ్చేది ఉంటే దాన్ని ఎవడాపగలడు? కాబట్టి లాభం వచ్చినా నష్టం వచ్చినా దానిని ఎవడూ ఆపలేడు. ఆపలేనప్పుడు దానికోసం సంతోషమో లేక వగపో పొందడం వల్ల ఏం ప్రయోజనం ఉన్నది? ఎలాగూ ఏడవడం వల్ల పోయింది రాదు, సంతోషిస్తే ఉన్నది పోను పోదు. అందుకే ఇది గ్రహించిన వాణ్ణి జ్ఞాని ఆర్యుడు అంటారు. అలాంటి ఆర్యులు దేనికి భయపడరు, సుఖదుఖాలకు అతీతంగా ఉంటారు. సుఖదుఖే సమయకృత్వ లాభాలాభౌ జయాజయౌ అని భగవద్గీతలో అందుకే చెప్పాడు ఆయన. దాన్ని అందంగా అనువాదం చేస్తూ తేటగీతిలో చెప్పారు తిక్కన గారు ఇక్కడ శాంతి పర్వంలో. మేలుగీడు నరుబందు కాలముల నవశ్యమును వాణి కోరున వచ్చుటయును వినుము త్రోచిన ప్రోవుటయును సురేంద్ర కలదే వానికి కావున వలదు చింత. ఒక వ్యక్తి కావాలనుకుంటే ఆగదు, పొమ్మంటే పోదు. మేలు రావలసి వచ్చినప్పుడు సుఖాలు వస్తాయి, కీడు కూడా అంతే, వాటి కాలాన్ని బట్టి వస్తుంటాయి. కాలక్రమములో సుఖదుఖములు వస్తాయి, ఆరోగ్యం అనారోగ్యం వస్తాయి, ఏడుపు ఆనందం వస్తాయి, గృహాదులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కొన్ని స్థలములు మనకి చెందుతాయి, కొన్ని స్థలములు దూరంగా పోతాయి. ఒక చోట ఉంటాడు, మరో చోటికి పోతాడు. ఎన్ని చోట్ల ఉండడు? ఇవాళ ఏలూరులో ఉన్నాడు, రేపొద్దున గుంటూరులో ఉంటాడు. నాది ఏలూరు అనుకోవడమే తప్ప వీడి మొహానికి ఎప్పుడు ఏలూరులో ఉండేడిచాడు గనక. సంవత్సరంలోనేమో రెండు నెలలేమో గుంటూరులో ఉంటాడు, రెండు నెలలేమో అమెరికాలో ఉంటాడు. ఏ ఇంటి దగ్గర ఏలూరు దగ్గర ఏడిచింది ఏముంది, నా ఏలూరు అనుకోవడమే తప్ప. కాబట్టి ఎవడు ఎక్కడ ఉంటున్నాను అనుకునే భ్రమే కానీ ఎక్కడ ఉంటున్నాడు. ఒక ఆయనేమో ఏలూరులోనే ఉంటానంటాడు, కానీ ఎప్పుడు చూసినా మంధనలోనో లేక కరీంనగర్లోనో హైదరాబాద్లో ఉంటాడు. ఇంకొక ఆయనేమో నేను ఎప్పుడు చూసినా ఏలూరు సత్రంపాడులో ఉన్నాను అనుకుంటాడు. సత్రంపాడులో ఎక్కడ ఉంటాడు అయినా? అయితే శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాడు, లేకపోతే బెంగళూరులో ఉంటాడు. కాబట్టి ఇలా ఇక్కడ ఉంటాననుకోవడానికి లేదు మనిషికి. ఎక్కడ ఏ సమయంలో ఉండాలో, ఎక్కడ అన్నం తినాలో, ఎక్కడ పడుకోవాలో భగవంతుడు రాశాడు. కాలాన్ని బట్టి అవన్నీ వస్తుంటాయి. మనం తోస్తే పోవట, రమ్మంటే రావట. అందుకే ఈ కీడు మేలు మనం వద్దంటే పోయేవి కావు, రమ్మంటే వచ్చేవి కాదు. అందుకని దానికి ఎందుకు చింత? అందుకే నేను సుఖంగా ఉన్నానన్నాడు నముచి, ఒక రాక్షసుడు. అప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యపోయి, ఈ జ్ఞానం నాకు లేక కదా ఇంద్ర సామ్రాజ్యం పోతే ఏడుస్తున్నాను అనుకుని ఈ రోజు నుంచి నేను జాగ్రత్తగా ఉందామని వెళ్ళాడు. కానీ ఉన్నంత మాత్రం చేత అందరికీ ఆ జ్ఞానం వస్తుందా? కాబట్టి ధర్మరాజా, వాణ్ణి నేను చంపాను లేక వీడిని రక్షించాను, ఇది నాకు వచ్చింది ఇది పోయింది అనే దాన్ని మనస్సులోంచి విడిచిపెట్టి ఇవన్నీ సమయములకు వస్తూ పోతూ ఉంటాయి అనే జ్ఞానం కలిగి ఉంటే వాడికి చింత ఉండదు, వంత ఉండదు, రవ్వంత కూడా శాంతి ఉండదు. ఇప్పుడు ధర్మరాజు మోక్షం ఎలా లభిస్తుందని అడిగాడు. మోక్షం లభించడానికి మొట్టమొదటి మార్గం మితాహారం. మితాహారం అంటే తక్కువగా తినడమనే కాస్తుమా. ఏ ఆహారం వల్ల శరీరమునకు సుఖము కలిగిస్తుందో, ఏ ఆహారం భగవంతుడి దగ్గరికి తీసుకెడుతుందో దానికి మితాహారం అని పేరు. చాలామంది మితాహారం అంటే రెండు ఇడ్లీ తింటే తక్కువ తిన్నట్టు, అంటే తక్కువ తింటే అది మితమండి అనుకుంటాడు. మితము అంటే తక్కువ అని మాత్రమే అర్థం కాదు, ఇంద్రియములకు సుఖమునిచ్చున్నది మితాహారం. కొన్ని ఆహారములు తింటే అస్మాటు నిద్ర వస్తుందండో. మసాలాలు కారాలు ఇటువంటివి తింటే, తమో గుణ ప్రధానమైన ఆహారాలు తింటే, పాసిపోయినవి తింటే, ఈ చద్దన్నాలు తింటే, ఏడాది క్రితం ఫ్రిడ్జ్లో పెట్టిన ఎండురయ్యలు తింటే, ఇలాంటివి తింటే ఏమవుతున్నమాట, వీడికి తెలియకుండా అనస్తమాటు నిద్ర రావడము, దుఃఖం రావడము, ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం ఇవన్నీ వస్తాయి. అందుకని ఆహారము మన ఇంద్రియములకు బలమిచ్చేదై ఉండాలి. అది కొంచెం తక్కువగా తినాలి. తక్కువగా తింటే ఏంటన్నమాట, ఉన్న కాసేపు మీకు నిద్ర రాదు, ఉన్న కాసేపు ఆరోగ్యంగా ఉంటారు, సుఖంగా ఉండగలుగుతారు. ఏదన్నా చెబుతూ ఉంటే అది బుర్రకెక్కుతూ ఉంటుంది. ఆహార నిగ్రహం కలిగి ఉండాలన్నమాట. ఒక్కొక్క ఆహారం మనని బాగా ఊరిస్తుంది, అప్పుడు దాన్ని జయించాలి. సరిగ్గా పురాణం చెబుతున్నాం, మంచి పులిహారం టాపు లేపే పోపు పెట్టి జీడిపప్పుతో అక్కడ ఎదురుకుండా పెట్టారు ఆయన. దానికే అసలు అట్టలు వేయకుండా ఆ పులిహారం మీదకి మనస్సు వెళ్లకుండా ఉందంటే అది మితాహారం కింద లెక్కట. తినము తినాలనే కోరిక రాకపోవడం కూడా మితమే. ఈ విధంగా ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండు. దొరికే గదానని ఒక 50 బొబ్బట్లు వేసుకుని 100 బూర్లు వేసుకుని కుమ్మేసి నెయ్యి వేసుకుని తినేసామంటే ఇంకేముంది, శరీరం బద్ద వస్తే దగ్గు వస్తుంది, అక్కడి నుంచి ఇలా పొట్ట వస్తుంది, నిద్ర వస్తుంది కూర్చున్నంతసేపు. ఇవన్నిటిని అదుపులో పెట్టు. ఇంద్రియాల ఉధృతిని అదుపులో పెట్టాలి. ఇంద్రియములు ఎప్పుడు కూడా బలవంతమైనవి. బలవానింద్రియ గ్రామో విద్వాంసం అపికర్షతి. మహాత్ముల్ని పండితుల్ని కూడా ఆకర్షిస్తాయి ఇంద్రియాలు. వాటిని అదుపులో పెడితే అప్పుడు ముక్తి లభిస్తుంది. ఇప్పుడు ధర్మరాజు అన్నాడు, అప్పుడప్పుడు మానవులు జ్వరం జ్వరం అంటారు. ఈ జ్వరం ఎలా పుట్టింది, ఈ జ్వరం ఎలా వస్తుందని అడిగాడు. ఒకప్పుడు దక్షుడు నిరీశ్వర యాగం చేశాడు. ఈశ్వరుడు లేకుండా ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞాన్ని నాశనం చేయడానికి వీరభద్రుణ్ణి శివుడు సృష్టించాడు. అప్పుడు శివుని యొక్క కనుబొమ్మలు ఇలా ముడిపడ్డాయి. ఆ పాల భాగం నుంచి ఒక చెమట బిందువు నేల మీద పడింది. ఆ చెమటలో నుంచి భయంకరమైన ఎర్రని అగ్నిజ్వాలల వంటి తల వెంట్రుకలతో ఒక పురుషుడు పుట్టుకొచ్చాడు. అప్పుడు అతనికి ఈశ్వరుడు జ్వరుడు అని పేరు పెట్టాడు. వాడనమాట మనందరికీ వచ్చే జ్వరానికి మూలకారకుడు ఆ జ్వరుడు. దక్షయజ్ఞ వినాశన సమయంలో ఈశ్వరుడి పాలభాగము నుండి నుదురు నుంచి పుట్టిన చెమట నుంచి పుట్టుకొచ్చాడు. అప్పుడు శివుడు వీడు అందరి మీద పడ్డాడంటే జనం చచ్చిపోతారని భావించి అందరికీ సమానంగా పక్షపాతం లేకుండా పంచిచ్చాట ఈ జ్వరాన్ని. ఎవరెవరికి పంచాడు, ఏనుగులకిచ్చాడు ముందు. ఆ ఏనుగుల్లో శిరోవేదన, ఏనుక్కి తలపోటు వస్తే చచ్చిపోయినట్టేనండు. తరచుగా ఏనుక్కి తలపోటు వస్తుంది, అందుకే అలా పడిపోయి కదలవు, వాటికి వెర్రు వచ్చేస్తుంది. అప్పుడు అది మావటి వాడిని కూడా కొట్టి కింద పడి చంపేస్తుంది. మదం వస్తుంది, ఆ మదం తలకాయ నొప్పి వల్ల పుడుతుంది. ఆ ఏనుగులకి శిరోవేదనగా ఇచ్చాడు. సాధారణంగా ఏనుగులకి శిరోవేదన వేస్తే అది అదుపులోకి రావడం కష్టం, ఎక్కువ కాలం బ్రతకదది. పాములకి కుబుసంగా ఇచ్చాట, అందుకే పాములు అప్పుడప్పుడు ఏం చేస్తాయి, పైనున్న పొర విడిచిపెడతాయి కుబుసాన్ని. గోవులకి గిట్టల్లో నొప్పి, ఆవులకి పాపం చాలా బాధ ఏంటంటే గిట్టల్లో నొప్పి వస్తూ ఉంటుంది, అది మా చెడ్డ బాధ. లేళ్లకి తమ చూపు తమ రూపం చూసుకోలేవు. లేడికి తన శరీరం ఎలా ఉంటుందో తెలియదుట. ఇలా ఎంత గింజుకున్నా దాని కంటికి దాని వీపు దాని చర్మం కనబడదు. తన శరీరమును చూసుకోలేని నిజస్థితిని చూడలేని దుస్థితి దాన్ని. అది ఈ జరుడి వల్ల వచ్చింది. గుర్రాలకి ఈ పక్కలు శుష్కిస్తూ ఉంటాయి. ఈ పక్కలు ఎండిపోవడం అనే ఒక దరిద్రపు లక్షణం ఉన్నది. ఈ జరుడు అందులో ప్రవేశపెట్టబడ్డాడు. నెమళ్లల్లో కూడా ఈ జ్వరాన్ని ప్రవేశపెట్టాడు ఈశ్వరుడు. అందుకే ఏకలు ఊడిపోతాయి నెమలికి, పింఛల్లో ఏకలు ఊడిపోతాయి చూసారా, అవి ఎందుకు ఊడుతున్నాయంటే ఈ జరుడి వల్ల. కోకిలలకి కంటి రోగం అంటే నేత్ర వ్యాధి, వాటికి తరచుగా కళ్ళు మండిపోతూ ఉంటాయి, కంటికి బాధ కలుగుతుంది, ఆ నేత్ర వ్యాధిగా జరుడు చేరాడు. చిలుకలకి చీటికి వాటికి అంటే వెక్కిళ్ళు వస్తాయి, అలా చిలుకలకి వెక్కిళ్ళుగా ప్రవేశపెట్టబడింది ఈ జ్వరం. మేకలకి మనోభ్రాంతి, అందుకే కటికవాణ్ణి నమ్ముతాయి అవి. మీరు ఎంత ప్రేమగా పెంచినా మీ దగ్గరికి రావు, ఆదివారం నాడు నరికి పారేసే కటికాడి దగ్గరికి వెడతాయి. ఆ మనోభ్రాంతి ఈ జ్వరం వల్ల వచ్చింది. ఎప్పుడు కటికవాణ్ణి మాత్రమే చక్కగా నమ్ముతాయి. ఇంకా పులులకి అలసట, సహజంగా తిండి లేకపోతే వచ్చే నీరసం ఉంది, అలసటగా ప్రవేశపెట్టబడ్డాడు ఈ జ్వరుడు. మానవులకి అప్పుడప్పుడు పని ఎక్కువైపోతే ఒంట్లో వేడి, అదే జ్వరం. అలా మానవులకి తరచుగా జ్వరం ప్రవేశపెట్టేట. ముఖ్యంగా పోయే కాలం వచ్చినప్పుడు, చచ్చే ముందు జ్వరం ఎక్కువ వస్తుంది, ఆ తర్వాత మొత్తం శరీరం చల్లబడిపోతుంది. జ్వరం మరీ ఎక్కువైపోయిందంటే ఇంక చల్లబడుతుందని అర్థం. పుట్టినప్పుడు కూడా జ్వరం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా జ్వరుణ్ణి ఈశ్వరుడు అందరికీ పక్షపాతం లేకుండా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని పట్టుకునేలా చేశాడు. ఇది చాలా గొప్ప కథ. ఈశ్వరుడు యొక్క పాలము నుంచి జ్వరం పుట్టిన ఈ కథ వింటే ఎంత లాభమో ఫలశ్రుతులు చెప్పారు. జ్వర కథ వినిన పఠించిన పురుషుండారోగ్య సిద్ధి పొదలు తేజస్ఫురణము చిత్త సమాధియు దొరకొను కోర్కులు ఫలించు దురితములడగు. ఈ జ్వరము యొక్క పుట్టుక, అది ఎవరెవరిలో ఎలా ఉంది, ఎలా ప్రవేశపెట్టబడింది అనే ఈ కథ విన్నా. మీరేం చేశారు, విన్నారు. నేను పఠించాను, చెప్పాను. ఇలా విన్నటువంటి ఈ స్త్రీ పురుషులందరూ కూడా ముందు ఆరోగ్యమును పొందుతారు. చచ్చిపోయేటప్పుడు ఎక్కువగా రోగాలు లేకుండా తీసుకోకుండా సుఖంగా వెళ్ళిపోతారట. అందుకే సుఖంగా పోయే కాలం వచ్చిన వాళ్ళు ఈరోజు ఈ కథ వింటారట. అది కూడా ఒక యోగం. ఈరోజే వస్తారు చూడండి కొంతమంది, అంటే వాళ్ళకి బహుశా మరణకాలంలో సుఖంగా వెళ్ళే యోగం ఉందన్నమాట. తేజస్సు కాంతి పెరుగుతుంది, మనస్సు భగవంతుడి మీద లగ్నమవుతుంది, చిత్త సమాధి లభిస్తుంది అన్నమాట. కోర్కులు ఫలించు, కోరికలు కూడా తీరుతాయి. దురితములు అడగున్, పాపములు తొలగిపోతాయని కూడా చెప్పాడు. ఈనాటి వరకు చేసిన మీ పాపాలన్నీ పోయాయి, కొత్త పాపాలు బయటికి వెళ్ళాక మళ్ళీ మొదలెట్టండి. ధర్మరాజు గారు ఇప్పుడు మళ్ళీ అడిగాడు, వేదవ్యాసుని కుమారుడు సుకుని వృత్తాంతం చెప్పన్నట. సుకుడి గురించి చాలా విన్నాను, ఆయన గురించి చెప్పమంటే చాలా అద్భుతంగా చెప్పారు. ఈ భారతంలో ఈ కథనే దేవీ భాగవతంలో కూడా మళ్ళీ యథాతథంగా చెప్పారు. పూర్వం ఒకప్పుడు వేదవ్యాసుడు అందరికీ పిల్లలున్నారు, నాకు కూడా పిల్లలుంటే బాగుండు అనుకున్నట. కానీ పెళ్లి చేసుకుని సంతానం పొందితే వచ్చే ఇబ్బంది ఏమిటంటే, ముందు ఈ పెళ్ళం వచ్చిన ఎత్తిమీద పడుతుంది, అక్కడి నుంచి పద్మాగరి గారితో తీర్థయాత్రలు కడదామంటే లేని పని గొడవలు వస్తాయి, ఇదంతా ఇబ్బంది, పెళ్లి వల్ల కొన్ని ఇక్కట్లు వస్తాయి అనుకున్నట్టు ఆయన. అందుకని ఈ బాధ అంతా ఎందుకని 500 సంవత్సరాలు శివుడి కోసం మహాతపస్సు చేశాడు వేదవ్యాసుడు. ఆ తపస్సుకు మెచ్చుకుని ఈశ్వరుడు, నీకు నీ శరీర సంపర్కం వల్ల కాకుండా ఒక గొప్ప పురుషుడు పుడతాడు, వాడి వల్ల నీకు కీర్తి వస్తుంది, నీకు మాత్రం చిత్త సమాధి ఉండదు, మనశ్శాంతి ఉండదు, నీ కొడుకు వల్ల నీకు మనశ్శాంతి వస్తుంది, వాడు నీకంటే గొప్ప యోగ జాతకుడు అవుతాడు అని వరమిచ్చి వెళ్ళిపోయాట. ఆయన శివుడు వరం ఇచ్చాడు, నాకు కొడుకు పుడతాడట. ఎలా పుడతాడబ్బా, శరీర సంపర్కం లేకుండా ఎలా పుడతాడబ్బా అని వ్యాసుడు అనుకుంటూ యజ్ఞం చేయడానికి అరణి మధించడం మొదలెట్టాట. అరణిని మధిస్తే తద్వారా అందులోంచి వచ్చిన అగ్ని ద్వారా యజ్ఞం చేద్దాం అనుకున్నాడు ఆయన. ఆ సమయంలో ఏం జరిగింది, స్వర్గం నుంచి భూలోకానికి ఘృతాచి అని ఒక అప్సర స్త్రీ ఉన్నది. ఈ అప్సరోభామిని పరమసుందరి, ఆవిడ స్వర్గం నుంచి భూలోకానికి సరస్వతీ నదిలో స్నానం చేయడానికి వచ్చింది, స్నానం చేసి ఒడ్డు మీదకు వచ్చింది. ఆ సుందరీమణి తడిసిన శరీరంతో వస్తూ ఉంటే వ్యాసుడంతటి వాడు ఒక క్షణకాలం ఏమనుకున్నాడు, ఈవిడిని పెళ్లి చేసుకుంటే తాత్కాలికంగా సంతానం వచ్చేంత వరకు ఎలా ఉంటుంది, ఈవిడ కొంచెం అందంగా ఉంది అంటే నిజంగా కామదృష్టి కాస్తుమా ఆయనకి, సంతాన ప్రాప్తి కోసం స్వీకరిస్తే ఎలా ఉంటుంది అనిపించింది. మళ్ళీ అంతలో ఏమనుకున్నాడు, లేనిపోయింది, ఈ అప్సరోభామినులను పెళ్లి చేసుకుంటే ఈ అప్సర స్త్రీల వల్ల వచ్చే నష్టం ఏమిటంటే వాళ్ళు ఉంటారు, రేపు పొందని పోతారు, ఒకప్పుడు పురూరవ చక్రవర్తి అలాగే దెబ్బతిన్నాడు ఓరసు ద్వారా అనుకున్నట్ట. ఈలోపు ఈ అప్సరస భయపడి, ఈయన ఎదురుగుండా కనబడ్డాను, ఈయన రకరకాల ఆలోచనలో ఉన్నాడు, తేడా వస్తే చెప్పిస్తాడేమో ఎందుకని చిలుక కింద మారిపోయి తుర్రుమని ఎగిరిపోయింది. ఆ చిలుకనే చూస్తూ ఉన్న ఈయనకి కామోద్రేకం కలిగింది, ఆ ఉద్రేకంతో రేతఃపాతమయ్యింది, ఆ రేతస్సు కాస్త మధిస్తున్న అరణిలో పడింది. అమోఘమైన వేదవ్యాసుని వీర్యం ఆ అరణిలో పడగానే అందులోంచి అగ్ని తేజస్సుతో చిలుకను చూస్తూ ఉన్నాడుగైనా, అందుకని ఆ చిలుక వంటి ముక్కు కలిగినటువంటి ఒక పురుషుడు పుట్టుకొచ్చాడు, ఆయన సుఖయోగి, అలా పుట్టుకొచ్చాడు అరణి నుంచి. యజ్ఞమునకు కావలసిన అగ్నిని మధిస్తున్న అరణి నుంచి పుట్టుకొచ్చిన ఆ మహాత్ముడు అవధూత, పరమజ్ఞాని ఆయన. ఆ మహానుభావుడు వేదవ్యాస పుత్రుడు పుట్టి పుట్టగానే యజ్ఞోపేతం మెళ్ళబడిపోయింది, జంక చర్మాన్ని ఆకాశవాణి ఇచ్చింది. అప్పుడు వెంటనే వేదవ్యాసుడు, నాయన చూసావా, నేను ఎలా అయితే పుట్టగానే ఉపవీతుణ్ణి అయ్యానో నువ్వు కూడా అలాగే అయ్యావు, బృహస్పతి దేవగురు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చెయ్యి అంటే బృహస్పతి దగ్గరికి వెళ్ళి 6 నెలలలో సకల విద్యలు అభ్యసించాడు. అంటే ఈయనకి మొదటి గురువు దేవగురువు బృహస్పతి, బృహస్పతి ద్వారా అన్ని విద్యలు నేర్చుకుని నాకు సంసార వ్యామోహం లేదు, తత్వజ్ఞానం కావాలన్నట్ట. అయితే జనక మహారాజు దగ్గరికి వెళ్ళన్నాడు, జనకుని దగ్గరికి వెళ్ళి ఆయన ఆతిథ్యం స్వీకరించి ఆయనతో చర్చ చేసి ఆధ్యాత్మిక జ్ఞానం పొందాడు. మిథిలానగర రాజు జనకుడు అంత గొప్పవాడు, సుకుడికి గురువు అయ్యాడు ఆయన ఏకంగా బృహస్పతి తర్వాత. ఆ విధంగా జనక మహారాజు గారి దగ్గర ఆధ్యాత్మిక విద్యను నేర్చుకుని నాన్నాయికి నేను వెళ్ళొస్తానన్నట్ట. ఒరే విద్యలన్నీ నేర్చుకుని నా ఆశ్రమంలో ఉండి నాకు ఆనందం కలిగిస్తావేమో, పెళ్లి చేసుకుని కోడలు తెస్తావనుకుంటే నువ్వెక్కడికి వెళ్ళిపోతావంటే కోడలు లేదు నాకు, మేడలు లేదు, నువ్వు ఆ గాలి మేడలు కట్టుకోకు నేను అన్నీ విడిచిపెట్టి సమాధిలోకి వెళ్ళిపోతున్నాను అని తండ్రి గారికి టాటా చెప్పి వెళ్ళిపోయాడు ఆయన హిమాలయ పర్వతాలకి. భూమికి కొంచెం పైభాగంలో నేల మీద అడుగులు పెట్టకుండా ఎగిరిపోతూ వెళ్ళిపోయాట. దాంతో కొడుకు లేకపోతే ఉండలేను బాబో, ఇంత అందగాడు లేకపోతే, ఇటువంటి కుమారుడు ఉత్తముడైన కొడుకు లేకపోతే క్షణం బ్రతకలేనని వ్యాసుడు వెనకే కుమారా కుమారా అని అరుచుకుంటూ వచ్చాట. అప్పుడు సుకుడు అన్నాడు, దారి పొడుగుతా ఉన్న కొండల్ని గుట్టల్ని నా ఆత్మని మీలో నింపుతాను, మా నాన్న ఓహో కుమారా అనగానే మీరు ఓహో అని శబ్దం చెయ్యండి, ప్రతిధ్వనించండి అన్నట. ఈ విధంగా సుకుడి యొక్క శక్తి ఈ పంచభూతాల్లోనూ మొత్తం వ్యాపించేసింది. ఇప్పుడు వ్యాసుడు వెనకొస్తూ కుమార అనగానే ఓహో అనగానే మళ్ళీ ఆ చెట్లలో నుంచి కొండలలో నుంచి గుట్టల్లోంచి ఓహో అని ప్రతిధ్వని వచ్చింది. ఇదివరకు కొడుకు పరిమిత శరీరంతో ఉన్నాడు. సాధారణంగా మనం ఎంత, మన శరీరం పరిమితమేగా, ఒక 5 అడుగులో 6 అడుగులో 5.6 కొంచెం లావో పొట్టో సన్నగానో ఒక రూపం ఉంటుంది. దీనికి పరిమిత శరీరం అని పేరు. ఎవరన్నా ఊహో అంటే మనం ఈ పరిమిత శరీరంతో ఊహో అంటాం. ఇప్పుడు ఆయన మొత్తం ప్రపంచమంతా నిండిపోయి అపూర్వ శక్తితో అన్ని ప్రాణులలోంచి ఊహో అని సమాధానం ఇచ్చాట. దానికి ఏమని పేరు? సర్వభూతమయత్వం. అన్ని భూతములలో నిండాడు. అప్పుడు ఆశ్చర్యపోయి తండ్రి, కుమారా, ఇన్ని ప్రాణులలో నిండావా, ఇది విష్ణువు మాత్రమే చేయగలడు, నీవు సర్వభూతమయుడివి, కారణజన్ముడివి, సాక్షాత్ పరమాత్మవి అని తెల్లబోయాట. దానినే యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావం పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిం ఆనతోస్మి అని వ్యాసుడే భాగవతంలో ఈ శ్లోకం రాసుకున్నాడు. కుమారా కుమారా అని వ్యాసుడు కొడుకు వెంట వెడుతూ ఉంటే ఆ కొడుకు ఈ చెట్లుగా పుట్టలుగా సమస్త ప్రాణుల్లో నిండిపోయి ఓహో అని తిరిగి సమాధానమిచ్చాడు. అలాంటి సర్వభూతమయుడైన ఆ సుకుణ్ణి గురించి నమస్కరిస్తున్నాను. ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఓ ధర్మరాజా, ఇక్కడే ఓ తమాషా జరిగింది. ఇది శాంతి పర్వంలో కథ. ఎక్కడిది అని చాలామంది అడుగుతారు, కానీ అసలు ముందు భారతంలో పుట్టి తర్వాత భాగవతాది గ్రంథాల్లోకి వెళ్ళింది. ఆకాశ మార్గంలో అలా కొంచెం పై మార్గంలో వెడుతున్నాడు సుకుడు. ఆ సమయంలో ఆకాశికంగా మందాకిని అనేది కనబడింది. మందాకిని అంటే కేదార దగ్గర ఉందన్నమాట. ఆ కేదారం దగ్గర ఆకాశగంగలో కొంతమంది ఆడవాళ్ళు అప్సరసలు స్వర్గలోకం నుంచి వచ్చి అక్కడికి ఎవరు పడితే వాళ్ళు రారు గనక గుడ్డలన్నీ తీసి పక్కన పెట్టి వ్యవస్త్రలుగా ఒకరి మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ జలక్రీడలు ఆడుతున్నారు. నిజానికి ఆకాశగంగలో మనం స్నానం చేస్తే జలక్రీడలు ఆడం, ఆ తర్వాత మన క్రీడ వెళ్ళిపోతుంది. అంత చలిగా ఉంటుంది. అందులో దిగితే మన శరీరం స్తంభించిపోతుంది. అవునా, భయంకరమైన చలిగదండి అది, -డిగ్రీస్. అందులో దిగామా మన శరీరం గడ్డగడుతుంది. అటువంటి చలిలో వాళ్ళు అప్సరసలు గనక హాయిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు తల్లుకుంటూ జల్లకాలాటలలో అని పాడుకుంటున్నారు. ఆ సమయంలో వాళ్ళ నెత్తి మీద నుంచి వెళ్ళాట సుకుడు. ఆయన కుర్రాడు, దిగంబరుడు, అందగాడు. ఆయన వెడుతూ ఉంటే ఈ అప్సరసలు చూశారు, ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయనలో కామ వికారం లేదు కనుక, ఏ వికారాలు లేవు. అందుకని వాళ్ళు గుడ్డలు కట్టుకోకుండా హాయిగా జలక్రీడలు ఆడుతున్నారు. ఆయన వెళ్ళిపోయిన కాసేపటికి వ్యాసుడు అక్కడికి వచ్చాడు. ఆయన కొంచెం పెద్దవాడు, గడ్డాలు మేసాలు బాగా పెరిగిపోయి ఉన్నాయి, పైగా బట్టలు కట్టుకున్నాడు. కుమారా కుమారని శోకంతో వస్తున్నాడు. ఆయన చూడగానే ఆడవాళ్ళు సిగ్గుపడిపోయి అబ్బా పురుష్ పురుష్ అనుకుంటూ బట్టలు కట్టుకున్నారు, పురుషుడు వచ్చాడని. ఏమిటి, నన్ను చూచేమో బట్టలు కట్టుకున్నారు, నేను ముసలాండి పెద్దవాణ్ణి బట్టలతో ఉన్నవాణ్ణి, నన్ను చూచేమో మీరు సిగ్గుపడి బట్టలు కట్టుకున్నారు. నా కుమారుడు దిగంబరుడు, యువకుడు, అందగాడు, వాడు వెడుతూ ఉంటే వాడు చూసి సిగ్గుపడి బట్టలు ఎందుకు కట్టుకోలేదు అన్నాడు వ్యాసుడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నీలో ఇంకా కామక్రోధాదులు ఉన్నాయి, పుత్ర వ్యామోహం, స్త్రీ పురుషాది భేదం ఉంది, నీ కుమారుడిలో భేదం లేదు, ఆయన సర్వాంతర్యామి అయిన విష్ణువుతో సమానం, ఇంద్రియాతీతుడైన, అందుకని ఆయన చూసి మేము సిగ్గుపడలేదు, నేను చూస్తే సిగ్గుపడ్డాం అన్నారట. అంటే అసలు ఎంత సర్టిఫికెట్ అండి అది, అంత జ్ఞానం కలిగిన వాడు ఆయన, కామాలకు కామాన్ని జయించిన వాడు అన్నమాట, ఇంద్రియాతీతుడు. నువ్వు కాదు, నీ కుమారుడు అంత గొప్పవాడు అన్నారు. ఇప్పుడు ఈయన నా కొడుకు అంత గొప్పవాడయ్యాడని ఆనందం, నేనంత గొప్పవాడిని కాలేదనే దుఃఖం, అటువంటి కొడుకు దూరం అయ్యాడనే బాధ, ఈ మూడు ఒకేసారి పొందేట. అదిగో అంతటి మహాత్ముడు ఆయన. ఆ సుకుడు కాలినడకన యాత్రలు చేశాడు. జనకుని దగ్గరికి కాలినడకన వెళ్ళాడు, తీర్థయాత్రలకి కాలినడకన వెళ్ళాడు. అందుకే కాలినడకన వెళ్ళిన వాడికి జ్ఞానం కలుగుతుంది అని భీష్ముడు ధర్మరాజు గారికి క్లుప్తంగా సుఖయోగి చరిత్ర చెప్పాడు. ఇప్పుడు రాబోయే కథలున్నాయండి, నిజంగా ఆశ్చర్యపోతారు. పద్ముడు అనే నాగరాజు కొడుకు బదరికాశ్రమంలో నారాయణుని కథ ఒక అద్భుతమైన కథ. ఈ కథతో రేపటితోటి మనకి శాంతి పర్వం పూర్తయి. మధ్యలోనే కొంతసేపటి తర్వాత ఆనుశాసనిక పర్వం కూడా ప్రారంభమవుతుంది. ఇంకా కేవలం 17 రోజులు మిగిలింది. ఈ 17 రోజులు కూడా ఇలాగే మీరంతా కూడా సద్వినియోగం చేసుకుంటారు. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.